ధన్యవాదాలు సహోదరుడా శుభములు. మరియు ఆయన భార్య నేటి రాత్రి వేళ విందుకు వచ్చేసిన రాయబారులందరికీ శుభములు తెలుపుతున్నాను. ఇచ్చిన ఉత్తారికి నిజంగా గొప్ప భాగ్యమే అవుతుంది. ఈ విధంగా కొడుకొరక ముందే ఈ ఘడీ కొరకై నేను నిరీక్షించాను. నేను ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆమె పేరు జ్ఞప్తి రావటం లేదు. క్రిస్మస్ క్యాండీ పెట్టెను ఆమె నాకు ఇచ్చిన్నారని బిల్లు చెప్పాడు. కొద్ది క్షణాల క్రితమే కారును దిక్కు దాన్ని తెచ్చారు. ఆ సహోదరి యొక్క పేరు నేను గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను. ఆమె ఇక్కడే ఉన్నది, కాలిఫోర్నియా నుండి వచ్చినది. నా యొక్క ప్రథమ క్రిస్మస్ బహుమతి అదే కాబట్టి అందుకొరకై ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రాత్రి ఇప్పుడు ట్యూషన్ లో 9:10 వస్తున్నది. అయితే ఇక్కడ 8:10 అవుతుంది. అందుచేత ప్రజల మధ్య నాకు ఒక విధమైన అనుభూతి కలుగుతున్నది. నేను ఒక సుదీర్ఘ ప్రసంగికుడిగా ఉంటున్నాను. కొందరు మంచివారున్నారని నేను ఆశిస్తున్నాను. అందుకొరకై ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఇప్పటికే ఈ రాత్రి కొంత ప్రసంగించి ఉన్నాను. ఎంతో దూరాన్ని నుండి నేను వస్తున్నాను. శ్రీపోర్ట్ నుండి కరుకు మార్గాల గుండా ఇటు వచ్చాను. రాత్రి తర్వాత రాత్రి అట్టి దూరం నుండి వస్తున్నాను. మీరు కొద్దిగా చలికి వణికిపోతున్నారు. ఈ చలి వీటి ద్వారా గొంతు బొంగురుపోతుందని మీకు తెలుసు. నేను శ్రీపోర్ట్ లో బయలుదేరాను. కొద్ది సంవత్సరాల క్రితమే నా తల జుట్టును నేను పొగుట్టుకున్నాను. ఉత్తర ప్రాంతాలలో బోధించినప్పుడు చలి నుండి భద్రత కోసం ధరించే చిన్న వస్తువు నా వద్ద ఉన్నది. నేను శ్రీపోర్ట్ వెళ్లి అది మర్చిపోయాను. నిజంగా నాకు జలుబు చేసింది. ఆ విధంగా గాలులు వీచుట మీకు వాస్తవంగా తెలియదు. అకస్మాత్తుగా అది సంభవించినది. శరీరం అంతా ఇంకా మెత్తగానే ఉన్నది. కొద్దిగా చల్లబరచుగా ఉండేది. నాకు గొంతులోకి పోయింది. చాలా కూటాలు మానుకోవలసి వచ్చినది. కాబట్టి ఈ రాత్రి బొంగులు గొంతుకుతో ఉన్నాను. కూటాలైన తర్వాత మేము కొండదాటి వస్తున్నప్పుడు అద్భుతమైన సమయం దొరికినది. మేమది చెప్పాలని ఆశిస్తున్నాను. గత రాత్రి అద్భుతమైన సమయం దొరికినది. మరో సంఘములతో సహోదరులతో కలిసి అది దొరికినది. అలాగే బయట గొప్ప జన సముదాయము అద్భుతమగు హాజరు. ఎంతో మంచిగా భక్తి పూర్వకంగా ప్రజలు కొడుకుని ఉండేది. అందుచేత ఫుల్ గాస్పెల్ ప్రజలతో ఒక భాగంగా ఉండటానికి నాకు మంచిగా అనిపించినది. నా యొద్ ఒక వర్తమానం ఉన్నది. అది దేవుని దగ్గర నుండి వచ్చిన రీతిగా నేను భావిస్తున్నాను. కొద్ది మందికి దూరంగా గుర్తించవచ్చు. నేనేమై ఉంటున్నానో అలాగే నేను కనబడదును. భిన్నంగా ఉండాలనే అర్థం కాదు. మార్పు జరుగుతున్న కాలంలో నేను జీవిస్తున్నాను. కోడను చిన్నగా కట్టుతున్నంత సేపు కూడా ఇబ్బంది ఏమీ లేకుండా ఇటుకలు పెడుతున్న వరుసను అనుసరించే పోతుంది. అంటే నీవు మూలను త్రిప్పేటప్పుడు అది ఆ ప్రాముఖ్యంగా కట్టవలసినది అదే సమయము. మనము కోడను కట్టడం లేదు, ఒక గృహాన్ని నిర్మాణం చేస్తున్నాము. గమనిస్తున్నారా? ఈ మలుపులు రావలసి ఉన్నది. మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, పెంతికోస్తు వారి కాలంలో ఆ మలుపులు ఇప్పుడు మరలా వచ్చినవి. మూలలను త్రిప్పడం చాలా కష్టం. అయితే నేను దేవునికి ఎంతగానో ధన్యవాదాలు చెల్లించుతున్నాను. అది అంత కఠినంగా ఉన్నప్పటికీ ప్రజలలో స్పందిస్తున్నాను. కాబట్టి మనం ఎంతో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాము. మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు గ్రంథాన్ని తెరచుకు ముందుగా ఇష్టపడినట్లయితే ఒక క్షణం మనం తల్లవంచుకుని గ్రంథకర్తతో మాట్లాడుకుందాము. ఏమైన దేవా, నీ కుమారుడు యేసుక్రీస్తును మా రక్షకుడుగా మేము ఎరిగినట భాగ్యమని ఎరిగి ఈ రాత్రి నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా పాపముల కొరకై ఉచితముగా నీవిచ్చిన క్షమాపణ కొరకై కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా సమస్త పాపములు దోషములు కప్పివేయుట కొరకై ఆయన రక్తము చాలునని మేము ఎరిగి ఉన్నాము. అవన్నీ సంపూర్ణంగా కడిగివేయబడి దేవుని యొక్క మరచుడైన సముద్రములో పడవేయబడి ఉన్నవి. ఆయన యొక్క వధువు మిశ్రమము లేనిదానిగాను పవిత్రమైన దానిగాను పెండ్లి విండి వద్ద దేవుని కుమారుని వివాహము చేసుకుంటూ నిలబడను. ఈ సమస్తమైన సహాయముల కొరకై నీకే విధంగా కృతజ్ఞతలు చెల్లించగలము. ఆ యొక్క ప్రతిఫల యందు మేము నమ్మక ఉంచగా ఆయన ప్రతిభయందే మాత్రమే మేము నమ్మకించుతున్నాము. ఆయన మాక ఏమి చేశాడో అందుకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాము. ఆ యొక్క దేశ విదేశాలలో సహోదరులకు జరిగిన విజయమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవుని కొరకు ఆకల నప్పికలు కలిగి ఉన్న ఆ దేశాల కొరకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నేను ప్రార్థిస్తున్నాను, వారు మరలా వెళ్ళినట్లయితే వారి ద్వారా నీ రాజ్యంలోనికి వచ్చు బిడ్డలకు వారు తీసుకునవచ్చు బిడ్డలకు. వారు తాత ముత్తాతలుగా అమ్మమ్మలుగా ఉందరు. తండ్రి అనుగ్రహము చూపండి, మమ్మల్ని ఈ రాత్రి దీవించండి. మాకు అవసరమైనవన్నీ పరిశుద్ధాత్మ అనుగ్రహించుగాక. మేము చెప్పకుండా వాటి కొరకై మా నోళ్లు మూయండి. మేము చెప్పనై ఉన్న వాటి కొరకై, వాటిని స్వీకరించిన కొరకై మా హృదయాలను తెరవచేయండి. తండ్రి అది అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్. ఈ రాత్రిలో నేను కొంతసేపు మాట్లాడుకొరకై ఉన్న చిన్న పాఠ్యాంశం కొరకై బైబిల్ తెలుద్దాం. అది మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఉండి కనుగొనగలం. కొన్ని సంవత్సరాల క్రితం నేను మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి వాటిని వ్రాసుకోకుండానే జ్ఞాపకముచ్చుకుని మాట్లాడేవాడను. అప్పుడు బైబిల్ చదువు కొరకై కళ్ళ జోడు నాకు ఉండేది కాదు. అయితే ఇప్పుడు నేను 2:25 దాటి ఉన్నాను కాబట్టి అవి నాకు అవసరం. ఆ విధంగా చేయడానికి ఇప్పుడు కొంచెం కష్టతరమై ఉంటుంది. అరిగిపోయిన కరువులే అది ఉంటుంది. అయితే ఇంకా నేను పరిగెత్తుతూనే ఉన్నాను. ఇనుప ముక్కలు గుడ్డలోనికి వెళ్లి తిరిగి పోతపోయబడే వరకు నా పరుగు తుదముట్టించవాలని నేను అనుకుంటున్నాను. అదే వాగ్దానము. పరిశుద్ధ లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం నుండి ప్రారంభము నుండి అని చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడే ఒక చోట దాన్ని కనుగొంటున్నాం. నేను తప్పు చెప్పాను, అది పరిశుద్ధ మార్కు సువార్త నుండి, క్షమించండి. పరిశుద్ధుడైన మార్కు 10వ అధ్యాయం 21వ వచనము ఆరంభము నుండి నేను చదువు కోరుతున్నాను. 17వ వచనము కూడా, ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని ఆయన ఇలా
అడిగాను,
నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదును? యేసు, నన్ను సత్పురుషుడిని ఎలా చెప్పుతున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. ఆజ్ఞలు నీకు తెలియదు కదా, నరహత్య చేయవద్దు, విభజించవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లి తనను సన్మానింపు అని చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటుందని చెప్పాను. యేసు అతని చూచి అతని ప్రేమించి అతనితో ఇలాగూ చెప్పాను, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్లి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నీ సిలువనెత్తుకుని నన్ను వెంబడించు అని చెప్పాను. అతని మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటిక ముఖము చిన్నపుచ్చుకుని దుఃఖపడుచు వెళ్లిపోయాను. చదవని ఆయన వాక్యం నీకు ప్రభుత్వ ఆశీర్వాదాన్ని తోడు చేయను కాక. ఈ రాత్రి మనం మాట్లాడుకోబోతున్న అంశం ఇది. నా యొక్క పాఠము, నన్ను వెంబడించుము నా యొక్క పాఠాంశము, నాయకత్వము, అది వింతగా ఉంటుంది. అయితే నేటి రోజున నా ప్రార్థనలో నేను అనుకున్నాను, నాకు అనుగ్రహించబడి ఉన్న వర్తమానం మీదనే ప్రభు చెప్పిన రీతిగా ప్రతి రాత్రి నేను ఎంతో సేపు ఉంటున్నాను. ఈ రాత్రి అయితే ఈ కొత్త అధ్యాయంలో ఒక భిన్న భావంతో సమీపించాలని తలుస్తున్నాను. అనేక సార్లు దీన్ని మనం మాట్లాడుకున్నాము. ధనవంతులైన ఒక యవ్వన అధికారి అని దాన్ని పిలుచుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన సేవకులు నిస్సందేహంగా రకరకాలుగా దాన్ని విశదీకరించి ఉంటారు. ఈ రాత్రి వేళలో ముందు ఎన్నడూ లేనటువంటి రీతిలో నాయకత్వము అను అంశమును విశదపరిచి దాన్ని అలా ప్రయత్నిస్తున్నాను. మనలో ప్రతి ఒక్కరము యవనుగానో లేదా వృద్ధులుగానో ఉంటాం. ఇది గుర్తుంచుకోనండి, జీవితంలో నీవు వేసిన మొట్టమొదటి అడుగు ఎవరో ఒక్కరు నడిపించి ఉండి ఉంటారు. అవునా? నీవు వేయబోతున్న చివరి అడుగును ఒకరు నడిపిస్తారు. ఒక్కరు నడిపించవలసి ఉన్నది. దేవుడు మనల్ని గొర్రెలుగా పోల్చాడు. గొర్రెల పెంపకం ఎరిగిన వారు గొర్రెల స్వభావం ఎరిగి ఉంటారు. గొర్రె తాను వెళ్లిన దానిని తాను తెలుసుకుని తిరిగి రాలేదని మీకు తెలుసా? అది నడిపించబడాలి. దాన్ని వధ చేసే స్థలాల్లో కూడా ఒక మేక ద్వారా స్థలానికి గొర్రెను నడిపించబడాలి. మేక దాన్ని ముందుకు నడిపించి ఆ తర్వాత వధించే స్థలానికి రాగానే అది దిగిపోతుంది. గొర్రె వధకు వెళ్లిపోతుంది. ఒక గొర్రె తన త్రోవును కనుగొనలేదని మనం తెలుసుకున్నాము. ఒకప్పుడు నా జీవితంలో జరిగినటువంటి అనుభవం ఒకటి గుర్తుంది. అప్పుడు నేను ఇండియానాలో గేమ్ వార్డెన్గా ఉన్నాను. నేను పొలంలో ఉన్నాను. చాలా దీనంగా జాలీగా ఒకటి కేక వేయటం నేను విన్నాను. తల్లిని పోగొట్టుకున్న ఒక చిన్న గొర్రె పిల్ల కేక అది. అది తన తల్లి యొద్దకు మార్గాన్ని తెలుసుకోలేకపోయింది. తల్లి గొర్రెపిల్ల యొద్దకు వెళ్ళు దారి తెలుసుకోలేకపోతుంది. నేను ఆ చిన్న గొర్రెపిల్ల ఎత్తుకున్నాను, అది నాకు మెల్లగా అలాగే హత్తుకుని పోయింది. ఆ చిన్న పిల్లను అలా ఎత్తుకుని అటు వెళ్ళాను. నేను ఏడుస్తున్నాను, అది దాని యొక్క చిన్న తలను నాకు ఆనించి నేను దానికి సహాయం చేయబోతున్నానన్నట్లుగా అది ప్రవర్తిస్తుంది. నాకై చీల్చబడిన యుగ యుగాల బండ ప్రభైన యేసు హస్తాల్లోకి నన్ను ఎత్తుకును అని నేను తలంచాను. నా ప్రియులతో నేను ఇంటి కొరకై నా గృహానికి వెళుతున్నాను అని తెలిసి సంతృప్తితో ఉన్నాను. మరలా నేను ఇలా అనుకున్నాను, ప్రభువా నా జీవిత యాత్ర అంతములో నీ హస్తాల్లోకి నన్ను స్వీకరించుము అని. అప్పుడు నేను నదిని దాటానికి ఆవులు తరిగి కొనిపోబడుదును అని ఎరుగుదును. ఏ విధమైన దుఃఖము వ్యాధి అలాంటివి ఏవి అక్కడ ఉండవు. నేను ప్రేమించిన నా ప్రియులతో నేను ఉంటాను. సృష్టిని గురించి మీరు అధ్యయనం చేస్తే అందులో విశిష్ట సంగతులు మీకు తెలుస్తున్నది. నేను చూస్తున్న ప్రతిదీ దేవుడు చేసినది. సృష్టి ప్రధాత ఆయనే. ప్రకృతి నిరంతరము కొనసాగుతూనే ఉంటున్నది. ప్రకృతి అంతా అలాగే ఉంటుంది. గత సాయంకాలం నేను ఎలా చెప్పాను కదా, ప్రకృతి దేవుని గురించి సాక్ష్యమిస్తుంది. మీకు బైబిల్ ఈనాడు కూడా లేకపోయినప్పటికీ ప్రకృతిని పరిశీలించి ఈ బైబిల్ సత్యమని తెలుసుకోగలుగుతారు. ప్రపంచాన్ని అనేక సార్లు చుట్టి వచ్చే అవకాశం నాకు దొరికింది. పౌలు వివిధ దశలను నేను అధ్యయనం చేశాను. విభిన్న మతాలను నేను చూశాను, మహమ్మదీలను చూశాను, ఖురాను చదివాను. క్షత్రియులు, జైనులు, మహమ్మదీలు, బౌద్ధులను మొదలుగున వారిని నేను చూశాను. వారిలో ప్రతి ఒక్కరికి ఒక వేదాంతం ఉంది, ఒక ధర్మశాస్త్రం, ఒక మతగ్రంథం ఉన్నది. అయితే మన బైబిల్ సత్యమై ఉన్నది. మన దేవుడే సత్యమైన దేవుడు. ఎందుచేతనంటే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట ఒక సమాధిని చూపించి అక్కడ తమ యొక్క సంస్థాపకుడు పడి ఉన్నాడని వారు చెప్తారు. ఇదే క్రైస్తవి ఒకటి తెరవబడిన సమాధిని చూపిస్తున్నది. అందులో పెట్టబడిన ఒకని సజీవుని సన్నిధిలో నివసిస్తున్నది. ఆయన సజీవుడు, ఉండెను అను దేవుడు కాదు, కాని ఉన్నవాడు అను దేవుడు ఆయన. నేను ఉంటిని లేదా ఉంటాను కాదు, కాని నేను ఉన్నాను అనువాడు ఆయన. ప్రకృతి అంతా అనిష్టంగా కొనసాగుతున్నది. సంఘకాలాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పినట్లుగా ఆ పుస్తకాలు ఇప్పుడు బయటకు వచ్చినవి. సంఘ కాలముల గురించిన నా వ్రాతలు అవి. సంఘం ఎలాగున్నదో, అది ఎట్లు పరిపక్వతను చెందుతున్నదో చూశాము. సమస్త ప్రకృతి వలె ఖచ్చితంగా ఇది పైకి వస్తున్నది. గత దినం ఉదయం సూర్యుడు ఏ విధంగా ఉదయించునో మాట్లాడుకుని ఉంటే అది చిన్నబిడ్డ వలె బలహీనంగా ఎక్కువ బలము లేకుండా ఉండును. రోజు ముందుకు సాగిపోయే కొద్ది అది బలాభివృద్ధి పొందుతుంది. యవన బాలుడు బాలిక వలె అది 8 గంటలకు పాఠశాలలో ప్రవేశించును. ఆ తర్వాత 11 గంటలకు బడిలో నుండి బయటికి వచ్చి తన విధులు చేయడు కొరకై సిద్ధపడును. సుమారు 3 గంటల వరకు అది మార్పు నొందుచు నరిప్రాయం నుండి వృద్ధాప్యములకు మార్పు చెందును. మధ్యాహ్నం అది మరణించును. అది సూర్యుడు యొక్క అంతమా కాదు, మరునాటి ఉదయం మరలా ఉదయిస్తున్నది. జీవం, మరణం, సమాధి, పునరుత్థానం అనేవి ఉన్నామని సాక్షిపించిన కొరకై అలా జరుగును. అవును కదా, అర్థమైందా? చెట్లు ఏ విధంగా కదులుతున్నవో, అవేవేమి చేయుచున్నవో గమనించు. కొంతకాలం క్రితం నేను కెంటకీలో ఉన్నాను. ఉడతల వేటంటే నాకు ఇష్టం. నా స్నేహితులతో కలిసి నేను సంవత్సరాంతరం ఉడతల వేట కనుక వెళ్లాను. అవి చాలా ఎండిపోయి ఉన్నది. బూడిదరింగ ఉడతలను వాటి ఆకుల మధ్యలో పట్టుకోవడం ఎంత కష్టమో ఎప్పుడైనా వెటాడి వాడికి తెలుసు. ఆకుల ధ్వనులతో అవి ఏ విధంగా తప్పించుకుంటావో హ్యావ్డిన్ అనే కళాకారుడు తెలిపాడు. 50 గజాలలో కంటి చూపుతో తుపాకీని పేల్చుటకై ప్రయత్నం చేయుట. ఒక్క రోజులో నీ హద్దును పొందాలనుకుంటే మంచి వేటనుభవం కావాలి. యెహోవా సాక్షిలో నుండి మార్పు చెందినటువంటి నా స్నేహితుడు ఉడ్ అక్కడ ఉన్నాడు. అతను నాకు చెప్పాడు, అనేకమైనవి అవి ఉన్నటువంటి ఒకరిని నేను ఎరుగుతున్నాను చెప్పాడు. అక్కడ వాటిని మేము హాలర్స్ అని పిలుస్తాము. హాల్ అంటే ఎంతమందికి తెలుసు? నేను కిందికో నుండి ఏ భాగం నుండి వచ్చాము, ఎలాగైతే నేను చూశారా, నేను అక్కడి నుండే వచ్చాను. కొద్ది కాలం క్రితంగా ఈ సంఘంలో ఉన్నవాడి వలె దీన్ని గురించి సహోదరు విలియమ్స్ తదితరులకు చెప్తాను. వారిలా అన్నారు, ఇప్పుడు మనం నిలవబడి జాతీయ గీతం పాడుదాము నా పురాతన కింటికి గృహానికి అని నేను అన్నాను. అందువల్ల ఎవరూ నాతో ఏకీకరించలేదు. నాకు తెలిసిన ఒకే ఒక గీతం అదే. అప్పుడు ఎలా ఉంటామో ఇప్పుడు అలాగే. సరే, ముక్కులో నుండి రక్తము కారుతున్న ఒక స్త్రీ కొరకు దయతో ప్రార్థన చేయమని కోరుతున్నారు. ప్రార్థించుకుందాము. ప్రేమైన దేవా, ప్రభువా, నీవే గొప్ప వైద్యుడవు. నిన్నే అడుగుతున్నాము. నీ యొక్క కృపా వాత్సల్యాలు ఇప్పుడే ఈ ప్రియ సహోదరుని ముట్టి ఆ కారుతున్న రక్తాన్ని ఆపమని అడుగుతున్నాము. నమ్మి ఉన్న ప్రజల సహవాసమును కూడి ఉండి ప్రభు యొక్క వాక్యమును ప్రజల సహవాసమును అనుభవించి ఆనందించడము అందుకొరకై ఆమె ఇక్కడికి వచ్చినది. ప్రభువా, ఇప్పుడే శత్రువును గద్దించి రక్తమును ఆపమని అడుగుతున్నాను. యేసుక్రీస్తు నామమున ఆమేన్. మేము అది నమ్ముతున్నాము. నేను ఇక్కడ రాసుకుని ఉన్నాను కొన్ని లేఖన భాగాలు వివరించడానికి ముందుగా ఒక విధమైన ఆదరణ అనుభవాన్ని పొందిన కొరకై చిన్న కథతో ఆరంభం చేసుకుందాము. అతను ఇలా చెప్పాడు, ఇక వెళ్లి ఈ వృద్ధుని చూద్దాం. అతని యొక్క స్థలములో చాలా గుట్టలు హోలస్ ఉన్నవి. అయితే అతడు నాస్తికుడు. అక్కడికి వెళ్ళినట్లయితే మనల్ని అతడు శపిస్తాడు. ఇక్కడ ఉడతల దొరకలేదని నేను చెప్పాను. 2 వారాలు అయిపోయింది, మేమంతా మురిగ్గా ఉన్నాము, గడ్డం పెరిగిపోయి ఉన్నది అని అన్నాను. అయితే మనం అక్కడికి వెళ్దాం అని అన్నాడు అతడు. సుమారు 20 మైళ్ళు మేము ఆ క్రిందకి వెళ్తిని. క్రితంలో ఒకప్పుడు నేను ఆ గ్రామంలో ఒక మెథడిస్ట్ నివాస మైదానంలో ఉంటిని. ఆ స్థలంలో ప్రభు కొన్ని గొప్ప కార్యాలను చేశాడు. మెథడిస్ట్ వారి మధ్య గొప్ప స్వస్థ కూటాలు జరిగినవి. అప్పుడు మేము కొండలు, గుడ్డలు, మెట్టెలు దాటి వెళ్లాము. నీ ఎటువంటి స్థలానికైనా వెళ్లాలనుకుంటే, అనగా నిశ్చయించుకుంటే, కెంటుకు నీకు తెలిసి ఉండాలి. మేము వెనక్కి వెళ్లి ఒక ఇంటి వద్ద చేరుకున్నాము. అక్కడ ఒక ముసలివాడు కూర్చొని ఉన్నాడు. ఇద్దరు ముసలివారు తమ పాత టోపీలను ముఖాలపైకి క్రిందికి జాచుకున్నట్లుగా కూర్చున్నారు. అదిగో ఆ మొరటి మనిషి అని అంటున్నాడు. బోతుకుని మాటను అతను విసర్జిస్తాడు అని చెప్పాడు. అలాగైతే నేను కారులోనే కూర్చొని ఉంటాడు మంచిది, లేట్లయితే అక్కడ వేటాడినేడేమో అని అన్నాను. మనం వేటాడుకోవచ్చునేమో, నీ వెళ్లి అడుగు అని చెప్పాను. కనుక అతను వెళ్లి వారితో మాట్లాడే మొదలు పెట్టాడు. లోపల కదా అటువంటి పదాలు వాడుతుంటారు ఇంటిపోయేవారు, అవునా? నీ స్థలంలో మేము వేటాడుకోవడానికి అనుమతిస్తే నేను అలా వెళ్లి వస్తాను అని అడిగాడు అతను. సుమారు 75 సంవత్సరాల వయస్కుడైన ఒక వృద్ధుడు అక్కడ కూర్చొనే ఉన్నాడు. నోటి నిండా పొగాకు పెట్టుకుని అలా ఊసేసి, పేరేంటి అని అడిగాడు అతడు. నా పేరు వుడ్ అని ఇతడు చెప్పాడు. ఇక్కడ ఉన్నటువంటి జిమ్ అనే వృద్ధుడుకు నీవు సంబంధించిన వాడవా అని అడిగాడు. నేను జిమ్ అబ్బాయిని, నేను బ్యాంక్స్ అని చెప్పాడు. వృద్ధుడిని ఆ జిమ్ యథార్థపరుడు, తప్పకుండా నీ పని నువ్వు చేసుకోవచ్చు. కరవేనా అని అడిగాడు. కాదు, మా పాదిరి గారు అక్కడ ఉన్నారు అని చెప్పాడు. అని అడిగాడు. మా పాదిరి గారు కారులో ఉన్నారు, ఆయన నాతో కలిసి వేటాడుతాడు అని చెప్పాడు. నువ్వు వెళ్లిన చోటికెల్లా నీ బోధకుని తీసుకుని వెళ్ళడం దుస్థితికి నీవు దిగజారావా అని అడిగాడు. అటువంటి కరుకైన పురాతన మనిషి కారులో నుండి బయటకు వస్తే బాగుండే అని నేను అనుకున్నాను. బయటకు దిగి వెళ్లాను. నీ బోధకుడు అని అడిగాడు. నన్ను క్రిందకు పైకి చూశాడు. ఉడతల రక్తంతో మట్టితో నేను ఉన్నాను, నేను అలా కనిపించడం లేదు కదా అని అన్నాను. నేను అలాగే అనుకుంటున్నాను. మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, నేను ఒక నాస్తికుడిగా ఉన్నానని అనుకున్నాడని అతడు చెప్పాడు. అవునండి, నేను అర్థం చేసుకున్నాను అని అన్నాను. అయినా అందుని గురించి పెద్దదిగా చెప్పుకోవడం అవసరం లేదు, అవును కదా అని అన్నా నేను. ఆహా, నాకు తెలియదు అని అన్నాను అన్నాడు. మిమ్మల్ని గురించి నేనేమి తలస్తున్నానో చెప్పాను. అలాగే అని అన్నాను. మీరు వట్టి చెట్టు మీద మురుగుతున్నారు అని చెప్పాడు అతడు అని అన్నాడు. దాని అర్థమేంటో మీలో ఎందరికి తెలుసు? గ్రహిస్తున్నారా? అబద్ధాలు చెప్తున్న కుక్క అని అర్థం, అవునా? అయితే కోను కుక్క అక్కడ లేనేలేదు. చూశారా, మీరు వట్టి చెట్టు మీద మురుగుతున్నారు అని అన్నాడు అతడు. అది మీ యొక్క అభిప్రాయం అని నేను అన్నాను. సరే, అదిగో చూడు, అక్కడ ఉన్నటువంటి పాత గొట్టం కనిపిస్తుందా అని అడిగాడు. 75 సంవత్సరాల క్రితం నేను అతను జన్మించాను. ఈ సంవత్సరాన్ని కూడా ఆ కొండ కోణంలోనే నేను నివాసం చేస్తున్నాను. ఆకాశ వైపు అటు ఇటు చూశాను. ఈ 75 ఏళ్ల నుండి దేవుని వలె ఉండే ఒకే ఒక దాన్ని నిజంగా చూశాను. మీరు తలచుట్లేదా అని అడిగాడు అతడు. నేను అన్నాను, మంచిది, నీవు చూచే పద్ధతిని బట్టి అది ఆధారపడుతున్నది, అవునా? నీవు దేని కొరకు ఎదురు చూస్తున్నావో దాన్ని బట్టి. ఇంకా అంటున్నాడు, అయితే అలాంటి జీవి ఉన్నదని నేను అసలు నమ్మనే నమ్మను. అయితే మీరు తేలిగ్గా ప్రజలను మభ్యపెట్టి వారి డబ్బులు గుంజుకుంటారు, అది అలాగే ఉంటుంది అని అన్నాడు అతడు. నేను చెప్పాను, నీవు అమెరికా పౌరసత్వము హక్కును కలిగి ఉన్నావు కాబట్టి నీ ఊహకు నీకు హక్కు ఉన్నది. అతను నాకు చెప్తున్నాడు, ఒకప్పుడు ఒక అబ్బాయిని గుర్చి విన్నాను. అతను లాగా చెప్తున్నాడు, ఎప్పుడైనా తప్పక అతనితో మాట్లాడే తరుణం దొరికినట్లయితే కొన్ని ప్రశ్నలు అతను అడుగుతాను అని అన్నాడు. అవునండి, అతను ఒక బోధకుడు, బహుశా నీవు అతను ఎరిగి ఉండవచ్చును. క్రాంబెల్విల్స్ లో కొద్ది కాలం కిందటే మందిర ఆవరణములో అతని కూటాలు జరిగించాడు. అతని పేరు నేను మరచిపోయాను, ఇండియాకు సంబంధించిన వాడు అతడు అని చెప్తున్నాడు. ఓ అవునండి అని అన్నాను. సోదరుడు చెప్పాలని ఆరంభించాడు, చెప్పొద్దని అన్నాను. అతను ఏంటంటా అని నేను అడిగాను. సరే అతను చెప్పాడు, ఒక వృద్ధ స్త్రీ ఆ కొండపై ఉండేది, ఆమె క్యాన్సర్ జబ్బుతో చనిపోతున్నది తెలుసా అని అన్నాడు. ఆమె యొక్క పడకను మార్చడానికి నేను నా భార్య అక్కడికి వెళ్లాము. ఆమె యొక్క పడక క్రింద మూత్రపు పాత్రను పెట్టట కొరకై ఆమెను పైకి లేపుటకు వెళ్లేదు, పరుపు బట్ట మాత్రమే లాగేవారం అని చెప్పాడు. ఆమె చనిపోతుంది అని చెప్పాడు. ఆమె లూయిస్విల్లకు వెళ్లినది, వైద్యులు ఆశ్చర్య వదిలి ఆమె చనిపోతుందని చెప్పారు. ఆమె కూటానికి వెళ్లి ఇలా చెప్పినది. ఆ బోధకుడు వేదికపై నిలబడి జనసమూహంలోకి చూచి ఈ స్త్రీని పేరు పెట్టి పిలిచాడు. ఆమె వెళ్లేటప్పుడు ఒక చేతులు మాల తీసుకుని తన పర్సు లో పెట్టుకున్నది అని ఆమెతో చెప్పాడు. 20 మైళ్ళ దిగువ భాగాన ఉన్న ఆ స్త్రీని పేరు పెట్టి పిలిచాడు. ఆమె ఏ విధంగా క్యాన్సర్ జబ్బుతో బాధపడుతున్నది, ఆమె ఇంతకాలం ఏమేమి చేసినది, ఆమె పేరు ఏంటో చెప్పాడు. చేతిని మాల తీసుకుని వెళ్లి ఆ స్త్రీ మీద పెట్టు, ఆ స్త్రీ క్యాన్సర్ జబ్బు నుండి స్వస్థత పొందుకుంటుంది అని చెప్పాడు. ఇంకా చెప్తున్నాడు, ఆ రాత్రి వారి ఇక్కడికి వచ్చారు. ఇది రాత్రిగా చెప్తున్నాను, భయంకరమైన మూలుగు నేను విన్నాను. ఆ కొండ మీద రక్ష సైన్యం వారు కేకలు వేస్తున్నారేమో అని అనుకున్నాను. ఆ వృద్ధురాలైన సహోదరి చనిపోయి ఉంటుంది అని ఊహించాను అని చెప్తున్నాడు. రేపు మనం వెళ్లి ఆ బండిని తోసుకుని వచ్చి ఏ విధంగా సరే ముఖ్య రహదారి యొద్దకు తీసుకుని రావాలి అని చెప్పాడట. కాబట్టి తమాజ్ చేసే వారి యొద్దకు ఆమెను తీసుకుని వెళ్ళదాము, మేము ఆగిపోయాము, ఆ రాత్రి ఎక్కడికి వెళ్లే అవసరం లేదు అని చెప్పాడు. ఇక్కడ నుండి ఆ కొండపైకి 1 మైలు దూరం ఉంటుంది, ఆ మర్నాడు మేము అతనికి వెళ్లాం, ఏం జరిగిందో తెలుసా అని చెప్తున్నాడు. తెలియదండి అని అన్నాను. అతను చెప్పాడు ఇలాగూ వేయించిన యాపిల్ వంటకము తింటూ తన భర్తతో కాఫీ త్రాగుతూ అక్కడ ఆమె కూర్చొని ఉంది అని అన్నాడు అని అడిగాను. అవునండి అని అన్నాడు అతడు. అయ్యగారు నిజంగా అలా జరిగే ఉండదు, అలా జరిగే ఉండదు అని అన్నాను. నాకే ఆ వ్యక్తి ప్రాంతంలో ఎప్పుడు లేకపోతే ఎలా తెలుస్తుంది అని అన్నాడు. నీవు దాన్ని నమ్మవు కదా అని అడిగాను. అది నిజం అని అన్నాడు. నీవు అది నమ్ముతున్నావా అని అడిగాను. గమనిస్తున్నారా, కొండ మీదకి వెళ్ళు, నేను రుజువు చేస్తాను అని అన్నాడు. అతడే నాకు బోధ చేస్తున్నాడు చూశారా అని అన్నాను. నేను ఒక యాపిల్ తీసుకుని ఇది తీసుకునవచ్చా అని అడిగాను. నా బట్టలపై అది రుద్దుకున్నాను, పసుపు పురుగు దాన్ని తినేస్తుంది, నీవు తినవచ్చని అనుకుంటున్నాను అని అన్నాడు. సరే సరే అని చెప్పి నేను దాన్ని కొనుక్కున్నాను, అది మంచి యాపిలే. అవునవును అని అంటూ ఇలా చెప్తున్నాడు. 40 సంవత్సరాల క్రితము నేను ఈ చెట్టును నాటాను తెలుసా అని అన్నాడు. అవునా అని అన్నాను. అవునండి అని చెప్పాడు. నేను చెప్తున్నాను, ఆగస్టు ఆరంభములో మంచు పడలేదనుకుంటున్నాను, చెట్ల నుండి ఆకులు రాలిపోతున్నది అని అన్నాను నేను. అవునండి అది నిజమే, అవి రాలిపోతున్నది, ఈసారి ముందుగానే ఈ కాలం వచ్చేసింది. అవునండి అని చెప్పి అంశం మార్చాను. గమనిస్తున్నారా, అది వింతైన విషయం తెలుసా, ఆ చెట్టు నుండి సారం ఎలా పోతుందో, ఆకులు రాలిపోతున్నవి, ఆకులు తుంచేంతటి మంచు కూడా లేదు. సరే కానీ మనం మాట్లాడుతున్న దానికి దీనికి సంబంధం ఏంటి అని అడిగాడు. నేను ఆశ్చర్యపోతున్నాను, ఆవుకు కావలసినంత త్రాడునిస్తే దానికదే ఉరిపోసుకునేది అని అమ్మ చెప్తూ ఉంటుంది తెలుసా. కనుక అతనికి తగినంత త్రాడు ఇచ్చాను. అతడు బయటికి వెళ్లి సరే దాని విషయం ఏంటి అని అడిగాడు. దేవుడే ఆ యాపిల్ పండ్లు దానికి ఇచ్చాడు తెలుసా, నీవు పండ్లను వాటి ఆకులను అనుభవిస్తూ ఆకుల యొక్క నీడను కూర్చుంటున్నావు, ఆకులు రాను కాలంలో అది రాలిపోతూ తిరిగి యాపిల్ పండ్లతో ఆకులతో అది వస్తుంది అని నేను చెప్పాను. ఓ అది ప్రకృతి సృష్టి స్వభావం అని అన్నాడు. చూశారా, అవునది ప్రకృతి, అది దాని యొక్క స్వభావమే కావచ్చు అని చెప్పాను. అయితే ఎవరో ఆ ప్రకృతిని స్వాధీనపరుచుకుంటున్నారు, చూడు అదేంటో నాకు చెప్పు అని అడిగాడు అతను. అది ప్రకృతి సిద్ధమైన ప్రకృతి అని అన్నాడు. ఆ చిన్న ఆకుకు ఎవరు చెప్తుంటారు అని అడిగాను. వేరు లోపలికి సారం వెళ్లిపోతుంది కాబట్టి ఆకు రాలిపోతుంది, చలికాలమంతా ఆ సారం చెట్లలో ఉండిపోయినట్లయితే అది ఏమవుతుంది? అది చెట్టును చంపేస్తుంది అని చెప్పాడు అతను. ఆ వేరులోనికి వెళ్ళమని ఏ జ్ఞానం దానికి నడిపిస్తుంది? ఆకులాల కాలం వచ్చేసింది, ఇక్కడ నుండి వెళ్ళు, వేళ్లలోకి వెళ్లి దాగుకో అని ఎవరు చెప్తున్నారు? సమాధిలో ఉన్నట్లుగా వేళ్లలో ఉంటుంది, తిరిగి మనుషుని వసంతం రాగానే తిరిగి వస్తుంది, మరిన్ని యాపిల్తో మరిన్ని ఆకులతో మరణి వస్తుంది. అది ప్రకృతి సహజమే, అది అదే చేస్తుంది అని చెప్పాడు. వాతావరణ మార్పుల చేత ఆకుల నరకాలం వచ్చిందని నీకు తెలుసు కదా అని అన్నాడు. అక్కడ బయట ఒక కర్రస్తంభం మీద ఒక బకెట్ నిలబెట్టు, ఆ నీరు అడుగు భాగానికి వెళ్లి మరలా పైకి వస్తుందేమో చూడు అని నేను చెప్పాను. గమనిస్తున్నారా? అలే, నువ్వు ఎవరి వాళ్ళు కనిపిస్తున్నావే అని అన్నాడు. మేం వేటాడడానికి వెళ్తున్నాము, దాని గురించి ఆలోచించు అని చెప్పాను. సరే, మీరెక్కడ వేటాడుకోవాలనుకుంటారో అక్కడ వేటాడుకోనండి అని చెప్పాడు. ఏ జ్ఞానము చేత సారము లోపలికి వెళ్లి చలికాలం అంతా దాగి ఉండి మనుషులు చలికాలం నాకు ఎలా వస్తుందో నేను తిరిగి వచ్చినప్పటికీ నాతో చెప్పాలి అని నేను అన్నాను. అదే జ్ఞానం అక్కడ ఉన్న స్త్రీని గురించి నాకు చెప్పినదని నేను చెప్తాను అని చెప్పాను. అది నీకు చెప్పినదా అని అడిగాడు. అవునండి అని అన్నాను. నీవు ఆ బోధకుడివి కాదు కదా అని అడిగాడు. అతని పేరు నీకు తెలుసా అని అడిగాను. అవును అని చెప్పాడు. నేను అన్నాను, బ్రహ్మా? అవును అతడే అని అన్నాడు. అవునది నిజం అని చెప్పాను. చూశారా, అదేంటో తెలుసా? నేను వృద్ధులను తన యొక్క సొంత సాక్షిని బట్టే క్రీస్తుని వద్దకు అతను నడిపించాను. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి వెళ్లాను. ఆవరణంలో కారు ఉంచాను, దానిపై ఇండియానా లైసెన్స్ ఉంది. అక్కడ నుండి వారు వెళ్లిపోయారు, అతను చనిపోయాడు. నేను ఇక్కడికి రాగానే అతని యొక్క భార్య ఎక్కడ నిలబడి నన్ను చిత్రవల చేసేసింది. నేను వేటాటి కొరకై అనుమతి ఉందని నేను తలంచాను. నీకు చదువురాగా అని అడిగాడు. అవునమ్మా అన్నాను. వేటాడకూడదు అని రాసి ఉన్న గుర్తులు నీకు కనబడటం లేదా అని అన్నది. అవునమ్మా, అయితే నాకు అనుమతి ఉన్నది అని చెప్పాను. నీకు అనుమతి ఉండదు అని అన్నాను ఆమె. ఇది మా యొక్క స్థలం, అనేక సంవత్సరాల తరబడిగా ఇది మాకు చెంది ఉంటుంది అని చెప్పింది ఆవిడ. సహోదరి, అయితే నేను తప్పు చేశాను, క్షమించు అని అన్నాను. క్షమాపణ లేదు, ఏమి లేదు, ఇండియానా లైసెన్స్ తీసుకుని ఇక్కడ కూర్చున్నావు, మీరు ధైర్యవంతులు అని అన్నది ఆమె. కొంచెం వివరించవచ్చు కదా అని అన్నా నేను. ఎవరిచ్చారని అనుమతి సరిగా నాకు తెలియదు, కానీ ఆమె గుమ్మ దగ్గర ఒక పెద్ద మనిషి కూర్చుండే ఉండేవాడు, ఆయన అనుమతి ఇచ్చారు. క్రితం సంవత్సరం నేను ఇక్కడ ఉన్నప్పుడు మేము దేవుని గురించి మాట్లాడుకున్నాం చూడండి అని అన్నాను. ఆమె చూచి, నీవు సహోదరు బ్రహ్మా అని అడిగినది. అవునమ్మా అని చెప్పాను. క్షమించు, నీవెవరో నాకు తెలియలేదు అని అన్నది. అతని సాక్ష్యాన్ని చెప్తాను అని అంటున్నాను. చనిపోతున్న అతని చివరి ఘడియల్లో చేతులెత్తి దేవుని స్తుతించాడు. అతడు క్రైస్తవ విశ్వాసంతో చనిపోయి దేవుని యొక్కకు కొనిపోబడ్డాడు అని చెప్పినది ఆమె. గమనించారా? వారు ఊరకుంటే తక్షణమే రాళ్లు కేకలు వేస్తాయి. ప్రకృతిలో ఒకటేదో ఉన్నది. పక్షులు కనిపెట్టు, జంతువులను కనిపెట్టు, ప్రతి దాన్ని కనిపెట్టు, ప్రకృతిని కనిపెట్టు, ఆ చిన్న పావురు పిల్ల ఎలా పైకెక్కుతుందో కనిపెట్టు. అదంత ప్రత్యేకమైన పక్షి, అవునా? దానికి ఎలాంటి చేదు లేదు, కాకు వలే అది తినదు. అవును, దానికి చేదు పిచ్చు లేదు. నీటిలోనికి వెళ్లి అది స్నానము చేయదు, ఎందుకంటే దాని లోపల ఏదో ఉన్నది, అది శుభ్రం చేస్తుంది. చూశారా, క్రైస్తవుడు అలాగే ఉండాలి. దేవుడు తను కనుపరుచుకున్న విధము అదే. పావురు వలే ఆయన కనిపించాడు. చూస్తున్నారా? ఎందుచేతంటే యేసు గొర్రె పిల్లగా పోల్చబడ్డాడు. ఎప్పుడు కూడా ప్రకృతిలో నీవు దేవుని కనుగొంటావు. నడిపించబడి గొర్రెలుగా దేవుడు మనల్ని పోల్చాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతకాలం క్రితం దానిపై వర్తమానం ఇచ్చా నేను. గొర్రె పిల్లలను నడిపించిన కొరకై గొర్రె పిల్ల మీదకి పావురు దిగవచ్చుట. అది దానిని వద్దకు నడిపించాను. ఆ పావురం ఇంకో జంతువు పైకి దిగి రాలేదు. ఎందువల్లంటే ఆ రెండు కూడా ఒకే స్వభావం కలిగి ఉండవలసి ఉన్నది. అవును కదా? పావురము తోడేలు పైన కూర్చున్నట్లయితే ఆ తోడేలు గురికలు పెడుతుంది, అప్పుడు పావురము ఎగిరిపోవలసి ఉండును. ఇప్పుడు అంతే, మన యొక్క చెడు మార్గాల ద్వారా పరిశుద్ధాత్మ పైకెగిరి వెళ్లిపోతుంది. దానికి అదే స్వభావం ఉండవలసి ఉన్నది. పావురము ఆకాశపు పక్షి, భూమి మీద సాత్వికమైన జంతువు గొర్రె పిల్ల, ఇవి రెండు ఏకీభించగలవు. పరిశుద్ధాత్మల పైకి వచ్చి మనల్ని నూతన సృష్టిగా చేసినప్పుడే ఆయన మనల్ని నడిపించును. అయితే మనము ఆ పాత బ్రతికే జీవిస్తే అది పనిచేయదు, అది పనిచేయనే లేదు. సరే, నాయకత్వాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు నీ బ్రతుకులో నీవు వేసే మొట్టమొదటి అడుగు వృద్ధురాలన్న దయగల నీ తల్లి చేతుల ద్వారా బహుశా అది జరిగిండవచ్చును. ఇంకా ఈ రాత్రిలో కొందరు ఆ చేతులు ఇక్కడ సమాధిలో ఉండి ఉండను. ఇదే నీ మొదటి అడుగును వేయించినది ఆ యొక్క హస్తమే. ఏ విధంగా నడవలసిన నీ తల్లి నీకు నేర్పిన తర్వాత నీవు కొన్ని అడుగులు వేసి కింద పడతావు, తిరిగి లేస్తావు, నీవేదో ఘనకార్యం చేసినట్లుగా నీవు అనుకుంటావు. ఆ తర్వాత బడిలోని ఉపాధ్యాయురాలకు నిన్ను అప్పచెప్తుంది, ఆమె నిన్ను విద్యం వైపునకు నడిపిస్తుంది. నీవేమి చేయాలో, నీవు ఎలాగెలాగో చేయాలో, నీవేమేమి నేర్చుకున్నాలో మొదలైనవి నేర్పిస్తారు. పాఠశాలలోని ఉపాధ్యాయుడిని నడిపించిన తర్వాత నీవు తిరిగి వస్తావు, నీ తండ్రి నిన్ను పట్టుకుంటాడు. నీ తండ్రి నిన్ను పట్టుకున్నప్పుడు బహుశా అతనికి వ్యాపారం నేర్పిస్తాడు. లాభం ఆర్జించే వ్యాపారం నీవు ఎలా కావాలో, కార్యకలాపాలలో ఎలాగ సఫలీకృతుడు కావాలో అవి నీకు నేర్పిస్తాడు. గృహిణిగా నీవేలా ఉండాలో, ఏ విధంగా వంటకాలు చేయాలో మొదలగు వాటిని నీ తల్లి నీకు నేర్పిస్తుంది. వరాలా నిన్ను నడిపించిన తర్వాత నీ బోధకుడు నిన్ను పట్టుకుంటాడు. అయితే నిన్ను ఎవరిప్పుడు నడిపిస్తున్నారు అనేది ప్రశ్న. మనమంతా ఈ రాత్రి ఒక దారి ద్వారా నడిపించబడ్డాం. మనం అలా నడిపించబడాలి, నడిపించబడి ఉన్నాం. గమనించు. సరే, ఇప్పుడు ఎవరిని చూద్దాం? అతనిపై ఏది పలుకుబడి చూపినదో చూద్దాం. ఇతడు ఒక యవ్వన వ్యాపారి అని అతన్ని పిలుద్దాం. ఎందుకనగా అతడు ఒక వ్యాపారస్తుడు, గొప్పగా ఖ్యాతి చెందినవాడు. అతని నాయకులను చూద్దాం. ప్రథమంగా అతడు చిన్న బాలుడిగా ఉన్నప్పుడే అతడు చేయవలసిన పనులు అతని తల్లి అతనికి నేర్పించవచ్చు. అతని యొక్క తండ్రి ఉత్తమమైన జయశాలనిగా తయారు చేసి అతని ఒక వారసత్వ భాగాన్ని వదిలి ఉండవచ్చును. ఎందుకంటే అతడు ఒక అధికారి కూడా. బహుశా అతని తండ్రి చనిపోయి ఉండవచ్చును. అతడు ఒక వ్యాపారి. ఈ రోజు క్రిస్టియన్ బిజినెస్ మెన్ వారిగా అతన్ని ఈ రోజు మత సంబంధమైన వ్యాపారిని పిలుద్దాం. అతనికి అది మంచి బిరుదే అవుతుంది. అతడు మతము గలవాడు, నాస్తికుడు కానే కాదు. ఎలా ధరించాలో, ఎలా నడవాలో, మంచిగా ఎలా ఉండవలనో ఇవాన్ని తన తల్లి ద్వారా నేర్పించబడ్డాడు. జేషియాలైన గొప్ప వ్యాపారిగా ఎలా ఉండాలో తన తండ్రి ద్వారా నేర్పించబడ్డాడు. తల్లిదండ్రులు సంఘములో పెరిగిన వారే. అతనికి యాజకుని చూయించేవారు. యాజకుడు ఇతను నిజమైన మతనిష్ట గలవానిగా చేశాడు. కాబట్టి ఇతను మంచి సంస్కారం కలిగిన వ్యక్తి అయ్యాడు. ఇతడు సత్ప్రవర్తన కలిగిన ఎవరుడైనా కూడా యేసుక్రీస్తు వైపు చూచి అతను ప్రేమించాడు. అట్లయితే ఈ బాలుల్లో ప్రత్యేకమైన ఒకటి ఉన్నది. అవును, ఇక్కడ బైబిల్ చెప్తుంది కనుక మార్కు సువార్తలో చూద్దాం. ఏ సూత్రం వైపు చూచి అతని ప్రేమించే, అవునా, ఏ సూత్రం వైపు చూచి అతని ప్రేమించను. కనుక ఈ ఎవరి గురించి చెప్పుకోదగ్గ విశిష్టత ఒకటి ఉండి ఉండాలి. బుద్ధిపడే మంచి ప్రవర్తన గలవాడు ఇతడు, మంచిగా పెంచబడిన వాడే ఇతడు, ధనము కలిగిన వాడు, నాజుకైన వాడు, తెలివి తేట్ల కలిగిన వాడు, వ్యాపార లాభార్జన చేయించేవాడు, భక్తి కలిగిన వాడు ఇతడు. మన రక్షకుడైన యేసుక్రీస్తునే పులకితునిగా చేయనటువంటి అనేకమైన లక్షణాలు కలిగిన వాడు ఇతడు. అయితే ఎదుర్కొన్నప్పుడు వీటన్నింటిలో చేశాలి అని అంటున్నాడు అతడు. ఏది పొరపాటుగా జరగట్లేదు. ఖచ్చితంగా అతడు మంచివాడే, మంచివాడిగా తయారయ్యాడు. జ్ఞానవంతుడు, మంచి విద్యావంతుడు. అతడు జయము, చురుకుదనము మంచిగానే ఉండేది. మంచి వ్యాపారవేత్త. బహుశా పాలస్తీన దేశంలో ఏదో ఒక వ్యాపార సంస్థ కొరకు ఆ గొప్పకు చెంది ఉండవచ్చును. ఇక్కడ రాత్రి వేళలో వ్యాపారస్తుల సమూహానికి చెందిన వారి వలె అతడు చెంది ఉండవచ్చునేమో. నిస్సందంగా అలా చెంది ఉండును. ఎందుకంటే వ్యాపారస్తులు ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉంటారు. ఒక కోటి పక్షవలే వారంతా వివిధ విషయాల గురించి మాట్లాడుకుంటారు. ఈ మత సంబంధమైన వ్యక్తి మద్యపానశాలను నడిపే వారిని గురించి మాట్లాడలేదు. అందరూ కూడా ఎందుకనగా ఇందులోనూ వారు సమము కాదు. మనము ఉమ్మడివి కలిగి ఉండవలసి ఉన్నది. అందువలన క్రైస్తవులు క్రైస్తవుల వలె ఉమ్మడిగా ఉంటాము. పాపులు అన్ని విషయాల్లో పాపుల వలె ఉమ్మడిగా ఉంటారు. సంఘములు అవి ఏమైనప్పటికీ ఉమ్మడిగా ఉంటారు. ఒకవేళ ఈ యువకుడు ఒక వ్యాపార సమూహానికి చెంది ఉండి ఉండను, అతడు ఎంత నిష్ఠాభక్తితో ఉండాలో అంత నిష్ఠతో ఉన్నాడు. ఎందుకంటే యేసు అతన్ని ప్రశ్నించినప్పుడు ఇక్కడ ఇలా చెప్తున్నాడు, నా బాల్యం నుండి వీటిని అనుసరించుచునే ఉన్నాను అని చెప్పాడు. అవునది వాస్తవం. అతను మంచిగా పెంచబడ్డాడు, మంచిగా నేర్పించబడ్డాడు, అన్ని మంచిగా ఉన్నవి. అయితే అతని నిత్య జీవాన్ని గురించి ఆలోచన ఎదుర్కొంటున్నప్పుడు మీరు ఇది గమనించాలని కోరుతున్నాను. అతని ఈ గుణ లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా నిత్య జీవాన్ని తను పొందుకున్న లేదని అతను ఎరిగి ఉన్నాడు. మన యొక్క సముదాయాలు, మన సంఘాలు, మన సంఘ సభ్యత్వాలు ఎంతో ప్రియులుగా ఇష్టం చేసుకుంటున్నాం. మన యొక్క అమెరికా సముదాయాలు మొదలగలవి, వాటికి విరోధముగా ఏది చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ సొసైటీ ఎంతో గొప్పది. అది నాకు తెరవబడిన ద్వారమైనది. మా యొక్క అంతర్శాఖ భావాన్ని బట్టి మనమంతా క్రైస్తవులం. ఏ ఒక్కరూ మనల్ని అడగటం లేదు. ఏ ఒక్క సంఘశాఖ కూడా, ఒక నిజ క్రైస్తవుడు నీవు దేవునికి చెందినవాడవు. సంఘశాఖలు మానవ కల్పితాలు. క్రైస్తవ్యము నరలోకము నుంచి పంపించబడినది. మనము కలిగి ఉన్నవన్నీ ఇవన్నీ మంచివే. ఒక చోట చేరుట మంచిది. మనకున్న మంచి మంచి కూటాలు, సాంఘిక అవగాహనాలు మంచివే. అయినప్పటికీ మనం ప్రతి ఒక్కరూ నిత్య జీవన సమస్యను ఎదుర్కొంటున్నాము. వ్యాపారంలో మనం ఎంత ఘనాభివృద్ధి చెంది ఉన్నామని కాదు, గొప్ప సంఘానికి సభ్యులమై ఉన్నామని కాదు, మంచిగా కార్యాలు చేస్తున్నామని, మంచిగా పనులు చేయించున్నామని కాదు, అయినప్పటికీ అవన్నీ సరిగా లేనట్లయితే దేవుని ఆరాధన చేయుట వ్యర్థమవుతుంది. నేను క్షణం ఆపుతాను. యేసు ఆ విధంగానే వర్గీకరించాడు. ఆయన చెప్పాడు, ఇలాగున మనుషుల యొక్క ఆజ్ఞలను సిద్ధాంతాలుగా బోధిస్తూ మీరు నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నారు. ఇప్పుడు ఆలోచించండి, విధేయతతో, హృదయ యథార్థతతో దేవునికి నీవు చేసిన ఆరాధన అయినప్పటికీ అది వ్యర్థమే. ఎదిరి తొడలో కయ్యూనుతో అది ఆరంభమైనది. యథార్థ ఆరాధన అయినప్పటికీ అది తృణీకరించబడినది. ఎంతో భక్తి గలది అయినప్పటికీ విసర్జించబడినది. గత వారానికి ముందు వారంలో శ్రీపోర్ట్లోని బిజినెస్ మెన్ వారి కూటాల్లో అనేక వందల మంది అల్పాహారానికి కూడి ఉన్నప్పుడు దేవుని చిత్తం లేకుండా దేవునికి సేవ చేయటం గురించి 2 గంటలు మాట్లాడి ఉన్నాను. అది వింతగా ఉంటున్నది. అది దేవుని కొరకు చేయుటకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గమై మనకు ఉండవలసి ఉంటుంది. అదంత సరిగా ఉన్నదని తలచుని కాదు, అది ప్రభు వాక్య ప్రకారముగా ఉండవలెను. లేట్లయితే అది వ్యర్థమే. కయ్యూను ఆరాధన చేశాడు, అయితే ప్రభు వాక్య ప్రకారంగా లేదు. పరిశీలు ఆరాధన చేశారు, అయితే ప్రభు వాక్య ప్రకారంగా కాదు. బిజినెస్ మెన్ వారి కూడికలో ప్రత్యేకించి వర్తమానాన్ని మాట్లాడాను. దావీదు ప్రభునికి ఒక సేవ చేయాలని ఆశించాడు, అయితే అతడు చెప్పినది సరిగానే ఉన్నది. అతడు అన్నాడు, యెహోవా మందసము అక్కడ ఉండవచ్చునా, మనం ఇక్కడికి దాన్ని తీసుకుని వద్దాం అని చెప్పాడు. అతడు తరువాత రాజుల కాలంలో అతడు రాజయ్యాడు. అతడు అన్నాడు, అది మంచిది కాదు. మందస్సము ద్వారా వారెన్నడూ ప్రభువును అడగలేదు, అయితే మనకైతే అది తప్పక చేయాలని అన్నాడు. అది వాస్తవం. వారు చేయవలసింది వారు చేయలేదు. మనం వెళ్లి మనస్సాన్ని తెచ్చి యెహోవాను సంప్రదించుదాం అని అన్నాడు. అదే వాస్తవము, ఎందుకంటే అది మరో దేశంలో ఉన్నది. దాన్ని మనం ఇక్కడ తీసుకుని రావాలి. తీసుకుని వచ్చి మన గృహంలో ఉంచి ప్రభువును ఆరాధిద్దాం అని అన్నాడు. గమనించండి, అది చేటు కొరకై అతడు ఒక తప్పు మార్గాన్ని వెళ్లాడు. అతడు అర్ధ శతాధిపతులను, శతాధిపతులను, సహస్రాధిపతులను సంప్రదించాడు. వారందరూ ప్రతి ఒక్కరిని ఒకరు సంప్రదించుకున్నారు. అది ప్రభు చిత్తంగా కనిపించలేదు. అది ప్రభు వాక్కుగా కనిపించింది వారికి. ప్రభు యొక్క వాక్యమును నీవు కొన్నిసార్లు సరైన స్థానంలో ఉంచవలసి ఉన్నది. లేట్లయితే అది దేవుని చిత్తము కాదు. అవునా? దీని లోతుగా అవగాహన చేసుకునండి. అప్పుడు మీరు నేను చెప్పబోతున్న సాధారణ భావాన్ని మీరు గ్రహించగలుగుతారు. ఇంగ్లాండ్ లో మీరు కనుగొన్న సంఘము అడుగుజాడల్లో మీరు పడకూడదని నేను కోరుతున్నాను. పెంచిన వెంట్రుకలతో ముఖానికి రంగులు, పురుషులు తారుమారు, అది మనకి అవసరం లేదు. అది ఎంత భక్తిగా కనిపించినా సరే, ఎంత గొప్పగా ఎల్విస్ ప్రెస్లీ మత సంబంధమైన పాటలు పడినా సరే, అతడు దయ్యమే. నేను నిర్మణి కాదు. వారి యొక్క ఫలాల వల్ల వారు వారిని తెలుసుకుంటారు. చూశారా, అతడు పెంతికొస్తువాడు. అయినా అది ఏ కొద్ది వ్యత్యాసాన్ని కూడా కలుగు చేయలేదు. నీవేమై ఉన్నావో, నీ ఫలములు సాక్ష్యమిస్తున్నవి. అతని మీదకి ఆత్మ వచ్చి అతని భాషలతో మాట్లాడగలిగినా, అతని కేకల వేసినా, అతని రోగాలను స్వస్థపరిచినా ఏమి లాభం లేదు. ఏసు చెప్పాడు, అతని ముందు వచ్చి ప్రభువా అది చేయలేదా, ఇది చేయలేదా అని అనేకులు అంటారు. అక్రమ చేయవల్లరా, నా ఇద్దరిని తొలగిపోండి, నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరుగను అని చెప్పేదను అని అన్నాడు ఆయన. అవునా? మనము వస్తువుమైన నిజమైన క్రైస్తవమై ఉండవలసి ఉన్నది. మనము చేయవలసిన ఒకటే ఒకటి అనగా నిత్య జీవము అను ప్రశ్నను మనము ఎదుర్కొనవలసి ఉన్నది. నిత్య జీవం అన్నది ఒకే ఒక విధం ఉన్నది. అది దేవుని ఎదురనే వచ్చును. నిత్యము దానికి కలిగి ఉండే ప్రతి జీవిని ఆయన ముందుగా ఏర్పరచుకున్నాడు. ఈ తల్లిలో నీ ఒక జన్యువుగా ఎలాగున్నావో ఆ విధంగానే దేవుల్లో జన్యువైన ఉన్నావు. ఆరంభంలోనే నీవు ఆయన యొక్క లక్షణాలను కలిగి ఉండకపోతే నీవెన్నడూ అచ్చన ఉండలేవు. నీవు నీ తల్లి యొక్క గర్భదిత్తులో ఉండే వచ్చి ఉంటేవి, నీ తల్లి నిన్ను ఎరుగడు, అయితే అతని నడుములోనే ఉంటేవి. నీ తల్లి యొక్క దాగు స్థలంలో నుండి వచ్చి నీవు ఒక మానవుడు అయినావు, నీ తండ్రి రూపమందు చేయబడ్డావు. ఇప్పుడు నీవు ఆయన యొక్క అనగా నీ తండ్రి యొక్క సహవాసం చేయగలుగుతున్నావు. దేవుని విషయంలో కూడా ఇదే విధంగా ఉంటున్నది. ఏ విధంగా అంటే నీవు నిత్య జీవాన్ని కలిగినట్లయితేనే నీకు వచ్చిన జీవము అనగా ప్రకృతి భౌతిక జీవము నీ తండ్రి ద్వారా కలిగినది. నీవు తిరిగి జన్మించే ఒకే ఒక మార్గము నీ పరలోకపు తండ్రి ద్వారా ఆయన గుణ విశేషణ ద్వారా నీకు కలిగినది. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. అవునా, నీవెక్కడే ఉన్నావు? నిశ్చితనగా జగదుత్పత్తికి ఉండిపోయి గొర్రె పిల్ల జీవ గంధమందు నీ పేరు ఉన్నది కనుక నీవెక్కడే ఉన్నావు? అది తప్పనిసరిగా నిజం. నీవు నీ పరలోకపు తండ్రిలో నుండి వచ్చిన ఆత్మ సంబంధమైన జీవ కణాని, దేవుని వాక్యములో భాగానివి. అవునది, అలాగే ఉండి. నేను చెప్పినట్లుగా యేసు ఇక్కడ ఉన్నప్పుడు నీవు ఆయనలో ఉన్నావు, ఎందుకంటే ఆయన వక్రమై ఉన్నాడు. ఆయనతో శ్రమ పడితే నీవు ఆయనతో చనిపోతివి, ఆయనతో పాతి పెట్టబడితేవి, ఆయనతో తిరిగి లేచినవి. ఎప్పుడు పరలోక స్థలంలో ఆయనతో కూడా కూర్చుని పెట్టబడి ఉంటేవి. గమనించండి, అంతా బాగానే ఉందని దావీదు అనుకున్నాడు. ఈ ప్రజలందరితో సంప్రదింపులు చేశాడు. ప్రతి ఒక్కరూ నాట్యమాడుట, కేకల వేయుట, అరుపులు చేస్తున్నారు. భక్తి మర్యాదలన్నీ వారంతా చేస్తున్నారు. అయినప్పటికీ అలాగనే వెళ్లి దేవుని వాక్యం తెచ్చి దేవుని గృహంలో ఉంచిన ప్రభువు చిత్తము కాదు. గమనించండి, అన్ని కళలలోనూ అన్ని వేళ్లలోనూ దేవుడు ఒకే పద్ధతి ద్వారా పనిచేస్తాడు. ఆయన మొట్టమొదటి నిర్ణయమే ఆయన యొక్క ఏకైక నిర్ణయం అంటున్నది, ఎందుకంటే ఆయన యొక్క నిర్ణయాలలో ఆయన ఖచ్చితమైన వాడు. ప్రవక్తలకు తన దాసులకు మొదటిగా ఆయన తెలియచేయకుండా ఎదియో చేయడు, అది నిశ్చయం. అది ఇందుకే మనం నివసిస్తున్న సంఘ కాలంలో మెథడిస్టు, బాప్టిస్టు, పెంటికోస్టు, మరి ఏ ఇతరత్ర సంఘము ఏదైనా ఈ సంఘమును పెళ్లి కుమార్తెతో ఉంచలేదు. అది మలాకీ 4 జవాబిస్తుంది. ఎందుకనగా బయలుపరచుటకు దేవుడు ఒక ప్రవక్తను పంపను, కారణం అదొక్కటే మార్గం. మన సంఘాలు శాఖలుగా రూపుదాల్చి గందరగోళము అడ్డంకుల్లోకి వెళ్లిపోయినవి. ఆయన ఎల్లవేళ్లా చేర్చున్నట్లుగానే దేవుడు ప్రవక్తను పంపను. ఆ దేశంలో దేవుని చేత రుజువు చేయబడిన ప్రవక్త నతాను ఉన్నాడు. అతన్ని కూడా సంప్రదింపలేదు. వారు వెళ్లి మనస్థల తీసుకున్నారు. ఒక యథార్థవంతుని ప్రాణం పోవడానికి కారకులయ్యారు. లేవిన భుజాల పైన పెట్టుకు బదులుగా దాన్ని ఒక బండి పైన పెట్టారు. అంతా గలిబిలి చేశారు. గమనించు, నీవు దేవుని చిత్త ప్రకారంగా వెళ్ళక, దేవుడు మనకిచ్చిన దేవుని మార్గాన వెళ్ళక, అంత గలిబిలి చేసి ఏదో సంఘశాఖగానో ఏదో వర్తమానముగానో ఒక సంస్థగానో చేసి అందులోనే వెళ్తారు. చూశారా, అది ఎప్పుడు అలాగే జరుగుతున్నది. ఈ యవనస్తుడు ఎదుర్కొన్నది ఇలాంటి విషయమే. అతను వచ్చాడు, బహుశా ఒక పరిషేయులు, సద్దూకయులు, ఏదో ఇంకొక ఆనాటి గొప్పదైన దేనిలోనూ సభ్యుడే ఉండవచ్చును, ఎంతో నిష్ఠాగరిష్టంగా ఉన్నాడు, నేను బాల్యం నుండి ఈ ఆజ్ఞలు గైకుంటున్నానని బోధించబడుతున్నానని అతను అంటున్నాడు. అందుకొనక యేసు అతని ప్రేమించాడు, అయితే నడిపించబడతానికి నిరాకరించాడు. అవును, నిత్య జీవాన్ని అతనికి అనుగ్రహించు యేసు క్రీస్తు యొక్క నాయకత్వాన్ని అతను నిరాకరించాడు. గమనించండి, అతను పొందిన దానికంటే వ్యత్యాసకరమైన ఒకటి ఉన్నదని నమ్మాడు. లేదైతే సద్భుతకుడా, నేనేమి చేయాలి ఇప్పుడు అని అడిగేవాడు కాదు. అతడు తనకు తనగా ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. మనము అలాగే చేస్తుంటాం. మనకు మనముగా ఏదో ఒకటి చేయాలనుకుంటాం. దేవుని కృప వారం ఉచితమే. దేవుడే నీకు ఇచ్చాడు. దాని కొరకే నీవేదో చేయవలసిన లేదు. నీ కొరకే దాన్ని ఏర్పాటు చేశాడు. నీవది పొందుకోబోతున్నావు. గమనిస్తున్నారా? గమనించండి, అది అక్కడ ఉన్నదని అతనికి తెలుసు. దాని అతను నమ్మాడు, అది కావాలని అపేక్షించాడు. అది ఎలాగ చేయాలో అతి దాని అతను ఎదుర్కొన్నప్పుడు అతని భక్తి భావాలకు అది విరుద్ధంగా కూర్చున్నది. అది విశేషమైనదే. అతను తన డబ్బును తాను పట్టుకుని అతను దేనికి చెంది ఉన్నాడో ఆ సంఘానికి చెంది ఉండవచ్చును అని అతను అనుకున్నాడు. ఈ డబ్బును కూడబెట్టి ఉన్నాడతడు అని యేసు ఎరిగి, నీవు వెళ్లి నీకు కలిగినదంతా అమ్మి పేదలకివ్వు అని చెప్పాడు. నీవు వచ్చి నీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించు, పరలోకమును నీకు ధనము కలుగును అని చెప్పాడు. అయితే అది అతను చేయలేకపోయాడు. అతను ఎవరి కాలం ముందు తనకున్న స్నేహితులు అతనిపై అంతటి ప్రభావం కలిగి ఉన్నారు. నిత్య జీవానికి ఒకే ఒక సాధనమైన యేసుక్రీస్తు అనేది దేవుడు సిద్ధపరిచిన మార్గాన్ని తృణీకరించినంతగా అతని స్నేహితులు అతనిపై పలుకుబడి కలిగి ఉన్నారు. ఆయనకు అనుగ్రహించేవారు ఆయన ఒక్కరు మాత్రమే. సంఘము కాదు సుమా, నీకు నిత్య జీవాన్ని ఇచ్చేది
నాట్ యువర్ నైబర్ నాట్ యువర్ పాస్టర్ నాట్ యువర్ ప్రీస్ట్
నీ ఇంటి పొరుగు వారు కాదు నీ పాస్టర్ గారు కాదు నీ యాజకుడు కాదు
నాట్ ద చర్చ్ కెన్ గివ్ యు ఈటర్నల్ లైఫ్ నాట్ యువర్ నైబర్ నాట్ యువర్ పాస్టర్ నాట్ యువర్ ప్రీస్ట్
నీ మతభక్తి కాదు కేవలం యేసుక్రీస్తు మాత్రమే తనకు తానుగా నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు నీవెంత మంచివాడివని కాదు నీవేమి వదులుకున్నావని నీవేమి చేస్తున్నావని కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే వ్యక్తిని నీవు అంగీకరించవలసి ఉన్నది నీవది చేసినప్పుడు ఆయన వాక్యమై ఉన్నాడు అప్పుడు నీ జీవితం వాక్యమును అమర్చబడి నీవు నివాసం చేస్తున్న ఈ యుగమంది ప్రత్యక్షపరచబడుతున్నది దేవుని యొక్క వాక్యం ఆత యుగంలో ప్రత్యక్షపరచబడి నోహు అది చేయవలసి ఉండెను మోషే వచ్చేసి నోహు చేసింది ఏందో మాకు తెలుసు నోహు వాక్యాన్ని మేము తీసుకుంటాం అని చెప్పినట్లయితే ఫలమేంటి నోహు చేసిన రీతిగా మేము చేస్తాం అని చెప్తే నైల్ నదిలో తేలుకుంటూ ఐగుప్తు దాటే వెలుటకై మేము ఓరిని కడతామని చెప్పినట్లయితే అలా చేస్తే ఏం జరుగును గమనిస్తున్నారా అది మరి యొక్క యుగము మోషే యొక్క వర్తమానంతో యేసు వచ్చి ఉండలేదు లూథరు కథోలిక్ వారి వర్తమానంతో వచ్చి ఉండలేదు వెస్లీ లూథర్ యొక్క వర్తమానంతో వచ్చి ఉండలేదు పెంతెకోస్తు వెస్లీ కాలం యొక్క వర్తమానంతో వచ్చి ఉండలేదు కనుక వధు పెంతెకోస్తు సంఘశాఖ వర్తమానంతో నిర్మాణము కాలేదు అది అలా కాదు అది ఉన్నది ఉన్నట్టుగా సత్యము అది నిర్మాణమై ఇచ్చటి నుండి వెళ్లిపోయి మిగతా వాటి వలె ఆమె కూర్చున్నది అది తొక్క జీవం వచ్చినది ఏదో అది అది అవును గత రాత్రి నేను మాట్లాడినట్లుగా ఈ పుస్తకాన్ని రాసిన ఆ రచయిత నన్ను బలహీనంగా విమర్శించాడని కాదు దయ్యం అనేది ఉన్నట్లయితే నేనే దయ్యాన్ని అని చెప్పాడు అతను ఏమని చెప్తున్నాడంటే దేవుని మీద అతనికి నమ్మకం లేదట అతను ఇలా చెప్తున్నాడు ఆరంభ కాలంలో హతసాక్షులు మారణ హోమము జరుగుతుండగా చేతులు ముడుచుకుని కూర్చున్న ఒక దేవుడు అంటున్నాడు ఖైర సముద్రాన్ని పాయలుగా చేయగల శక్తి గలదని చెప్పుకుంటూ స్త్రీలు పిల్లలను సింహాలకు ముక్కల చెక్కలుగా చీల్చివేటుకు అనుమతించి ఇంకా జీవం గల దేవుడు అని చెప్పుకుంటున్నాడు అని అన్నాడు అలాంటి జీవన ఏదే లేదు అని చెప్పాడు జరా వాక్య ప్రేరేపణ లేకుండా ఇతగాడు దాని సూచనకు అపజయముందాడు గోరువు యొక్క మొదటి గింజ పెళ్లి కుమారుడు తిరిగి మొలకతులు కొరకై భూమిలో పడవలసి ఉన్నది అలాగే పెంతికోస్తు దినాన జన్మించినటువంటి ప్రథమ పెళ్లి కుమార్తె మిగతా విత్తనం వలె చీకటి యుగంలో గుండా వెళ్లి పాతిపెట్టబడవలసి ఉన్నది అది సవాలి అది అలా జరగాలి అయితే మొదటి సంస్కరణకర్త యొక్క లూత్రి కాలంలో అంకురించినది అది లోపలికి వెళ్లిన విత్తనం వలె కనిపించలేదు అయితే అది ఆనాటి వెలుగై ఉన్నది కాడ తొడిమలు యొక్క చొచ్చుకుని పోయినది అది వెస్లీ ఆ తొడిమలో నుండి అది పెంతికోస్తు అను తొక్క వెళ్లినది గోధుమను చూస్తున్నప్పుడు గోధుమ గింజ వచ్చిన చూస్తే గోధుమ పంటను పండించే మనుష్యుడు నువ్వు వెళ్లి గోధుమ పొలాన్ని చూడు అది గింజ మాదిరిగానే కనిపిస్తుంది నీ ఒక పదునైన కత్తి తీసుకుని ఆ గోధుమను తీసుకుని దాన్ని పగలదీసినట్లయితే అక్కడ ఎంత మాత్రము గింజ ఉండనే ఉండదు అది కేవలం తొక్క మాత్రమే ఏంటది గింజను పట్టుకోవడానికి అది ఏర్పడి ఉన్నది అసలు మొదటి విషయం ఏంటో తెలుసా జీవము కాడిని వదిలిపెట్టి తొడములోకి వెళ్ళింది జీవము తొడమును వదిలిపెట్టి తొక్కలోనికి వెళ్ళినది ఆకులు తొక్క గోధుమలోకి వెళ్తుంది దానికి మూడు దశలు శరా ఈ మూడు దశలకు ఆవలని గోధుమ రూపుదాల్చుకుంటుంది అనగా లూథర్ వెస్లీ పెంతకోస్తునకు ఆవలనే చూడండి సరిగ్గా అంటే మరో సందేహం అవసరం లేదు ప్రకృతిని వాటింకపరచలేము ఇప్పుడు చూడు దేవుని ఇతరుడి వర్తమానం పంపబడిన ప్రతి 3 సంవత్సరాల తదుపరి వారు నిర్మాణాత్మకం చేశారు ఇది 20వ సంవత్సరం ఎటువంటి సంస్థాపకం లేదు అది అలా కాలేదు అవును తొక్క లాగవే వలసి ఉన్నది కుమారుడు ఎదుట పరిపక్వతను దాల్చుకుంటున్నకై గోధుమకు తరుడు మెచ్చిన కొరకై అలా చేయాలి వర్తమానం పరిపక్వత చెంది నేరుగా సంఘములోకి తిరిగి వస్తుంది భూమిలోనికి వెళ్ళిన ప్రథమ అసలైన దాని వలె యేసుక్రీస్తు శరీరాన్ని రూపు దాల్చుకుంటుంది నిత్య జీవాన్ని చూచిన కొరకై అలా రూపు దాల్చుకుంటుంది వాస్తవమే కాడ ఇక్కడ జీవాన్ని మోసినది నిజంగా అది చేసినది అయితే చూడండి అది ఎప్పుడు కాడైందో ఆ సంస్థ ముగిసిపోయినది ఆ జీవం వెంటనే వెస్సులోకి వెళ్లిపోయింది బయటికి వచ్చింది ఎందుకని ఒక్కొక్క దాన్ని గమనించు ఆ అంత వెళ్ళపైన ఆకు రెమ్మలు విత్తనం వల్లే ఎందుకు కనిపించవు అయితే ఆ చిన్న పుప్పడి వచ్చినప్పుడు ఆ తొక్క పైన లేక కాడ పైన తొడమై అందరి పుప్పడి రేణువులన్నీ కూడా అది ఒక విత్తనం గుబ్బగా కనిపిస్తుంది అది తొక్కలోనికి వచ్చినప్పుడు అది అక్కడే ఉంటుంది మత్తయి 24:24 కడవరి దినాలకు యేసు చెప్పిన రీతిగా అర్థమైతే ఏర్పాటుందిన జన్యువులు ముందుగా ఏర్పాటుందిన వారిని మోసపరచిన కొరక ఎంతో సమసంబంధంగా ఉంటున్నది ఈ ఆఖరి దినాల్లో నిజంగా వాస్తవమైందిగా అగుపిస్తుంది శరా గోధుమ పంట కాలము అవునా? ఇది పంట కోత కాలము. ఇది లూథర్ కాలము కాదు, ఇది పెంతెకోస్తు కాలము కాదు, ఇది పెండ్లి కుమార్తె కాలము. జనాంగములోని జనాంగాన్ని మోసే బయటకు పిలిచిన రీతిగా సంఘములోని సంఘాన్ని క్రీస్తు ఇతరులను పిలుస్తున్నాడు. అవునా? అదే పోలిక మహిమ గల శాశ్వతమైన వాగ్దాన భూమికి తీసుకుని పోవడం కొరకై ఆహ్వానిస్తున్న వ్యక్తి క్రీస్తును నిరాకరించుదా? ఏవో పెంతెకోస్తు వాడైనప్పటికీ, మెథడిస్టు వాడైనప్పటికీ, లూథరు వాడైనప్పటికీ, నీవు ఎవరైనప్పటికీ, నీవు యుగానికి రావాల్సి ఉన్నది వారికి వ్యతిరేక్తమైనది కానే కాదు. ఆ కాలంలో వారు చేసిన రీతిగా వాక్యమైన క్రీస్తు అను వ్యక్తిని నీవు అంగీకరించవలసి ఉన్నది. ఆది వాక్యముడను, వాక్యము దేవుని యుద్ధం ఉండేను, వాక్యము దేవుడై ఉండేను, ఆ వాక్యము శరీరధారయ మన మధ్య నివసించను. అదే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నది. హెబ్రీ 13:8 నిత్య జీవమైన ఆ వ్యక్తిని నీవు అంగీకరించవలసి ఉన్నది. లూత్రి కలిగినటువంటి జీవమేంటి? నీతిమత్వము. దానికి సంయుక్తంగా వెస్లీ శుద్ధీకరణ కలిగి ఉండెను. దానికి సంయుక్తంగా పెంతెకొస్తు వారు వరములు తిరిగి పొందుకుని ఇప్పుడు శరీరం సంపూర్ణమగుతుంది. గమనిస్తున్నారా? దాని యొక్క మూడు దశలు. అందులో నుండి పునరుద్ధరణ వచ్చినప్పుడు లూథరన్లో జీవించిన జీవం బయటికి వచ్చి, మెథడిస్ట్ వారిలో జీవించిన జీవం బయటికి వచ్చి, పెంతెకొస్తు వారిలో జీవించిన జీవం బయటికి వచ్చి, అదంతా వచ్చి భూమిలో ఉండి ఎత్తబడి పెళ్లి కుమార్తె శరీరంలో ఉండి యేసుక్రీస్తు ఎదురుకు కొనిపబడుతుంది. దేవునికి మహిమ కలుగుండు కాక. ఎంతటి ఉత్తేజితను చేకూరుస్తుంది! అది సత్యం. మనం ఒక మలుపు తిరిగాము, అక్కడికై కనిపెడుతూ పరలోక వైపు చూస్తున్నాం. మనము చెప్పుకున్నట్లుగా పెరివిడి పైన పైకప్పు ఆయన తిరిగి వచ్చుట. సంఘం చాలా త్వరగా పునరుద్ధరణ చెందాలి, మనం సిద్ధపడాలి. ఏదో ఇలా చెప్పడం కాదు. నేను అసెంబ్లీ సంస్థకు చెందాను, నేను ఏకత్వం ద్వత్వం అని కాదు. అది ఏమైనప్పటికీ నేను దేవుని సంఘానికి చెందాను అన్నది మరంతా అది అర్థమర్థమైనది. మన పితరులు కేకలు వేశారు, నాట్యాలు చేశారు, అదంతా నిజంగా మంచిదే. అది వారి రోజు. అయితే ఈ రోజు వారు ఏర్పాటు చేసినటువంటి సంఘ శాఖని వెదుకోవట్లేదు. కలుస్తున్న జీవమును అనగా యేసు క్రీస్తుని వెదుకుంటున్నావు. ఇక్కడ ఏమను చేసింది? అదే మోషే ఆజ్ఞలు రాశాడు. అయితే గమనించండి, ఏ దేవుడు తన ప్రవక్త ద్వారా ఆజ్ఞలు వాయించాడో ఈ దినాలను కూర్చు. ఈ విధంగా నా వంటి ప్రవక్తను నేను అనగా ఆయన పుట్టించుకుని ప్రవచనము చెప్పబడినది. ఆయన మాట విననేవాడు ప్రజల్లో ఉండి కొట్టివేయబడును. అది జరుగుతుంది. దైనికుడి సంఘ శాఖల ఎందరి తొక్కలు తొడిమలంతా అవి జీవంలోనికే వెళ్లవలసినదే. ఈ రోజు నేను దానికి చెందాను, దీనికి చెందాను, నేను పెంతెకొస్తూ అని చెప్పవద్దు. అది అనర్థకమే. నిత్య జీవమని వ్యక్తి క్రీస్తుని అంగీకరించవలసి ఉన్నది. మనమంతా ఎదుర్కొనవలసి ఉన్నది. అది మరొక సుమా. ఆయన్ని పట్టుకున్న చాలా చాలా నాయకులు ఉన్నారు. మేము దానికి చెందాం, దీనికి చెందామని చెప్పే ప్రజలు ఉన్నారు. ఆ విధంగా ఆయన పట్టుకుని ఉన్నారు. నిత్య జీవం యొక్క నాయకత్వాన్ని నిరాకరించడా ఎంతటి అనూహ్యమైన పొరపాటు అవుతుంది. ఆ జీవం రాత్రి ఇక్కడున్నది. అవును, ఆత్మ రూపమగు పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నారు. ఆయన యొక్క ఆత్మ అభిషేకం అక్కడ ఉన్నది. ఇక కొంచెము కాలము లోకమున నిన్నడూ ఎరుగదు. అయితే మీరు నన్ను చూతురు, నేను మీతో కూడా ఉందును, మీలో ఉందును, యుగ పర్యంతము మీతో ఉందును. నిత్య జీవానికి యేసు మాత్రమే నడిపించను. ఏ విధమైన సంఘము కాని, సంఘ శాఖ కాని, ఏ బోధకుడు కాని, ఏ యాజకుడు కాని, ఏది కాని దాని యొక్కకు నేను నడిపించలేదు. నిన్ను నడిపించగల ఒక్కరే ఒక్కరైన ఆయన ద్వారానే నీవు నడిపించబడవలసి ఉన్నది. ఆయన వాక్యము నిన్ను ఆయనకు దూరంగా నడిపించునని నీవు ఊహించగలవా? ఇంకా ఆయన వాక్యమైతే, ఆయనలో భాగము నీవైతే, వాక్యం యొక్క భాగము నీవు కావద్దా? నేటి దినము పైన రక్షణాధారాలుగా దేవుడు కృమరించాలనుకునే వాక్యం ఏదనగా నీవు ఈనాడు ఆయన గుర్తించుటే, అపోస్తులు ఎలాగో అలాగే గుర్తించుటే ఆయన్ను, వారి దినాల్లో లూతురు వెస్లీ మొదలగు వారు ఆయన గుర్తించినట్టుగా నీవు ఆయన గుర్తించుట. ఇది ఇంకొక యుగం. ఇది వాక్యం. వాక్యం ఇలాగ తెలియజేస్తుంది, మనము చూస్తున్న ఈ కార్యాలు జరుగుతుండగా ఈ కాలమును జరుగునని ముందుగా అది తెలియబడుతున్నది. అందుచేత యేసుక్రీస్తును అంగీకరించి నిత్య జీవానికి ఆయన నిన్ను నడిపించుడు కాక. ఇలాంటి మంచి మంచి విషయాల్లో ఇతడు ఈ యవనుడు అందవేసిన వాడైనప్పటికీ మంచివాడు, మంచి బాలుడే, నిస్సహందంగా మంచివాడే, వ్యాపార వ్యవహారాలను తల్లి మాట ఆలకించడిగా మంచివాడే, మంచి బాలుడుగానే ఉన్నాడు. తల్లి తండ్రి ఇట్లా మంచివాడిగా ఉన్నాడు. బోధకుడు ఇలా నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఇతడు ఆ తన సంఘం ఇలా నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవుడి ఆజ్ఞ ఇలా నమ్మకస్తుడిగా ఉన్నాడు. అహోన్నతమైన దాన్ని పోగొట్టుకున్నాడు. నిత్య జీవమని యేసుక్రీస్తు యొక్క నాయకత్వాన్ని పోగొట్టుకోవడం ద్వారా మిగతావన్నీ ఉపయోగం లేవని అతనికి అగుపించటం లేదు. అయితే గమనించు, ఈ యొక్క నాయకత్వమే ఈనాడు మనందరినీ కూడా ఎదుర్కొంటుంది. మనం ఎంతటి భక్తి కలిగిన వారిగా ఉన్నప్పటికీ యవనస్తులు ఎదుర్కొన్నటువంటిది అదే మనల్ని కూడా ఎదుర్కొంటుంది. నీవు కథలిక్ వాడవై ఉన్నప్పటికీ, నీవు బాప్టిస్ట్ వై ఉండవచ్చు, మెథడిస్ట్ వాడవై ఉండవచ్చు, పెంతికోస్తు వాడవై ఉండవచ్చు, నీవేమైనప్పటికీ ఈ రాత్రులు ఎదుర్కొంటుంది. నిత్య జీవం అనగా యేసు క్రీస్తును అంగీకరించుట. మనకి తరుణం అనుగ్రహించబడి ఉన్నది. ఈ యవనస్తులు చేసినట్లుగా కొన్ని కొన్ని పర్యాయాల్లో జీవితం ఎదుర్కొనవలసి ఉన్నది. ఎందుచేతనంటే నీవు మత్తునివై ఉంటున్నావు. ఎన్నుకునే ఏర్పాటు నీకు ఇవ్వబడుతున్నది. నీకు ఒక ఏర్పాటు తరుణం ఇవ్వబడినది. నీవు ఎన్నిక చేసుకుంటూ కొరకై దేవుడే అది చేశాడు. వారు ఎన్నిక చేసుకుంటూ కొరకై స్వతంత్ర మనోభావాన్ని ఆయన ఆదాము హవ్వకి ఇచ్చినట్లయితే అప్పుడు వారు తప్పుడు ఎన్నిక చేసుకున్నారు. చూడండి, వారికి చేసిన దానికంటే మించి నీకేమి చేయలేడు. నీవు ఎన్నుకుంటుకో లేక నిరాకరించుకో అదే విషయాన్ని ఆయన నీ ముందు పెట్టవలసి ఉంటున్నాడు. నిర్ణయం ఉంటున్నది. వాటిలో కొన్ని చూద్దాం. ఒక యవనస్తుని గానీ ఒక ఎన్నుకునే తరుణం ఉంటుంది. నీవు చదువుకున్నప్పటికీ లేక చదువు లేనప్పటికీ నీకు ఆ ఎన్నిక తరుణం ఉంటున్నది. కేవలం నీవు అది కలిగి ఉండకపోవచ్చు, కేవలం నీవు దాన్ని తృణీకరించవచ్చు. నీ యొక్క ప్రవర్తన గురించి ఎన్నిక నీకుంటున్నది. ఇక్కడ కొంచెం మిమ్మల్ని గాయపరచబోతున్నాను. చూసారా, మీరు బయటికి వెళ్లి మీ జుట్టు క్రిందకు వ్రేణాలు పెంచుకోవచ్చు. ఒక వేరే వారి వల్లే లేక మరో విధంగా వీలైన మీరు చక్కని మనుషుల వల్లే మీరు కనిపించవచ్చు లేక అక్కడ ఉన్నటువంటి వింత జంతువుల వల్లే మీరు అగుపించవచ్చు. నీలాల కళ్ళు, నీలి ముద్దల తలకట్టులతో కనిపించవచ్చు. అవి దేవుని వాక్యానికి సంపూర్తిగా విరుద్ధమైనవి. అవి సంపూర్తిగా విపరీతమైనవి. అంగీకృతమైన ప్రార్థన అనిపించడం యోగ్యమైనవి కావు. అది సత్యం, నిజంగా యదార్థం. అది బైబుల్ చెప్తున్నదే. అయితే సంఘమా, నీకేమి సంభవించినది? నీవు ఎంతగానో టెలివిజన్ చూశావు, లోక విషయాలు నిన్ను చేశావు. అందులోకి మార్చబడ్డానికి నీ యొక్క పాత ఆదాము స్వభావం ఎంతో సులభమై ఉంటుంది. మిగతా వారి వలె ప్రవర్తించడం అది ఎంతో సులభం. మళ్ళా దీన్ని ఉచ్చారణ చేయవచ్చా? మోషే ఇస్రాయల్ బడికి నడిపించిన తర్వాత మోషే దినాయందు పాప పరిహార్త బలి అర్పించిన యందు కోషణలో 7 దినాలు ఉండవలసి ఉన్నది. ప్రజల మధ్య ఎలాంటి పులుసు నొప్పిల్లి ఉండకూడదు. అది నిర్గమకాండములో ఉన్నది. ఎవరికైనా అది తెలుసు. మీ బాల్యములో ఎటువంటి పులిపిండి కాన్పించరాదు. 7 దినాలు 7 సంఘాలకు సూచన. గమనిస్తున్నారా? పులిసింది ఏది ఉండకూడదు. ఏంటది? ఎటువంటి మత సిద్ధాంతం, ఎటువంటి లోకక్రియ? నీవు లోకమునైన లోకములో ఉన్న వాటిని ప్రేమించలేదా? దేవుని ప్రేమ నీలో ఉండదు అని యేసు చెప్పాడు. అవును, దాన్ని మనము కలుపు చేయకూర్చున్నాం. నీవది చేయకూడదు. నీవు నమ్మటానికే నీ వచ్చావు. నీవు దేవుని అయినా నమ్మబోతున్నావు లేదా నీ సంఘానైనా నీవు నమ్మబోతున్నావు లేదా లోకాన్నైనా నీవు నమ్మబోతున్నావు, దాన్ని కలుపు చేయలేవు. క్రితము నీవు చేసిన పాత సంఘములోని విషయాలను నీవు పట్టుకోలేవు. కాలాన్ని వర్తమానాన్ని నీవు తీసుకోవలసినది. ఆయన చెప్పాడు, మిగిలినది మరుసటి దినాని వరకు ఉండకూడదు. ఈ యొక్క మరొక యుగానికి రాకూడదు. అగ్నితో కాల్చివేయండి, నాశనము చేయండి. నీవు నివాసం చేస్తున్న ఈ యుగము, ఈ యుగము యొక్క వర్తమానము లేఖనాల్లో తీసుకుని రావాల్సి ఉన్నది. అది దేవుడే చేయించున్నాడు. దేవుని చేత ప్రత్యక్షపరచబడి రుజువు చేయబడాలి. ఆ తర్వాత దాన్ని స్వీకరించు లేదా తృణీకరించు. అది నిత్యజీవము, పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వము ఆయన యొక్క సంఘాన్ని నడిపించుతున్నది. దానిపై ఎంతోసేపు మనం గడపవచ్చును. అయితే ముందుకు సాగి కదలిపోదాము. నీ ప్రవర్తన యొక్క నిర్ణయ తరుణము, దానిని నీవు కలగలుపులు చేయలేవు. నీవు దేవుని కొరకైనా ఉండాలి లేదా దేవునికి విరోధంగా ఉండాలి. అంతరంగములో ఉన్నదేదో ఖచ్చితంగా బహిర్గతమవుతుంది. అవును కదా? ఆ పిచ్చి చెట్టు మీలో అనేకులు తలచవచ్చును, పరిశుద్ధాత్మ వాప్తిస్తూ నేను పొందాను, నేను పరలోకానికి వెళ్తాను అని. నీవు పరలోకానికి వెళ్తావునటకు అది భావం కాదు. నీ జీవితంలో ప్రతి గంట పరిశుద్ధాత్మ కలిగి ఉంటావు. అయినప్పటికీ నీవు నశించి నరకానికి వెళ్తావు. బైబిల్ చెప్తుంది, అది తప్పకుండా వాస్తవం. ఎటు చూడు, నీవు బయట వాడే బాహ్య దేహానికి తమ సంబంధం కలిగినటకు నీకు పంచేంద్రియాలు ఉన్నవి. దేవుడు నీకు 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. ఆయన సంధితునకు కాదు. నీ భూనివాస గృహము చూచుట, రుచి చూచుట, స్పర్శించుట, ఆగ్రహించుట, వెనికిడి, పరితరం దానికి లోపల నీకు ఆత్మ ఉన్నది. 5 అది 5 బాహ్య బాటలున్నవి, మనస్సాక్షి, ప్రేమ మొదలుగునవి. ఆత్మ లోకాన్ని ఆ ఐదు బాహ్య బాటల ద్వారా సంబంధం కలిగి ఉంటావు. అంటే నీ యొక్క ఆత్మ వలన నీ యొక్క భౌతికము భౌతికమైన వారితో సంబంధం కలిగి ఉండదు. నీ ఆత్మీయత ఆత్మ విషయంలో పైన సంబంధం కలిగి ఉండను. దానికి మధ్యస్థంగా ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణమే దేవుని యొద్ద నుండి వచ్చిన జన్యువై ఉంటున్నది. తల్లి గర్భములో బిడ్డ ఉత్పన్నమైనట్లుగా ఉంటున్నది. ఆ చిన్న జీవాణువులై బిడ్డ తల్లి గర్భములోకి వచ్చినప్పుడు అన్నములోకి ప్రాగిపోతుంది. ఒక కణము నరుడై ఆ తదుపరి కుక్కయై ఆ తర్వాత పిల్లి అయి ఆ తర్వాత గుర్రం కాదు. అదంతా మానవ కణములే. ఎందుకంటే అసలైన మానవ కణములనే నిర్మించను. దేవుని వాక్యం వల్ల ఒక మనుషులు తిరిగి నిర్మించినప్పుడు నిత్య జీవానికి నిర్ణయించబడినప్పుడు ఏర్పాటు వినవాడు అని పిలువబడతాడు. అది వాక్యమై దానిపైన వాక్యమై వాక్యమై ఉంటుంది. ఏదో ఒక సంఘర్షణ సిద్ధాంతమై ఆ తర్వాత వాక్యమై అడు తర్వాత సిద్ధాంతము కాదు. ఆ పులిసిన దానిని అందులో ఉంచకూడదు. ఏ ఒక నిత్య జీవము వాక్యమైన యేసుక్రీస్తు ఆయన ఆర్యందు వాక్యముడెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి మన మధ్య వసించాడు. తులారా నా బిడ్డలను పోషిస్తున్నారు. వర్తమానాన్ని తీసుకుని వచ్చినకై ప్రపంచం పరిచర్య పొలాలకు నన్ను పంపించారు. మీ ఎడల యథార్థవంతునై ఉంటాను. నేను దేన్ని వీక్షిస్తున్నది మీరు బహుశా చూడలేకపోను. అందుకొరకే నేనున్నాను, మీకు చెప్తున్నాను. అది ప్రజలను ప్రేమించకపోవడం చేత కాదు, కానీ నేను ప్రజలను ప్రేమించడం చేతనే దిద్దుబాటు చేయుట. మేమిది చేసాము మేము అది చేసామని చెప్పుకుంటూ వెళ్తూ సంఘం పడిపోవడం నేను చూస్తూ ఉన్నప్పుడు, సంఘం సరిగా పనిచేయకుండా నేను చూస్తున్నప్పుడు, ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూడండి, చివరి దశలో అది అలాగే ఉండవలసి ఉన్నది. ఆ నులివెచ్చిన లౌకిక సంఘకాలము వాక్యమైన యేసును బయట ఉంచినది. ఏ సంఘాన్ని పిలవబోవడం లేదు. నేను ప్రేమించిన వాళ్ళందరినీ నేను గద్దించుదను అని ఆయన చెప్తున్నారు. నేను వారిని శిక్షిస్తును, వాక్యాన్ని స్వీకరించు, దానిని చూచి చెప్తున్నాను. అందులో మీరు పొరబడుతున్నారు. ఆ హేతు చేతులు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను తలుపు తెరచి నేను లోపలికి వచ్చిన కొరకై అనుమతి ఇచ్చినట్లయితే నేను లోపలికి వచ్చి మీతో కలిసి భుజిస్తాను. ఒక సంఘము కాదు, అతడు దాన్ని బయట ఉంచి ఉన్నాడు. ఆమె సార్వత్రిక సంఘముగా రూపుదాల్చుకుంటుంది. ఆమె ఎక్కడి నుండి వచ్చిందో తిరిగి రోములోకి ఆమె తిరిగి వెళ్ళినది. అది వాస్తవం. 25 లేక 33 సంవత్సరాల క్రితం నా కాగితాలపై దాన్ని వ్రాసుకున్నాను. అది మాత్రమే కాదు, బైబిల్లో కూడా అది వ్రాయబడినది. దర్శనాలలో ఆమె వెనుకబడిపోయినది. దాన్ని రక్షించుటకు మార్గం మరొకటి లేదు, అది వెళ్లిపోయినది. ఆ విధంగానే వెళ్లవలసి ఉన్నది. దేవుడు వ్యక్తులను పిలుస్తున్నాడు. నేను తలుపుల తెరచుని తట్టుతున్నాను. ఏ వ్యక్తినైనా ఏ మనుషుడినైనా, 1,000 మందిలో ఒక్కరు, 10 లక్షల మందిలో ఒక్కరు కావచ్చునేమో. కొన్ని రాత్రి క్రితం నేను చెప్పినట్లుగా ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత 20 లక్షల మంది ప్రజలు వచ్చారు. అయితే కేవలం 2 లోపలికి వెళ్లారు, 10 లక్షలకు ఒక్కరు. అది మీకు తెలుసా? కాలేబు, యెహోషువాలు. యేసు భూమిపై ఉన్నప్పుడు ఇలాగ చెప్పాడు, మా పితరులు అన్యాయంలో మన అనుభవించారు, మేము పారంపర్య ఆచారాలకు ఎక్కుతున్నాము, మేము ఇది చేస్తున్నాము, మేము ఎక్కడ ఉన్నామో మాకు తెలుసు అని అన్నారు. ఆయన చెప్పారు, మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నారని నాకు తెలుసు. అయితే వారందరూ నిత్యంగా దురస్తులైపోయారు, వారు మృతులైపోయారు. 3 లేక పురుషుల నుండి వీర్యం వచ్చినప్పుడు 10 లక్షల కొలది అండములు, 10 లక్షల కొలది బీజములు, జీవాణువులు వస్తాయి. అన్నిటి పరాన్న జీవులలో కోడె దూడ లేక పురుషుడు ఎవరైనప్పటికీ లక్షల కొలది జీవాణువులు అతని కార్య నిర్వహణ చేస్తుంటవి. అయితే వాటన్నిటిలో కూడా ప్రాణం పోసుకునేది ఒకే ఒక జీవాణువు అవుతుంది. ఒకే ఒక అండము పక్కు చెందడానికి ఉపకరిస్తుంది. ఒకే ఒక అండము కలిసికుంటుంది. ఏ విధంగా ఈ దేహం ఇక్కడ కూర్చొని ఉన్నదో అదే విధంగా ఆ బీజము దేవుని నుండి వస్తుంది. చూశారా, ఈ అన్ని జీవాణువుల నుండి ఆ ఒక్క జీవాణువు వచ్చుట గుర్తించండి. వాటి చుట్టూ అవి తిరుగుతూ వాటి ఫలితంగా దాటి వాటిని ఇక్కడ పరిపక్వ చెందిన ఆ అండమును కనుకొని దానిలోనికి ప్రాకు వెళుతుంది. మిగతావన్నీ చనిపోతవి. సంఘం యొక్క స్థితి కూడా అలాగే ఉంటుంది. లక్షల మంది ప్రజల్లో ఒక్కరు. అది ఎక్కడ ఉంటుందో చూడు. సంకుచితమై ఉన్నది, దానిని కనుగొని వారు కొద్ది మందే. ఎందుచేతనగా నాశనకు పోవు ద్వారం మార్గము వెడల్పు, అందులోకి వెళ్లేవారు అనేకులు. యెహోవా బ్రహం, అది సత్యమేనా? నాకైతే తెలియదు, నేను కేవలం లేఖనాన్నే చూస్తున్నాను. అవును, నిత్య జీవ కొడుకు నీవు నిర్ణయించబడినావు. నీవు చూచుటకు నిర్ణయించబడినట్లయితేనే నీవు దాన్ని చూస్తావు. దాన్ని చూడటానికి నీవు నిర్ణయించబడినట్లయితే, నిర్ణయించబడకపోతే నీవు దాన్ని చూడలేవు. ఇలా చెప్పబడుతున్నది, వారు కన్ను నుండి చూడరు, చెవు నుండి వినరు. ఇవెంత కృతజ్ఞత కలిగి ఉండాలి సుమా. ఇలాంటి విషయాలు నీవెంత నిర్దిష్టంగా ఉండాలి, దేవుని కొరకు నీవు అడిగా ఉండాలి. అనగా నీవు చూచేవి నీ కన్నులు చూడాలి, నీవు చూచేవి నీ చెవులు వినాలి. నాయకత్వం, ఇలాంటి వర్తమానాన్ని వినటానికి రాత్రి నీవెందుకు ఇక్కడికి వచ్చావు? ప్రపంచమంతటి కూడా సంఘాల ద్వారా నేను ఒక అవివేకినిగా ముద్రణ పొందాను. నీవెందుకు వచ్చావు? వినటి కొరకై పరిశుద్ధాత్మని ఇక్కడికి నడిపించున్నది. సున్నతి పొందండి, లోక సంబంధమైన కార్యాలను తెప్పివేయండి, యేసుక్రీస్తు నాయకత్వాన్ని అంగీకరించండి. లేకుంటే లోకం ఎంతో నిశ్చయంగా నశించునో అంత త్వరగా నీవు నశిస్తావు. ప్రవర్తన ఎన్నుకునే తరుణము నీకున్నది. నిన్ను నీవుగా ప్రవర్తన ఎలా ఉంచుకోవాలో అది నీకే వర్తిస్తుంది. భార్యను ఎన్నుకునే తరుణము నీకున్నది. నీవు బయటికి వెళ్లి నీ భార్యను నీవు తెచ్చుకోవచ్చు. నీవు ఈ భార్యను తీసుకుని కూరుదు. నీకు అభినందనీయమైన ఒకరిని నీవు కోరుకుంటావు. దాన్ని బట్టి నీ భవిష్యత్తు గృహము ఆధారపడుతుంది. ఒక క్రైస్తవుడు బయటకు వెళ్లి ఈ నవీన ఎక్కట్లాంటి భారీగా చేసుకుంటాడని నీవు ఊహిస్తున్నావా? దేని గురించి ఆలోచించేస్తున్నాడు నీవు ఊహించగలవా? ఒక వీధి వేషలో లేక ఇక్కడ వీధులు అని నగ్నంగా ఉన్న దంభమైన ఒక ఆమెను చేసుకుంటే ఎలాగతని గృహం ఉంటుంది? ఒక్క నిమిషం ఆమె అని నీవు చెప్పవచ్చు. ఆమె ఎలాగ వస్త్రాలు ధరిస్తుంది? చూశారా, చూశారా, పొట్టి లంగాలు ధరిస్తుంది. ఒక వీధి వేష్య ఓ సహోదరమైన అని నీవు అనవచ్చు. లంగాలు, అందులో నీవు ధారబోయబడినట్లుగా కనిపిస్తావు. వీధి వేష్య యేసులాగ చెప్పాడు, ఎవడైనా ఒక స్త్రీ మోహము చూపుతో చూసినట్లయితే తన హృదయమందు అతను విభజించిన వాడవుతాడు. అందుకొనకే అతను జవాబు ఇవ్వవలసిన వాడై ఉంటాడు. ఆమె చేసిందేంటి? ఆమె తను తాను కనపరుచుకున్నది. ఎవరు నేరస్తులో ఆలోచించే వారు మరొక వస్త్రాలు తయారు చేయరు అని నీవు చెప్పవచ్చును. వారికి కుట్టు మిషన్లు, తదితర వస్తువులు ఉన్నవి. క్షమాపణ లేదు. ఓహో, అది వాస్తవం. మిమ్మల్ని గాయపరచాలని అనుకుంటలేదు. ఇది తమాషే కాదు. ఇది లేఖనుడి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడన్నది. ఎదురా, ఇది తప్పకుండా సత్యమైన విషయం. నేను ఎక్కువ కాలం ఉండరు, అయితే సత్యాన్ని మీకు చెప్పవలసిన వాడిని ఉంటున్నాను. ఇదే నా యొక్క ఆఖరి వర్తమానమైతే ఇది సత్యమే. చూశారా, అవును కదా సహోదరి, అవును కదా సహోదరుడా. మీ ఎదురునే దేవుని వాక్యం రుజువు చేయబడుతుండగా అది ఎదిగి ఒక శాఖ బోధకును ఆనుకునే ప్రేలాడే మీరు పరిశుద్ధాత్మిక బాప్తిస్మము ఈనాడు మనకున్నటువంటి వాస్తవాలను మీ యొక్క శాఖ సిద్ధాంతాలను బట్టి దాని నుండి తొలగిపోతున్నారు. నేటి దినాన మనము నివసిస్తున్నటువంటి కడవర దినాలు ముందుగా చెప్పబడిన దేవుని యొక్క వాక్యాన్ని ఉపేక్షిస్తూ దేవుని బిడ్డ ఎలాగవుతావు నీవు? నీవది ఎలాగూ చేయగలుగుతావు? దీన్ని బైబిల్ ఏమని పిలుస్తుంది? దక్షిణాదిలో ఉన్నటువంటి ఒక రోజును గుర్చి గత రాత్రి నేను చెప్పినట్లుగా నల్లజాతి ఒకడు బానిసలకు అమ్మబడ్డాడు. అది వాడబడిన కార్ల బజార్లు కంటే మరొకటి కాదు. వారిని నమ్మినందుకు నీకు బిల్లు వస్తుంది. ఒక చిన్న స్థలంలో నేను విఘ్నము చెందాను. కొందని కొనడానికి ఒక దళారి వచ్చి ఇలా చెప్పాడు. నేను చదివాను. వారు దుఃఖముఖులై ఉన్నారు, దుఃఖముతో ఉన్నారు. నీవు వారిని కొరడాలతో కొట్టాలి. వారు ఇటు విడిచి వచ్చిన వారు కనుక వారి చేత నీవు పని చేయించాలి. వారు బానిసలుగా అమ్మబడిన వారు, వారు పరాయ దేశం నుంచి వచ్చిన వారు కాబట్టి వారికేమీ తెలియదు. ఇంటికి తిరిగి వెళ్లలేరు కాబట్టి వారు దుఃఖంగా ఉన్నారు. పని చేయించిన కొరకై వారిని కొరడాలతో కొట్టాలి నీవు. అయితే ఒక విధమైన ఫలదాయకం చేసుకుంటు కొరకై ఈ దళారి వాడు వచ్చాడు. కొమ్మ విరుచుకుని గడ్డం పైకి పెట్టి అక్కడ నిలబడి ఉన్నాడు. నీవు అతని కొరడాలతో కొట్టలేవు. అతను నిటారు నిలబడి ఉన్నాడు. మిగతా వారి గౌరవాన్ని కూడా అతని కాపాడుతున్నాడు. దళారి అన్నాడు, నీవతన్ని నేను అతని కొంటానని అన్నాడు. అతను ఎలా చెప్పాడు? అతను అమ్మడానికి కాదు అని అన్నాడు. అతను అమ్మడానికి కాదు, నీవతని కొనలేవు. ఎందుకంటే అతను అమ్మడానికి కాదు అని చెప్పాడు. అతను అడిగాడు, ఏంటి అతనిలో అంత ప్రత్యేకత ఏంటి అని అడిగాడు. మిగతా వారందరికీ అతని గురువా అని అడిగాడు. కాదు అని చెప్పాడు. వేరే విధంగా నీవతని పోషిస్తున్నావా అని అన్నాడు. కాదు, అతను పనిసవాడే. మిగతా వారు ఎక్కడ భోంచేస్తారో అదే వస్తువు అతను భోంచేస్తాడు అని చెప్పాడు. అంత విచ్చేసవతలో ఎందుకు అలా కనిపిస్తుంది అని అడిగాడు. నాకు నేనే ఆశ్చర్యపోతున్నాను అని చెప్పాడు. అతడు ఆఫ్రికాలో బోయిలర్ దగ్గర నుండి వారి కొని ఇక్కడికి తీసుకుని వచ్చి వీరిని బానిసలుగా అమ్మారు. అక్కడ ఇతని యొక్క తండ్రి కొండజాతి రాజు. పరప్రాంతము వాడినప్పటికీ, ఇంటికి దురస్తుగా ఉన్నప్పటికీ అతడు రాజకుమారుడని అతనికి తెలుసు. అందుచేత అతను ఆ విధంగా గపిస్తున్నాడు. క్రైస్తవ్యానికి ఇది ఎంతటి గద్దింపు! మనము నిత్య జీవానికి దేవునికి ప్రతిదినమై ఉంటున్నాము. నిత్య జీవము నుండి వచ్చిన వారు ఒకరే ఒకరై ఉంటున్నారు. ఆయన దేవుడే, ఆయన ఒక్కరు మాత్రమే నిత్య జీవాన్ని కలిగి ఉంటున్నాడు. మనం ఆయన యొక్క ఉత్పత్తి ఉంటున్నాము. ఎందువల్లంటే ఆయన ఆత్మ యొక్క జీవానువులమై ఉంటున్నాము. ఆ తర్వాత మనం స్త్రీ పురుషులమై బైబుల్ ఏమని చెప్తున్నదో అలా ప్రవర్తిస్తున్నాం. వేదనలోని ఎజబెలుగా కాదు, శాకల్లోని రెక్కెట్లలాగా కాదు, దేవుని ఆత్మలు జన్మించిన దేవుని యొక్క కుమార్తెలుగా కుమారులుగా ధీటైన క్రైస్తవులుగా ఉంటాము. మన యొక్క దినాలలో వెలుగును ప్రతిపజేస్తూ దాని యొక్క ప్రత్యక్షపరచు వారిగా ఉంటాము. అది నిర్దిష్టంగా వాస్తవం. అయితే దాని నుండి మనం అంత దూరంగా వెళ్లిపోయాము. ఎందుకని? అదే విషయాన్ని ఈ యవనుడు ఇక్కడ చేశాడు. అతడు నిత్య జీవాన్ని తృణీకరించాడు, త్రోసిపుచ్చాడు. ఎందుకంటే తన యొక్క సాంఘిక హోదాకు దాన్ని సరితూచుకున్నాడు. దానిని అతడు తన యొక్క ధన భోగాలకు సరితూచుకున్నాడు. దానిని అతడు తన సంఘ సహవాసానికి సరితూచుకున్నాడు. అనేకమైన వస్తువులతో దానిని అతడు సరితూచుకున్నాడు. అది ఎంతటి విలువైనదో అతనికి తెలుసు. అతడు సూక్ష్మ బుద్ధి గల బలుడే, దానికి మూల్యాన్ని చెల్లించలేనేమో అని అతడు తలంచాడు. నా మతాన్ని అలా నమ్ముకుని అలా వెళ్తే చలులే అని అనుకున్నాడు. హృదయాంతరంగంలో ఆ దినాలలోని యాజకులకు యేసుక్రీస్తుకు ఒక వ్యత్యాసం అతనికి తెలుసు. ఏ వర్తమానము కానీ నిజమైన దేవుని నుండి వచ్చిన ఏ వర్తమానము కానీ హోదానికి వ్యత్యాసంగా ఉండను. కొద్ది కాలం క్రితమే దైవిక స్వస్థత బయలు వెళ్ళినప్పుడు దాని అనుకరణ చేసేవారు ఎలా వెంబడించారో గమనించారా? చూశారా? ప్రతి ఒక్కరు కూడా సంఘశాఖ నుండి వెళ్లి అక్కడే ఉండిపోయారు. దానికి ఒక వర్తమానం వెంబడించాలి అని ఎవరైనా గ్రహించారా? దేవుడు మనల్ని వినోదపరచడు. ఒక దాని ద్వారా ఆయన మన దృష్టిని ఆకర్షిస్తాడు. ఆయన మన స్థితిని ఆకర్షించినప్పుడు అప్పుడు ఆయనకు ఒక వర్తమానం ఉంటుంది. ఆయన భూమి దగ్గర వచ్చినప్పుడు ఆయన పరిచయం ప్రారంభించాడు. ఓ ఎవండే రబ్బి, బోధకుడా, నీవు మా సంఘంలోనే ఉండాలని మేము ఆశిస్తున్నాం, ఇక్కడికి రా. ఎవండే ప్రవక్త, నీవు ఇక్కడ ఉండాలని ఆశిస్తున్నాము, ఇక్కడికి రా. ఒక్కొక్క దినాలని నిలబడిలాగా చెప్పాడు. నేను నా తండ్రియు ఒకరై ఉన్నావు, ఏకమై ఉన్నామని. ఏంటి? అతడు తనకు తానుగా దేవుడిగా చేసుకుంటున్నాడు. మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు నిత్య జీవం కలిగిన వారు కాదు. అతడు రక్తము త్రాగేవాడు. అలాంటి వాడితో మనకు పని లేదు. ఆ అపోస్తులు అక్కడ కూర్చొని ఉన్నారు. వేల వేల మంది ఆయన విడిచిపెట్టి వెళ్లిపోయారు. అయితే ఈ అపోస్తులే నిత్య జీవానికై నిర్ణయించబడిన వారు అని ఆయనే చెప్పాడు. దాన్ని వారికి వివరించలేదు. అయితే అది వారు నమ్మారు. దానితోనే వారు నిలబడ్డారు. ఎందుకంటే ఎవరూ ఈ క్రియలు చేయరు అని చెప్పబడినది. చెట్ట చివరికి యాజకులు కూడా అని తెలుసు. నికోడేము చెప్తున్నాడు, మేము ఎరుగుదాము, ఆ సన్నిధి సభ దేవుని తిరిగి తోడవించలే కానీ ఎవరినూ చేయలేడు అని చెప్తున్నాడు. చూశారా? ఎనిమిది కోసం దినాన పేరు చెప్తున్నాడు, దేవుడు నజరేయుడకు యేసును మీ మధ్య మెప్పు పొందిన వానిగా కనబరచనని, దేవుడు ఆయనతో కూడా ఉండెను అని. ఏమి సేవలో లేఖను చెప్పను? లేఖములో చూడండి, యేసులాగ చెప్పాడు, లేఖములు పరిశోధించండి, వాటి ఎందుకు మీకు నిత్య జీవం కలదని మీరు తలస్తున్నారు. అదే నన్ను కూర్చి సాక్ష్యమిస్తున్నది. ఎందుకంటే నేను వచ్చదని నేను వచ్చి విధమును మోషే రాశాడు. మనిషి కుమారుడుగా ఆయన వచ్చాడు. మూడు పేరుతో ఆయన వచ్చును, దేవుడై, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మై ముగ్గురుగా. అదే దేవుడు. మూడు గుణ విశేషాలు. ఇంకా అడిపిదప నీతిమత్వం, శుద్ధీకరణ, లూథర్ మార్టిన్ మరియు పెంటికోస్తు. అదే విషయం. మూడు గుణ విశేషాలు, మూడు దశలు, మూడు సంఘ కాలాలు. అదే విషయం. నీరు, రక్తం, ఆత్మ, లక్ష్యం కూడా. నీవు సాగిపోయే కొద్ది ఈ మూడు పదార్థాలు కూడా ఒక్క శరీరంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళను. నీ ప్రకృతి జన్మ నుండి నిన్ను తీసుకుని వచ్చిన రీతిగా నీ ఆత్మ జన్మాన్ని పోలుస్తుంది. బిడ్డ జన్మించినప్పుడు వల్లే మొదటిగా నీరు వస్తుంది, రెండవదిగా రక్తము, ఆ తర్వాత ఆత్మ. ఆ విధంగా దేవుడు రాజ్యములు ఇక్కడికి వస్తావు. అదే విధముగా, అవును, సంఘము ఆ విధంగా వస్తున్నది. అదే విధము, అదే సంగతి. ఈ మూడు విషయాలని గమనించు. దేవుడు ఆయన శరీరాన్ని రూపకల్పన చేస్తున్నాడు. నీ ఎన్నికలో నీకు హక్కున్నదని ఇక్కడ మనం తెలుసుకున్నాము. నీవు పెళ్లి చేసుకున్న అమ్మాయిని నీవు ఎన్నుకుంటావు, ఆమె నిన్ను అంగీకరిస్తుంది. సరే, ఆ తర్వాత ఇంకొకటి ఉన్నది, నీవు బ్రతకడానికి, బ్రతకకుండా ఉండటానికి నీకు ఎన్నిక తరుణం ఉన్నది. జీవ మరణాలను నీవు దేనినైనా ఎన్నుకోవచ్చును. జీవించగలవు. ఆ యవనస్తునికి ఆ ఎన్నిక తరుణమున్నది. ప్రతి దానిలో అతను విజయవంతుడే, మత సంబంధమైన వ్యక్తి, తనకు తానుగా పలుకుతున్నాడని అతనికి తెలుసు. నేను బాల్యం నుండి ఆజ్ఞలు అన్నింటినీ గైకొనుచున్నాను. నిత్య జీవం అనేది అతనికి లేదని అతనికి తెలుసు. దాన్ని స్వీకరించడానికి స్వీకరించడానికి ఎందుకునే తరుణం అతనికి ఉండను. అతని దాన్ని అతను త్రోసిపుచ్చాడు. అదే అతను చేసిన బహు ఘోరమైన నేరము. మిగతాదంతా లెక్కకు రాదు. ఎన్నిక నీవు స్వీకరించే వరకు అది లెక్కకు రాదు. మనం ఇప్పుడు అతని ఎన్నికను వెంబడిస్తూ అది అతను ఎక్కడికి నడిపించడో తెలుసుకుందాము. ఎక్కడికి ఎన్నిక చేసుకున్నాడో చూడు. చూడండి, అతడు ధనవంతుడు, అతడు వ్యాపారస్తుడు, అతడు అధికారి, అతడు మత్తమైన మనిషి, అన్ని ఉన్నది. ఈనాడు మనం ఈ విధంగా చెప్పవచ్చు, అచ్చమైన లేక అసలైన మెథడిస్టు, బాప్టిస్టు, పెంతెకోస్తు ఎవరుడు అతడు అని. అతడు మంచివాడే, భలే మంచి యవనుడు, దేహశీలి, లౌకికుడు, మంచివాడు, అన్నీ ఉన్నవి. అతని గురించి ఇంకొకటి నీవు చెప్పలేవు. అతనిలో ఎలాంటి దుర్గుణాలు లేవు. బహుశా పొగదాగడం, మద్యపానం సేవించడం అలవాటు అతనికి లేవేమో. ఈనాడు మనం క్రైస్తవ శ్రేణిలో ఇచ్చిన రీతిగా సినిమాలకు నాట్యాలకు వెళ్లేవాడు కదేమో. అయితే అంత మాత్రాన నిత్య జీవము రాదు. దాని గురించి మనం మాట్లాడుకోవడం లేదు. తన యొక్క సంఘాలిగత నమ్మకస్తుడిగా ఉండవచ్చును, బహుశా తాను చెందిన దానికి. అయితే చూడండి, అది అతనికి ఎక్కడికి నడిపించినది? గొప్ప పేరు ప్రఖ్యాతులకు. మనం ఇలా చెప్పుకోవచ్చును, అతడు బోధకుడు ఉన్నట్లయితే పెద్ద సంఘాన్ని కలిగి ఉండును. రాష్ట్ర ప్రెసిడెంట్ లేక బిషప్ అయి ఉండేవాడు. గమనించారా? అది నిన్ను ఖ్యాతిగాంచిన వాణిగా చేస్తుంది. అది అతని ఐశ్వర్యానికి అంతస్తుకు నడిపించినది. ఈ రోజు కూడా అదే చేయవచ్చు. పాట పట్టడానికి ఒక గొప్ప తలాంతు ఉన్నట్లయితే, కొంతకాలం క్రితం ఇక్కడ పాట పాడినా ఆ యవనస్తుని గురించి తలస్తున్నాను. దాని దయ్యానికి ఎలా అతను సమర్పించాడు, ఇప్పుడు తిరిగి పొందుకున్నాడు. ఎల్విస్ ప్రెస్లీకి అతనికి ఎటువంటి వ్యత్యాసం? ఇక్కడ వాళ్ళు కొందరికి బ్యాడ్ బూన్ అవసరం, వారికి హెనీ ఫోర్డ్ మొదలైన ఘనమైన గాయకులు. దేవుడు అనుగ్రహించిన ప్రాంతాలను తీసుకుని దయ్యం యొక్క కార్యాలను ఉత్తేజము చేయుట. అవును, ఈ లోక కీర్తి కోసము గాయకులైన కొందరు దేవుడు అనుగ్రహించిన తలాంతులను అమ్ముతారు ఏదో వారు కావటానికి. ఇంకొకరి కోసమై నీవు కానీ ఇంకొక శరీరానికి నీవు ఇలా అవుతావు? దేవుని బిడ్డవు అవుటకంటే ఇంకేమి కాగలుగుతావు? నీవి లోకానంతా ఈ పట్టణానంతా సంపాదించుకున్న నాకు అనవసరం. క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నిత్య జీవం యొక్క నాయకత్వాన్ని నీవు అంగీకరించినట్లయితే నీవెక్కడికి వెళ్ళినది నాకు అనవసరం. నీవేమైనప్పటికీ నీవెవరు? నీ యొక్క భావములోనే అతిక్రమంలోనే నీవు చచ్చిపోతావు. నీ యొక్క మత సంబంధినిగా ఉండాలనుకున్నా, నీ సంఘానికి నమ్మకస్తునిగా నీవు ఉండాలనుకున్నా, బోధకుడా నీవు వేదికలతో ఉండాలనుకున్నా, తలక్రిందులు చేస్తే నీవు చస్తావు. అతడు గొప్ప విజయశీలుడిగా ఉన్నాడు. ఈ జీవితంలో గొప్ప జయాన్ని పొందాడు. నిత్యమే మనం గుర్తించి గమనిద్దాం. కొద్దిగా అతని వెంబడిస్తూ ఈ వ్యక్తిని తెలుసుకున్నాం. అతని గొప్ప జయాలను సంపాదించాడు కొన్ని తెలుసుకున్నాము. బైబిల్లో ఉండి అతని వెంబడిద్దాము. అతని గమనిస్తూ అతడు ఒక ధనికుడు, గొప్ప గొప్ప భవనాలు అతనికి ఉన్నవి, నగర మందల న్యాయాధిపతిని, నగర మందల మేయర్ను అతను సంతోషపరుస్తూ ఉండేవాడు. అతని ఇంటి పైభాగాన ఉండేవాడు. అతని గొప్ప బిందు విలాసాలు అతనికి కోకులనగా ఆతిథ్యం ఇచ్చే స్త్రీలు, బాలికలు, తదితరులంతా అతని చుట్టూ ఉండేవారు. వాకిల్ దగ్గర భిక్షగాడు ఒకడున్నాడు, అతని పేరు లదరు. అతను ఇతనికి మొక్కలు విసిరివేస్తూ ఉండేవాడు. కథ మనకు తెలుసు. ఆ తదుపరి విషయం, ఈనాటి సంఘాలు ఎలాగో అలాగే జయముతోనే సాగిపోతూ ఉండేవాడు. ఇక్కడ కూర్చుని ఒక వ్యాపారస్తున్నాతో అంటున్నాడు, ఇక్కడే ఈ కాలిఫోర్నియాలోనే శ్రామిక సమితి ఏమి చేయాలో సంఘమే చెప్పాలి అని అన్నాడు. చూశారా, తిరిగి సంఘము దేశము కలుస్తున్నవి. చూశారా, అది నీపైనే ఆధారపడి ఉన్నది. నీవు అందులోనే ఉన్నావు. తెలియకుండానే మృగం యొక్క ముద్రను నీవు పుచ్చుకొనుచున్నావు. మీరు ఎప్పుడైనా నా టేబుల్ కొన్నట్లయితే, నేను వింటికొనుచున్నప్పుడు సర్పం యొక్క అడుగు జాడలు అన్నది మీరు వెళ్తున్నప్పుడు తీసుకునండి. అది ఎక్కడ ఉండదో మీరు చూడగలరు. ఇది ఎక్కడ ముగుస్తుందో చూడగలరు. ప్రభుచితమైతే మాట్లాడటం ఇంటికి వెళ్తాను. అది 4 గంటలు ఉంటున్నది. కాబట్టి ఇలాంటి కూటాల్లో అది ఉంచలేదు. ఎంతో ఓపికతో ఎంతో కాలంగా నాతో కలిసి ఓపిక అనుభవిస్తున్న సంఘముల దగ్గర వెళ్ళాలి నేను. గమనించండి, కొన్నిసార్లు మీ ఇంట్లోనే మీరు టేపు వినగలుగుతారు. ఇది గమనించండి, అతను చాలా జయాన్ని పొందాడని మనం చూశాము. నాకు చాలినంత ఉన్నది అని చెప్పే వరకు అతను జయాన్ని పొందుకున్నాడు. అబ్బాయి ఈనాటి నిజమైన అచ్చమైన అబ్బాయి అతడు. అవును కదా? నా కొట్లు నిండిపోయినవి, అవి పిగిలిపోతున్నవి. ఆ ప్రణమాయిక విశ్రాంతి తీసుకో అని చెప్పేంత విస్తారంగా అలాంటివి నేను కలిగి ఉన్నాను. ప్రారంభంలో అతను చేసింది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క నాయకత్వాన్ని త్రోసిపుచ్చాడు. అతని సంఘము, అతని యొక్క విజ్ఞానము, అతని యొక్క విద్య, ఇలాంటి విజయానికి నడిపించినవి. యూదులందరూ అతన్ని ప్రేమించారు. అతను వారికి ఉపకారం చేశాడు. అదే ఇది చేసినవచ్చును. అయితే చూడండి, అతడు నిత్య జీవమైన యేసుక్రీస్తు యొక్క నాయకత్వాన్ని తృణీకరించాడు.
బైబిల్ ఇలాగ చెప్తుంది, వెర్రివాడా ఈ రాత్రిని ప్రాణము తీయబడబోతున్నది. అతనికి తర్వాత స్థలములో నరకం అందులో ఉండడం మనము అతన్ని కనుగొంటున్నాము. వీధిలోకి ఎవరైతే ఎత్తి వేశాడో ఆ వ్యక్తి అబ్రహాము ఉండట అతను తల ఎత్తి చూచుచున్నాడు. ఎంతటి విధికృతమైన అపరాధం అది! ఏ విధంగా సంఘాలు అవి వెళ్తున్న మార్గాలు బాబుని వెనుకొని ఇంకా నిత్య జీవాన్ని పొందుకోలేకపోతున్నది ఎందుకని? కొంతకాలం క్రితమే నేను బోధించిన ఒక వర్తమానం జ్ఞప్తిస్తున్నది. ఒక ఆలోచన పడిన మనిషిని వడపోత సాధనం అన్నది. బహుశా మీరు అది పొంది ఉండవచ్చును. ఈ ఆకురాలి కాలంలో ఉడతల వేటకై నేను వెళ్తూ నేను అడవడకుండా నడుస్తూ వెళ్తున్నాను. నేను క్రిందకి చూశాను. నేను ఆ సిగరెట్ కంపెనీ పేరు చెప్పను, అది మీకు తెలుసు. సిగరెట్ పెట్టి అక్కడ పడి ఉంది. కట్టి కొరకై చూసుకుంటూ అలా వెళ్తున్నాను. నేను మళ్ళా వెనుదిరిగి చూశాను. ఇలా చెప్పడి ఉంది, ఒక ఆలోచన పరుడైన మనిషిని వడపోత సాధనం, పొగ తాగే ఒక మనిషిని అభిరుచి అని. అలాగే నేను ఆ కట్టెల్లో గుండా నడుచుకుంటూ వెళ్తున్నాను. నీవు తిరిగి దాన్ని పైకి తీసుకో అని పరిశుద్ధాత్మతో చెప్పాడు. నేను ఇక్కడికి చేరుకుని అది తీసుకున్నాను. ఒక ఆలోచన పడిన మనిషిని వడపోత సాధనము, పొగ తాగే మనిషి యొక్క అభిరుచి. నేనేలాగ తలంచాను, ఇక్కడ ఒక అమెరికా కంపెనీ మౌరవేషముతో మరణాన్ని అమ్ముతుంది. తన సొంత అమెరికా పౌరులకే ఒక ఆలోచన పడిన మనిషిని వడపోత సాధనము, ఒక పొగ త్రాగే మనిషి యొక్క రుచా. వీళ్ళు ప్రేరుతోను మరి ఇంకా కొంతమందితోనూ కలిసి నేను ఒక ప్రపంచ వస్తు ప్రదర్శనకు వెళ్లాను. అప్పుడు ఆ పరీక్షను తగ్గి అతను ఇచ్చాడు. అతను ఏ విధంగా ఒక సిగరెట్ ను తీసుకుని తరువాత అడ్డంగా గీచి నికోటైన్ అంతా కాల్చి ఒక తెల్ల ఎలుక వీపు మీద ఉంచగా 7 దినాలకు అతను నిండుగా క్యాన్సర్ తో ఉండిపోయాడు, నడవలేకపోయాడు. వారు చెప్పారు ఒక వడపోత అని. చాలా సిగరెట్లు అమ్ముడుబోడుబడికై అది ఒక ఎత్తుగడ అని అన్నారు. ఆ దెయ్యాన్ని సంతృప్తి పరచడానికి ఎంతో నికోటైన్ కావలసి ఉంది. అవును, నీవు ఒక వడపోట చేయబడిన సిగరెట్ తీసుకుంటే అట్టి దానిలో 4 తీసుకున్నట్లయి అవుతుంది. చాలా సిగరెట్లు అమ్ముడుపోయే ఎత్తుగడ అది అవుతుంది. నీలో కారు ఉంటేనే కానీ నీవు పొగత్రాగలేవు, నీకు క్యాన్సర్ వస్తుంది. చూడండి ఎలాగుందో. చూడండి ఈ గుడ్డి అమెరికా వారు ఎక్కడో ఒక టోపీలో కుందేలు వచ్చినగా ఎదురు చూస్తున్నారు. దాని కొరకు వారు పడిపోతారు. నీవని పొందుకోలేవు, అది చావు. నీవే మార్గాన్ని వెళ్తుంది నాకు అనవసరం. నీవెక్కడికి వెళ్ళను అది నీవే, నీకు చావే అవుతుంది. ఒక ఆలోచన పడిన ఒక మనిషిని పడపోత, ఒక ఆలోచన పడిన మనిషుడైతే ఎప్పుడు కూడా పొగతరగలేడు. అతనికి ఎటువంటి తలంపులు ఉన్నప్పటికీ సంఘాలు ఊరికే సంబంధించిన నేను తలస్తున్నానా? అవునా, దేవునికి ఒక వడపోత సాధనం ఉందని నేను తలస్తున్నాను. అవును, ప్రతి సంఘానికి ఒక వడపోత సాధనం ఉన్నది. అవును, ప్రవేశించు వారిని వారు వడపోత పోస్తారు, దానికి వారితో మరణాన్ని కూడా తొడిచేస్తారు కూడా. దేవుని యొక్క వడిగట్టు సాధనంలో నుండి నీవు ఏ విధంగా సంఘర్షణను లాగగలుగుతావు? నీవి తను చేయగలవు? ఆ వడిగట్టు సాధనంలో నుండే వెంట్రుకలు కత్తిరించుకునే స్త్రీని నీ వెంట్రుకలు లాగగలవు? చెప్పు నాకు, అక్కడి నుండే పురుష వస్త్రాలు ధరించే స్త్రీని నీ వెంట్రుకలు బయటకు లాగగలుగుతావు? పురుషుడి యొక్క వస్త్రాలు ధరించుడా అది ఆమెకు హేయమని చెప్పబడుతున్నది. చూడండి దేవుడి యొక్క వడపోత సాధనము ఆమెను అక్కడ పట్టుకుంటున్నది, అది ఆమెను లోనికి రానివ్వదు. సంఘానికి తన సొంత వడపోత సాధనాలు కలిగి ఉంటున్నది. అయితే నేను చెప్తున్నాను, ఆలోచన పడిన మనిషిని వడపోత సాధనం ఉంది, అది దేవుని యొక్క వాక్యమే. అది పరిశుద్ధుడైన మనిషిని యొక్క అభిరుచికి సరిపోతుంది. అవును, పరిశుద్ధుడైన మనిషినికి, సంఘం యొక్క మనుషునికి కాదు, పరిశుద్ధమైన మనుషునికి. ఎందుకంటే అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది, కలుషితము కాదు, దేవుని వాక్యం అది. ఆలోచన పడిన మనిషిని వడపోత సాధనం ఒకటి ఉంది. సంఘ సభ్యుడా, నీవు దాన్ని వినియోగించుకోమని సలహా ఇస్తున్నాను. ఎందుకంటే అది లోకంలోనికి తీసుకుని రాబడి దాని యొక్క ఒక్క ముద్ద మరణమే. ఒలిసిన ఆ ఒక్క ముద్ద పిండి అంతటిని పులియబెడుతుంది. ఇందులోని ఒక్క మాటైన ఎవరైనా తీసివేసినట్లయితే లేక దానికి ఒక్క మాట కలిపినట్లయితే జీవ గ్రంథముల నుండి అతని భాగమును తీసివేయబడును. ఏదైనా తోటలో మరణానికి కారణమేంటి? ఈ సమస్త దుఃఖము, ప్రతి ఒక్క గుండెపోటుకు, ప్రతి పసిబిడ్డ చావుకు, కంటెములోని ప్రతి దుఃఖావరమునకు కారణమేంటి? ప్రతి అత్యవసర వాహనపు కేకలకు, ప్రతి వైద్యశాలకు, ప్రతి సమాధికి కారణమేంటి? కారణమేదంటే హవ్వు ఒక్క మాటను అనుమానించినది. అది అంతా కాదు, అది తలకిందులు చేయబడినది. కనుక దేవుడు చెప్పి ఉన్నాడు, మనుష్యుడు దేవుని యొక్క ప్రతి మాటను అతను గైకొనవలసి ఉన్నది. అదే బైబిల్లో ప్రప్రథమం అవుతుంది. బైబిల్ మధ్య భాగంలో యేసు వచ్చి ఆయన లేకుండా చెప్పాడు, మనిషి తల మాత్రమే కాదు గాని దేవుని నోటిలో వచ్చు ప్రతి మాట వలన జీవించును, అందులో ఒక భాగం వల్ల కాదు ప్రతి మధ్య వలన. బైబిల్ చివరలో 22 యేసు తన యొక్క సొంత సాక్షాత్కారం ఇచ్చి ఉన్నాడు. బైబిల్ యొక్క ప్రత్యక్షత యేసు క్రీస్తు. ఆయన చెప్తున్నాడు ఇలాగా, ఇక్కడి నుండి ఎవరైనా ఒక్క మాటను తొలగించినా లేక ఒక్క మాటను దానికి కలిపినా జీవ గ్రంథములో ఉండి అతని భాగము తీసివేయబడదు అని. ఇప్పుడు నీవు ఆ ఆలోచనబడిన మనిషిని వడపోత సాధనముగుండా వెళ్లి పరిశుద్ధుడైన మనిషిని రుచిని నీవు కలిగి ఉంటావు. నీవు అక్కడి నుండి వచ్చినప్పుడు అవును పరిశుద్ధిని అభిరుచిని నీవు పొందుకుంటావు. ఆ బట్టలు ధరించే సహోదరి నీవు, నువ్వు వెళుతున్నావు. నా భక్తిగా నేను ప్రతిభతను అని నీవు చెప్పవచ్చు. నా యొక్క స్నేహితుడైన నేను ప్రతిభతను, నేను పవిత్రమైన అమ్మాయిని అని నీవు చెప్పవచ్చును. అయితే పాపి నిన్ను చూశాడే, వాని విషయం ఏంటి? వ్యభిచారాన్ని చేసిన అతడు జవాబు చెప్పునప్పుడు నీవు నేరస్తురాలుగా కనబడతావు. చూశారా? చూడండి, అది వాక్యం రాయబడి ఉన్నది, అందుకని అది అలాగే ఉంటున్నది. అవునా? ఓ, ఒక ఆలోచన పరురాలైన స్త్రీగా ఉండు, ఆలోచన కలిగి ఉండు. అది అలాగే ఉండవచ్చు ఏమైనా నీవు చెప్పవచ్చు. అది అలాగే జరుగుతున్నట్లయితే ఒక్క మాట కూడా తీసివేయబడదని ఆయన చెప్పాడు. అవును, కొంతకాలం ఒక పెద్ద మనిషి అతని గదిలోకి నన్ను పిలిచి నాతో ఇలాగూ చెప్పాడు, సహోదర బ్రహాం, నా చేతులు నీపై పెట్టబోతున్నాను, అలాంటి విషయాలు ప్రకటించకుండా నీ సేవను విడిచి నీవు పారిపోతావు అని అన్నాడు. నేను చెప్పాను, ఏ పరిచయం అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం దాన్ని పాడు చేసినట్లయితే అది పాడైపోతుంది. అవును, నీ మీద నా చేతులు పెడతాను అని అన్నాడు అతడు. రోగుల కొరకు ప్రార్థించిన కొరకై నీవు పంపించబడ్డావు అని అన్నాడు. నీవు ఆ సంగతి నమ్ముతున్నావా సహోదరుడా అని అడిగాను. లేదు, అది మా యొక్క వ్యవహారం కాదు అని అన్నాడు. అలాగైతే ఎవరి యొక్క వ్యవహారం అది అని అడిగాను నేను. చూశారా? సరే, అది పాదిరి గారి వ్యవహారం అని అన్నాడు అతడు. నేను చెప్పాను, సభికుల వైపు చూడు, అది చూడు. చూశారా? ప్రతి సంవత్సరం కూడా ఈ విషయాలు ప్రకటిస్తూనే ఉంటున్నాము. వారు తప్పకుండా దాన్ని పొందుకుంటారని నేను అంటున్నాను. మరుసటి సంవత్సరానికి నేను వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు. చూశారా? చూశారా? నిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్ది మందే అనేది తెలియజేస్తున్నది. తెలుగులో పరిశుద్ధాత్మిక నాయకత్వం, పరిశుద్ధాత్మ ఆయన వచ్చేప్పుడు సర్వ సత్యములోకి నడిపించి నీకు మార్గాన్ని చేయిస్తున్నది. దాని గురించి ఆలోచించే ఆలోచన పడిన మనిషిని వడపోత సాధనమైన బైబిల్ లో తెలుసుకో. నీ యొక్క మతభావాన్ని కాదు, నీ యొక్క సంఘాన్ని కాదు నీవు పోగొట్టుకుంటావు. ఆలోచన పడిన మనిషిని వడపోత సాధనాన్ని తీసుకో. అక్కడే ఆ ఎవరు తలంచలేదు, అతని సంఘం యొక్క వడపోత సాధనాన్ని తీసుకున్నాడు. అతని గొప్పవాడే ఖ్యాతి గడించాడు. అయితే వేదన పడుతూ పైకి కన్నులెత్తి ఉన్నాడు. ఇప్పుడు ఆలోచన పడిన మనిషిని వడపోత సాధనమైన వాక్యముకు యేసుక్రీస్తును నీవు తీసుకో. పరిశుద్ధుల వ్యక్తి యొక్క రుచిని నీవు అపేక్షిస్తావు, ఎందుకంటే అదే నిన్ను సంతృప్తిపరుస్తున్నది. నీలో నీవు పరిశుద్ధాత్మకైతే దానిని ఇది తృప్తిపరుస్తున్నది. పరిశుద్ధాత్మకత లేనట్లయితే దాని వల్ల నాకు ఎటువంటి వ్యత్యాసం అగుపించట్లేదు అని నీవు అనవచ్చును. అక్కడ నీవేమి చేసావో చూసుకో. అదే విషయాన్ని హవ చేసినది నీవు తిరిగి ఆ వెనకాలనే ఉన్నావు. సరే, ఇప్పుడు ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం. ఆలోచన పడుగు మనిషిని వడపోత సాధనమును వినియోగించినటువంటి ఆ మనిషిని అక్కడే వదిలిపెడదాము. నిశ్చయమని యేసుక్రీస్తు యొక్క నాయకత్వాన్ని తన తృణీకరించాడు. ఇప్పుడు ఇంకొక యవనస్తుడైన వ్యాపారులకు ధనవంతుడు తీసుకుందాం. ఇతను ఒక అధికారి, అవే అవకాశాలు అతను కలిగి ఉన్నాడు, దాన్ని అంగీకరించాడు, క్రీస్తు యొక్క నాయకత్వాన్ని స్వీకరించాడు. బైబిల్ గ్రంథంలోని ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడబోతున్నాము. తృణీకరించిన ఒకరిని మనం చూశాము, ధనవంతుడయ్యుండి అధికారయుండిన యవ్వనస్తుడయుండిన మరి యొక్క వ్యాపారస్తుని మనం తీసుకుందాం. అతడు నాయకత్వాన్ని అంగీకరించాడు. లేఖనాలు అతని కూర్చోలాగా తెలుపుతున్నది. మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే హెబ్రీ పత్రిక 11:23-29 వరకు చూడండి. విశ్వాసమును బట్టి మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మేలని యోచించి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని ఇతను నిత్య జీవాన్ని అంగీకరించాడు. ప్రపంచంలో ఉన్న ధనవంతుడి కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని మోషే ఎంచుకున్నాడు. మోషే దాన్ని ఎంతో ఘనంగా ఎంచుకున్నాడు. ఈ ధనవంతుడైతే అలాగే చేయలేకపోయాడు. మోషే ఐశ్వర్యవంతుడైన యవన అధికారి ఫరో కగలడు. అతని ఫరో కుమారుడు, సింహాసనానికి వరసుడు. అసాధ్యమైన దాని వైపు అతను చూశాడు. మట్టి తొక్కుతున్న వారి వైపునకు, బానిసల గుంపు వైపునకు అతను చూశాడు. అయితే
విశ్వాసాన్ని బట్టి వాక్తిమలో ఉన్న దేవుని యొక్క వాగ్దానం అయిపోతుంది చూశాడు. ఆయన యొక్క ప్రజలు పరాయి దేశంలో 400 సంవత్సరాలు పరవాసులుగా ఉండి బలమైన బహుచిత బయటకు తీసుకుని రావడవలసి ఉన్నది. ఆయనే అతను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఐగుప్తు భ్రమ కంటే దానిని భ్రమైన దానిగా ఎంచుకున్నాడు. అందుకొరకై అతను ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకనే ఐగుప్తును మరచిపోయాడు. క్రీస్తు ద్వారా అతను నిపించబడ్డాడు. అతను విడిచిపెట్టాడు. సింహాసనం పైన అతను బాధమున్నది. ఐగుప్తు దేశంలో తదుపరి ఫరో కదలుగుతాడు. అయితే క్రీస్తు విషయమైన నిందను అతను ఎంచుకున్నాడు. నింద ఒక విడ్డూరమైన వాణిగాను ఎన్నుకున్నాడు. ఒక మూలుడుగా అతను బట్టుగా ఎన్నుకున్నాడు. మట్టి తృక్కే వారితోనూ మూలులతోనూ తన స్థానాన్ని ఎన్నుకున్నాడు. ఎందుచేతంటే అప్పుడు అక్కడ ఆలేఖనం నెరవేరుతుందని ఆ ఘడియలో అతను చూశాడు. ఓ సంఘమా, అదే విషయాన్ని నీవు చూడట్లేదా? వాగ్దానం వచ్చిన గడియ మనపైనే ఉన్నది. మరో దాని సహవాసం కంటే యేసుక్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకో. అది తల్లి అయినా తండ్రి అయినా సంఘమైన మరి ఏదైనా సరే ఆత్మ యొక్క నాయకత్వాన్ని వెంబడించు. కొద్దిసేపు ఈ మోషేను మనం వెంబడిద్దాము. అక్కడే నేను అది చూశాను. అతని జీవితాన్ని గమనిద్దాం. ప్రథమంగా క్రీస్తు యొక్క నిందను వెంబడించట్లో అతను చేసినది ఏదనగా అతని విద్యనే అతను మరచిపోవుట. అతని జ్ఞానాన్ని మరచిపోయాడు. ఐగుప్తు సకల జ్ఞానమందు అతను పాండిత్యం పొందినవాడు. అతని యొక్క ప్రఖ్యాతిని, అతని యొక్క సింహాసనాన్ని, అతని రాజదండాన్ని, అతని రాజరికమును, అతని యొక్క కిరీటాన్ని, అతని కొన్ని సమస్తాన్ని తృణీకరించాడు. ఈ మరొకడైతే కావాలని కోరుకున్నాడు, క్రీస్తుని నిరాకరించాడు. ఈ మనిషినైతే దానిని తృణీకరించాడు, క్రీస్తును అంగీకరించాడు. తక్షణమే జరిగిందేంటి? అతను తనకు తానుగా వేరు కావలసి వచ్చను. హల్లెలూయా. ఆ మాటకు అర్థం మన ప్రభువును స్తుతించుని అర్థం. దాన్ని మరచిపోవడం ఎంతో హేయమవుతుంది. అతను ఖ్యాతి ప్రఖ్యాతులను సింహాసనాన్ని తృణీకరించాడు. అతనికి ఎవరుస్తున్న మాయలు వందల కొలది భార్యల గుటుకు అతను చేసుకోగలడు. అతను రాజదండములను కలిగి ఉండగలడు. ఐగుప్తు ప్రపంచాన్ని పరిపాలించడు. ప్రపంచం అతని పాదాల దగ్గరికి రాగలదు. ప్రతి స్వల్పమైన దానికి కూడా అతనే వారసుడు. అయితే లేఖలు చూస్తున్నప్పుడు అతడు నివసించినటువంటి దినమును చూచుచుండగా అతనిలో ఒకటి ఉన్నదని తెలుసుకుంటున్నాము. ముందుగా నిలిచిన దేవుడి యొక్క విత్తనము కాని రూపము దాచినది నీవెంతని ఖ్యాతి నాచించడానికి అవసరం. లేక నీ విధి ఎలాగవుతావో నాకు తెలియదు. నీవు ప్రెస్బిటరీని కాగలవు, నీవు పాదరిని కాగలవు, నీవు ఇది అది కాగలవు. అయితే దేవుని యొక్క వాక్యము ద్వారా నిత్య జీవము ఒక వాక్యం ముందుగా నిర్ణయించబడినట్లయితే వెంటనే నిజమైన విషయాన్ని నీవు చూస్తావు. అది కార్యాచరణతో వస్తున్నది, అలాగే ముందుకు కదులుతున్నది. బయటికి వచ్చిన కొరకై ప్రారంభించి అది పొందుకుంటున్నకై ఆరంభిస్తున్నది. అతడు ఫరో కుమార్తె యొక్క కుమారుని పెంచుకుంటూ అతను అంగీకరించలేదు. ఎందుకంటే ప్రపంచ ధర్మ కంటే లేక ఐగుప్తు దేశ ఐశ్వర్యం కంటే క్రీస్తు విషయమైన నిందగా ఒక భాగ్యముగా అతను ఎంచుకున్నాడు. కాబట్టి అది అతడు ఎంచుకున్నాడు. అతను ఏమి చేశాడో గమనించు. అతను దాన్ని వెంబడించాడు. ఆయనకి తన ప్రజల ద్వారానే, ఒకప్పుడు తను ప్రేమించిన ప్రజల ద్వారానే అతను గింటి వేయబడ్డాడు. నీకు కలిగిందంతా నీకు వెలగా ఉండవచ్చునేమో. నీళ్లు నీకు విలువైందిగా ఉండవచ్చునేమో. నీ స్నేహం నీకు విలువైనదిగా ఉండవచ్చునేమో. నీ అల్లరి గుంపు నీకు విలువైనదిగా ఉండవచ్చునేమో. పాత కచేరిలో నీ స్థానం నీకు విలువైనదిగా ఉండవచ్చునేమో. అది కావచ్చు. అది నీకు ఎంత ఎలాంటిందో నాకు తెలియదు. అయితే అది లోకములకు దానికంటే, లోకములకు సంబంధించిన దానికంటే అది విలువై ఉంటున్నది. లోకములో ఉన్నటువంటి ప్రతి దానికి నీవు వేరు కావలసి ఉన్నది. నీవు అది చేయవలసింది సుమా. మోషే సమస్తాన్ని ప్రక్కకి తెలిసి చేతిలో ఒక కర్రతో అరణ్యములకి వెళ్ళాడు. అమేన్. దీపాలను బట్టి నాకు దారిపోతున్నది. అతను తప్పు చేశాడని తలంచి ఉండవచ్చునేమో నేను ఆశ్చర్యపోవచ్చు. అనేక సార్లు ప్రజలు ఆరంభిస్తారు, ఇలా చెప్తారు, నేనది చేశాను, దేవునికి మహిమ కలుగును కాక, నేను చూస్తాను అని అంటారు. ఒకరు నేను చూసి నవ్వని, ఎగతాళి చేయని, బహుశా పొరపాటు చేశానేమో. ఎందుకంటే శిక్షలో పాలు పొందని ఎడలా దుర్భీజులే కాని దేవుని కుమారుడు కాదు. చూశారా, వారు ఉద్రేకం ద్వారా పనిచేశారు. చూడండి, కొద్ది చెబడికతమే నేను మాట్లాడే విత్తనము. అది ఆరంభించడానికి అందులో జీవము లేదు. ఆత్మచేత అది అభిషేకించబడినది. అతను అన్ని తరహాలు చేశాడు. నీ యొక్క ఆత్మ అభిషేకించబడినట్లయితే నేను కదులుతావు. అది నిజమైన రాత్రమే పరిశుద్ధాత్మ అయినప్పటికీ నీవు దయ్యానివే. సౌర్మణ్యం ఆహా అన్ని వనవచ్చు. అబద్ధ ప్రవక్తలు కడవంటి నాలో అబద్ధ ప్రవక్తలు ఉంటారని బైబిల్ తెలుపుతున్నది. అబద్ధ క్రీస్తులు ఉంటారని యేసు చెప్పాడు.
అబద్ధ యేసులు కాదు, కానీకెవరు ఇంకా నిలబడలేరు. అయితే అబద్ధ క్రీస్తులు, క్రీస్తునగా అభిషేకితమైన వారు అర్థం, అబద్ధముగా అభిషేకితమైన వారు, వారు అభిషేకితమైన వారే. అయితే ఆంతర్యమందు వారు అబద్ధికులు, గొప్ప సూచిక్రియలు అద్భుతాలు చేస్తారు, భాషతో మాట్లాడతారు, ఆస్తులను అట్టివాడుతారు, సువార్త ప్రకటిస్తారు. యూదాయస్క్రియతో అది చేశాడు. సిమోను కాదు, క్షమించండి, కేఫా ప్రవచించాడు. బిలాము విషధారి వస్తువుమే, మతాభిషేక కార్యాలన్నీ చేస్తారు, అద్భుతాలు ప్రతిదీ చేస్తారు. ఒక తోటమడిలో పిచ్చుచెట్టు విత్తనాన్ని గోధుమ విత్తనాన్ని పెట్టి నీరు పోసి దాన్ని చదువు చేయి, అవి రెండు కూడా ఆనందిస్తవి. ఒకే నీటి ద్వారా అవి రెండూ పెరుగును. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద దేవుడు ప్రకాశిస్తాడు. వర్షము నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కురుస్తుంది. వాటి ఫలముల వల్ల నీవు వాటిని పెరుగుతావు. వాక్యము చేత నీవు వాటిని ఇలాగ ఒకే వరుసలో ఉంచగలవు. ఆమేన్. నా అర్థమేటో చూడు, నేను నీతివంతుల మీద అనీతివంతుల మీద పెడుతుంది, అభిషేకిస్తుంది. యేసు నాకు చెప్పాడు, ఆశీర్వాదం వారు నా ఎందుకు వచ్చి ప్రభువా ప్రభువా నేను దయ్యముల వెలగొట్టలేదా అని చెప్తారు, నేను ప్రవచనం చెప్పలేదా అని చెప్తారు, నీ నామములో గొప్ప కార్యాలు చేయలేదా అని చెప్తారు. ఆక్రమ చేయవల్లరా, నా ఎద్దు నుండి వెళ్లిపోండి, ఎవరో నాకు తెలియదు అని ఆయన చెప్తాడు. సాతానుకును వాని అనుచరులకును సిద్ధపరచనిచ్చే నరకాగ్నిలోకి వెళ్ళుడి అని చెప్తాడు. చూశారా ఏటువంటి వాక్యము, అబద్ధపు ఆరాధన వ్యర్థం, శ్రమ వ్యర్థం. నీవు చేయకూడదాన్ని ఎందుకు చేస్తావు? పరలోకమే నిన్న నిదర్శనం ఉండగా మరొక దాన్ని ఎందుకు స్వీకరిస్తావు? అవునా, నీవది చేయకూడదు. సరే, మోషే అభిషేకించబడిన వాడిని చూశాము, ఏది కూడా అతని వెనుకకు తిప్పలేదు. అతని సొంత సోదరులే ఎదురు తిరిగారు, అది అతన్ని ఆపలేదు. అతను అలాగే అరణ్యానికి వెళ్లిపోయాడు. ఒక రోజున పొదలో వేలాడుతున్న అగ్నిస్తంభం ఆయన దేవుని ముఖాముఖిగా కలుసుకున్నాడు. మోషే, నీ చెప్పులను విడు, నీవు నిలుచున్న ప్రదేశం పరిశుద్ధమైనది అని చెప్పండి. నేను నా ప్రజల యొక్క మొరను విన్నాను, నేను వారి యొక్క మోకులు విన్నాను, నేను నా వాక్య వాగ్దానాన్ని జ్ఞప్తించుకున్నాను. నేను దిగివచ్చి ఉన్నాను, వారిని బయటకు తీసుకుని వచ్చిన కొరకై నేను నిన్నక్కడికి పంపనై ఉన్నాను. ఇది నిజం. దేవుని ముఖాముఖి అతని కలుసుకున్నాడు, అతడు ఆయనతో మాట్లాడినాడు, అతడు దేవుని ద్వారా ఆజ్ఞ పొందాడు. అదే అగ్నిస్తమైన దేవుడు తిరిగి వచ్చి ఆ పర్వతంపై ఉన్నటువంటి ప్రవక్తను రుజువుపరిచాడు. అది ఆయనే ఉండేనని రుజువుపరచడం కొరకై అతని హస్తాలను తీసుకుని అద్భుతాలు సకలమైనవి చేశాడు. వారికి ఇక్కడ అనుకరణ చేయవారు ఉన్నారు, తప్పకుండా ఉంటారు. వారు ఎన్నే ఎంబ్రే అనువారు అక్కడ ఉండి అదే కార్యాలు చేశారు. అయితే అసలైన వారు ఎవరు? చూశారా అది ఎక్కడ ఆరంభమైనది? అది వాక్యమైన వచ్చినదా? అది సమయమా? అదే విషయాలు కడవంతరడం వల్ల వాగ్దానం చేయబడినవి తెలుసా? ఎన్నే ఎంబ్రే వారు మోషేని ఎదిరించినట్లు పేరును చిరిన మనస్సు గలవారై బ్రష్లై సత్యాన్ని ఎదిరిస్తారు. చూడండి, ఇది చివరి దినాల్లో అవే విషయాలు చేయడం, ప్రతిదీ అనుకరణ. పంది బురదలోకి వెళ్ళినట్లు, కుక్క తన వాంతికి తిరిగినట్లు అందులోకి వెళ్ళుట. పెంతికోస్తు వారని మీరు కొన్ని సంవత్సరాల క్రితము సంఘశాఖలను బయటికి వచ్చి వారిని శపించారు. మీ తల్లులు తనులు అలాగ చేశారు. అయితే మీరు వెనుకకు తిరిగి వారు చేసిన కార్యాలనే మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఒకే ఒక కుంట, ఒకే వాంతి, గమనించారా? పెంతికోస్తుకంలో సంఘములు కక్కివేయినట్లుగా అది చేసినట్లయితే ఈ రోజు కూడా అదే చేస్తుంది. చూసారా? అది అలా ఉండవలసి ఉన్నది. అయినను అది తొక్క రావలసి ఉన్నది. కుటుంబం ఒక్కటి అలా ఉండకూడదు, తొక్క రావలసి ఉన్నది. చూసారా? అది మోయే సాధనం. కడవర్దినాల్లో జీవిస్తున్నాము. ఈ ఘడియ కొరకే వాగ్దానం చేసిన వాటిని గమనించండి, మోషే యొక్క నిర్ధారణ గమనించండి. అవును, అతను ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత తన సొంత సహోదరులే ఎదురు తిరిగారు. ఒక సంఘశాఖను చేయాలని వారు కోరారు. మా మధ్య నీ ఒక్కరు మాత్రమే పరిశుద్ధమైనట్లుగా ప్రవర్తిస్తున్నావే, సమాజమంతా పరిశుద్ధులే అని దాతాను కోరహులు అన్నారు. మనం ఒకరు చేద్దాం, ఒకరు ఎన్నుకుందాం అని అన్నారు. మోషేని గురించి నేను జలపెడుతున్నాను, ప్రభువాని చెప్తున్నాడు. బలిపీడి ముందు సాగిలపడి ప్రభువాని అంటున్నాడు, వాళ్ళు నేను ప్రత్యేకంగా రా, అది నాకు చాలు అని అన్నాడు. భూమి నెరవేర్చి వారిని మృగివేసినది. చూశారా? తనకు ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటో అతనికి తెలుసు. సంఘశాఖలతో దేవుడు సంప్రదింపులు చేయడు, ఆయన గుంపులతో సంప్రదింపులు చేయడు, ఆయన వ్యక్తులతో పనిచేస్తాడు. అవును, ఎప్పుడు కూడా అంతే, గుంపులతో కాదు, వ్యక్తులతో, ఒక్క వ్యక్తితో. ఔకృతాల గురించి చెప్తున్నాడు, నేను తలుపులతో నిలబడి తట్టుతున్నాను, ఎవరైనాను ఎవరైనా స్వరం విని నేను అతని యుద్ధకి వచ్చి అతనితో భోజనము చేయుదును.
ఎవరైనా వినట్లయితే అది ఆ విధంగా ఉండే కొరకై తయారు చేయబడకపోతే ఈ మైక్రోఫోన్ నా యొక్క స్వరాన్ని ప్రత్యుత్పత్తి చేయగలదు. నేను బలవంతా వినియోగించి ఆ చెక్క బోర్డు వద్ద కేకల వేస్తాను. అందువలన అది నిష్ప్రయోజనం అవుతున్నది. ఎందుకంటే ఇది చేయబడి నిర్మాణము చేయబడి మైక్రోఫోన్ గా రూపించబడినది. దేవుని యొక్క ముందడి అభిషేకము దేవుని యొక్క వాక్యములో ఉన్నట్లయితే నా గొర్రెలు నా స్వరం వినను, అవి నా కేకలు తెలుసుకును, పరాయి వాడిని అది వెంబడించవు. గమనించారా, అది మొదట అక్కడ ఉండవలసి ఉన్నది. అందు నాకు అనుకృష్ణ వాళ్ళతో నా ఎదుకు వద్దరు, వాళ్ళు ప్రతి ఒక్కరు చూశారా. ఇక్కడ జీవితాంతానికి అతను వెళుచున్నాడు. గమనించండి, అతడు రహదారి ఆవలికి వచ్చినప్పటికీ చాలా ఆలస్యమైన కనుక మనం ముగించుకుందాము. 10:25 అవుతుంది. ఇంటి దగ్గర అయితే త్వరితంగా 2-3 గంటలైతే ఇలా చెప్తుంటాం, కొద్దిగా ఆలస్యమైందే అని అంటాం. అయితే నేనైతే రాత్రంతా కూడా ప్రసంగించాను. అతని యొక్క దినాలు ఇదే సువార్తను బోధించాడు. ఒక యవనస్తుడు గోడ మీద నుండి పడి చనిపోయాడు. పౌలు అదే సువార్తతో ప్రేరేపించబడిన వాడై అతని శరీరాన్ని అతనిపై ఉంచాడు. తిరిగి అతను ప్రాణముతో బ్రతికాడు. అపేక్షకులైన వారై ఉన్నారు. సంఘం నిర్మాణమైనది, ఒకటి జరిగి ఉన్నది. ఇక్కడ జరిగింది ఏంటో గమనించు. మోషే అతని వచ్చినప్పుడు, ధనవంతుడు అతని వచ్చినప్పుడు యవనస్తున్న అధికారిని గురించి మనం మాట్లాడుతున్నది. అంతా భక్తి కలిగినట్లుగానే ఉండను. సంఘానికి మొదలైన వాటికి సంబంధించి ఉన్నది. బాగానే ఉన్నాడు, విద్యావంతుడు, మంచి వ్యాపారస్తుడు, తదితరులను ఇంకా అంతా కలిగే ఉన్నాడు. రహదారి అవతల మార్గానికి అతను వచ్చినప్పటికీ అతను కేకల వేయడం మొదలు పెట్టాడు. ఆపడానికి ఆస్కారం లేదు. అతని యొక్క నాయకత్వం ఎక్కడా? అతను తన యొక్క సంఘము ద్వారా నడిపించబడ్డాడు. అది చచ్చిన సంఘం. చచ్చిన లోకము ద్వారా అతను నడిపించబడ్డాడు. లోకము తన కొరకు ఏమి సిద్ధపరిచిందో అందులో తప్ప మరొక దానిలో అతను అడుగు పెట్టుకు వీలులేకపోయింది. లోకం అతనిపై సిద్ధపరిచినది నరకమే. ఎవరైతే మోషేను చూస్తున్నాము, ఐగుప్తు దేశ సకల ఐశ్వర్యం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్న నమ్మకత్తుల సేవకుడు ఇతడు. అతడు ఒక వృద్ధుడై 120 సంవత్సరాల వయసుకుడై అతడు రహదారి ఆవల కులానికి వస్తున్నాడు. పర్వతాన్ని అనుభవిస్తున్నాడు. మరణం అతన్ని ముందున్నదని అతనికి తెలుసు. వర్ధన భూమికే చూస్తున్నాడు. అతను చూశాడు. అతని నాయకుడైన బండ అతని ప్రక్కన అక్కడ ఉండి చూశాడు. అతని బండపై అడుగు పెట్టగానే దేవుని యొక్క దూతలు అతన్ని దేవుని మహిమలోకి దేవుని రొమ్మునకు కొనిపోయారు. 800 సంవత్సరాల తర్వాత ఇంకా అతని యొక్క నాయకుడు చేతనే నడిపించబడుతున్నాడు. యేసు సిలువకు వెళ్ళక ముందు రూపాంతర కొండ పైన ఏలియాతో కలిసి నిలబడి యేసుతో మాట్లాడుతున్నాడు అతడు. మరణం తర్వాత 800 సంవత్సరాల తర్వాత ఈ వ్యక్తి లోకమందున ఖ్యాతి ప్రఖ్యాతుల కంటే లోకమందున ధనము కంటే అతని పరిచర్య నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అతని యొక్క నాయకుడు ఇంకా అతన్ని నడిపించుతూ ఉన్నాడు. అతను నడిపించబడినవాడు. అతని నాయకుడు మరణ ఛాయల్లోకి నడిపించబడ్డాడు. మరణమకుండా నడిపించబడ్డాడు. సమాధికి నడిపించబడ్డాడు. 100 సంవత్సరాల గతించిన తర్వాత తిరిగి అతను నిలబడే ఉన్నాడు. అతని యవ్వనములో పరిశుద్ధాత్మక నాయకత్వాన్ని స్వీకరించాడు. అతను ఐగుప్తులో అతను ఉన్నదానికంటే అందరి ధనము కంటే అతని యొక్క పేరు ఘనమై ఉంటున్నది. పెరిమిట ధూళిగా మార్చబడుతున్నప్పుడు ఐగుప్తు దేశంగా లేనప్పుడు ప్రజల్లో మోషే అమర్థుడిగా ఉంటాడు. ఎందుకంటే అతని సంఘముతో తాను వెళ్లిపోవడం కంటే క్రీస్తు నాయకత్వాన్ని అతను స్వీకరించాడు కనుక అలాంటి విషయాలను చేసిన కొందరున్నారు. కనుక్కొని చూడు, అతను దేవునితో 500 సంవత్సరాలు నడిచాడు. ఆ తర్వాత అతను దేవునికి ఇష్టమై ఉన్నాడనే సాక్ష్యాన్ని పొందాడు. దేవుడు ఎక్క చూశాడు. ఏలియా చనిపోవడం అవసరం లేదు, ఈ మధ్యాహ్నమే గృహానికి వచ్చేసాయి. అతను వెళ్లిపోయాడు. ఏలియా తలకత్తిరింపులు మొదలైన కలిగిన స్త్రీల వైపు రంకెల వేస్తూ అతని దినాల్లో అతను అలా చేశాడు. రంగులు పూసుకున్న వారి ఎడల ఇజబెలు వారందరినీ గుచ్చి తనంతటితో అతను విసుగు చెంది అతను చేయగలిగినంతా అతను చేశాడు. అక్కడి పూజలంతా హేళన చేశారు. నది ఒడిన ఒక దిన నడుస్తూ ఉన్నాడు. ఆ నది ప్రక్కనే పొదులో గుర్రాల సవడి వినబడినది. ఒక అగ్ని రథములు గుర్రాల అందులోకి అడుగు పెట్టి తను వెంబడిస్తున్న ప్రవక్తపై అతని దుప్పటి విసిరి వేశాడు. పరలోకానికి వెళ్లిపోయాడు. నిత్య జీవు యొక్క నాయకత్వాన్ని అతను అంగీకరించాడు. ఎందువల్లంటే ఏలియా అందున్నది క్రీస్తు. ఏంటది, నన్ను వెంబడించు. ఇప్పుడు నీ యొక్క నాయకుడు నేను ఎన్నుకోవాలి. స్నేహితుడా, నీవు ఎన్నిక చేసుకోవాల్సి ఉన్నది. దేవుని యొక్క అర్థమైన బైబిల్ గ్రంథంలో చూడు. ఈ రాత్రి నీవెక్కడ ఉన్నావో చూచుకో. ఒక చిన్న కథ, ఒకప్పుడు ఒక చిన్న కుర్రవాడు ఒక గ్రామంలో నివాసం చేస్తూ ఉండేవాడు. అతను ఏనాడు కూడా అద్దము చూడుచుకోలేదు. తన యొక్క చిన్న మన చుట్టాన్ని కొరకై నగరానికి వచ్చాడు. ఆమె ఒక ఇల్లు ఉన్నది. అద్దాన్ని తలుపుకు తగిలించి ఉంచే పాతకాలపు ఇల్లు ఆమె కలిగి ఉన్నది. అది మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. అయితే ఈ చిన్న కుర్రవాడు ఏనాడు కూడా అద్దం చూసుకోలేదు. ఇంట్లో అలా అడుగుతూ అతను చూశాడు. ఓహో, ఆ చిన్న అబ్బాయి వైపు అతను చూశాడు. అతడు అటు ఇటు ఊగాడు. ఆ చిన్న కుర్రవాడు కూడా అలాగే ఊగుతూ ఉన్నాడు. అతను తన చెవి లాక్కున్నాడు. ఆ చిన్న అబ్బాయి కూడా చెవి లాక్కున్నాడు. అలా కనిపిస్తుంది. అలా నడుచుకుంటూ దగ్గరగా వెళ్లి వెనుక్కు తిరిగి, అమ్మా అది నేనే, అది నేనే అని చెప్పాడు. నీవి విధంగా గుపిస్తున్నావు? నీవు దేని వెంబడిస్తున్నావు? మనం ఏమి చేశాము? నీవు నీ యొక్క నాయకుని ఎన్నుకోవలసి ఉన్నది. ఈ రోజే ఎన్నిక చేసుకో. నీవు జీవును మరణాన్ని ఎన్నిక చేసుకో. నీ నిత్యాంతాన నీ ఎన్నికే నీకు నిరూపణ చేస్తుంది. దేనే నీవు ఎన్నుకున్నావు? నన్ను వెంబడించు అని యేసు చెప్పిన దాన్ని గుర్తుంచుకో. ఈ రాత్రి నీవు ఆ చేటు కొరకై ఆహ్వానించబడుతున్నావు. నిత్య జీవాని కొరకై ఆయనే వెంబడించిన కొరకై ఆయన విధుల్లోనికి నీవు రావాల్సి ఉన్నది. అవునని వాస్తవం. మన దేవుని యొక్క వాక్యం మత బోధపై కాదు, ప్రజల యొక్క అభిప్రాయంపై కాదు, మరొకరు దానిపైన తలంచిన తలపుపై కాదు, దాన్ని గురించి దేవుడు ఏమని చెప్పాడో దానిపైనే. సోదరు బ్రహాం, ఎంతో మంచిగా ఉండే ఒక స్త్రీ నాకు తెలుసు అని నీవు అనవచ్చు. ఆమె ఇది చేసినది, ఈ విధంగా నడిచిన ఒక పురుషుడు నాకు తెలుసు, చేసిన దానికి నేను సహాయం చేయలేను. దేవుని యొక్క వాక్యము ఆయన ఎలా తెలియజేశాడు? ప్రతి నరుని యొక్క మాట అబద్ధం, నా మాట సత్యము అని. ఆయన యొక్క విధుల్లోనికి నీవు రావాల్సి ఉన్నది. ఆయన వాక్యమైన స్థితిగతుల్లోకి నీకు రావాల్సి ఉంటున్నది. మత పద్ధతులతో నీవు రాలేవు, సంఘశేఖర గుండా నీవు రాలేవు. నీవు దాన్ని ఆ విధంగా మిశ్రమము చేయలేవు. చేయగలిగినంత ఒక్కటే ఒక్కటి, ఆయన పద్ధతులతో దాన్ని నీవు అంగీకరించు. నీవు నీవుగా చవాలి, నీ తలంపుల మృతము కావాలి, ఇక ఆయన వెంబడించు. లోకములోని కార్యాలన్నీ వదులుకొని నన్ను వెంబడించు. అందుడా, కరికులాటి కఠినమైన వర్తమానం అది అని నాకు తెలుసు. ఏదో పాటలు పాడి కేకలు వేసి కిరింతలు పెట్టే వర్తమానం ప్రజలకు ఇవ్వాలని నేను ఇక్కడ రాలేదు. వారు అలాంటి కార్యాలు చేసిన అన్య ప్రాంతాల వారి కూడికకు నేను వెళ్లాను. మీ బ్రతుకులు గురించి నేను అపేక్షిస్తున్నాను. ఒక్కనొక దిన నేను దేవుని దాసునిగా దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది. వేలకు వేల పర్యాయాలు మీ మధ్యనే ప్రభువు నాకు అనుగుంచిన పరిచర్య రుజువు చేయబడి ఉన్నది. నన్ను వెంబడించుము, నన్ను వెంబడించుము అని ప్రభు చెప్పింది గుర్తుంచుకునండి. మీకు కలిగినది విడిచిపెట్టి నన్ను వెంబడించుడి. నిత్య జీవాన్ని పొందుకునే మార్గం అదొకటే. ఏ మనుషునికి, ఏ వ్యాపారస్తునికి ఆయన ఇచ్చిన విడుదల మార్గం అదొకటే. ఎవరికైనా ఆయన ఇచ్చే విడుదల పొందే మార్గం అదొకటే. ఆయన ఎన్నుకున్నది, ఆయన యొక్క తీర్మానం అది ఎల్లప్పుడూ పరిపూర్ణమైనది. మనము ఆయన వెంబడించవలసి ఉన్నది. నిత్య జీవానికి అదొకటి మార్గం. కాబట్టి దేవుని యొక్క నాయకత్వం మీదనిగా పరిశుద్ధాత్మను బట్టి నేటి కాలానికి ప్రత్యక్షపరచబడిన వాక్యం తల వంచుకుందాము. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. మీరెంత యథార్థవంతులై ఉండాలని నేను అపేక్షిస్తున్నాను. నా రక్షకుని పిలుపు నేను ఆలకించుతున్నాను అను పాటను సహోదరి వాయించాలని కోరుతున్నాను. పురాతన వేదిక పిలుపు నేను అపేక్షిస్తున్నాను. సహోదరి సహోదరుడా, మనం చూస్తున్నప్పుడు ఈ దినాన ఏమి జరుగుతుందో చూడు. తల ఉంచుకుని ఉండండి, ఒక నిమిషం ఆలోచన చేయండి, ఏమి జరుగుతుందో చూడండి. ఇంగ్లాండ్ దేశంలో ఆ మనుషులు చెప్పినది గత వారంలో వార్తాపత్రికలు మీరు చదివారా? యేసుక్రీస్తు శిలువ మరణము అది కేవలం ఒక కథ మాత్రమే, అది కేవలం పిలాతుకు ఆయనకు సంబంధించబడినది అని వ్రాశాడు. ఈ అమెరికా దేశము థియాలజీ వేదాంతులు చెప్తుంది ఏంటో చూశారా? యేసు ఒక పుత్రదాత వృక్షం వలన నిద్రపుచ్చబడెను అని అతను చెప్తున్నాడు. వేదాంతులైన అనేక మంది మీకు తెలుసు, ఆది కణములు ఎక్కడ పుత్రదాత వృక్షమును గుర్చి చెప్పబడినది మీకు తెలుసు. నీవు చచ్చిపోయిన వాడిగా ఉన్నట్లుగా అది చేస్తుంది. మీ గుండె ఒకవేళ 2-3 రోజులకు ఒకసారి కొట్టుకుంటున్నది. వారు ఆయనకు చేతు కలిపిన చిరకరి ఇచ్చారు, అది పుత్రదాత వృక్షమని వారు చెప్తారు. వారు ఆయన అక్కడ సమాధులు పెట్టినప్పుడు అక్కడ ఆయన 3 దినాలు నిద్రించాడు అని చెప్తారు. బహుశా వారెక్కడికి వెళ్ళినప్పుడు ఆయన నడుచుట వారు చూశారు అని అంటారు. అది నీ ఊహించగలవా? థియాలజీ సెమినేరును చూశారా? తయారు చేసుకున్న విశ్వాసును చూశారా? ఆయన నోట పెట్టబడినప్పుడు చేతు చిరకను ఆయన నిరాకరించాడు అని బైబిల్ ప్రథమంగా చెప్తున్నప్పుడు లోకం అది ఎలా అంటుంది? మరొక విషయం, అది అలాగైతే ఆయన శిష్యులు వచ్చి ఆయన దొంగిలించకపోయి ఎందుకని? అది అలాగైనట్లయితే ఆయన కొరకు వారు ఎందుకు అర్థసాక్షులు అయ్యారు? అది అలాగైనట్లయితే ఆయన చనిపోయినట్లుగా చనిపోవటం సహా వారి యోగ్యులు కాదు ఎందుకు ఎంచున్నారు? నిలువ పైన తలకిందులుగా ఉంచబడేది. ఆయన వేషధారి అనుకున్నట్లయితే వారు కూడా వేషధారులు అవుతారు. ఆయన కొరకై వారు ఎందుకు అలా ప్రాణాన్ని అర్పణ చేశారు? చూశారా, మనము నివాసం చేస్తున్నది జ్ఞానయుక్తమైన దినము. ఏజియా నాగరికత నేటి నవీన పోకడలు ఇదంతా దయ్యం నుండి కలిగినవే. నాగరికత దయ్యము సంబంధమైనది? అవునండి, అది అలాగని బైబిల్ చెప్తుంది. ఈ నాగరికత మరణకరమైనది. మరో ప్రపంచంలో ఈ నాగరికతను మనం కలిగింటామా? లేదండి, మరో విధమైన నాగరికతను మనం కలిగింటాము. ఇవన్నీ కూడా దయ్యము సంబంధమైనవి. విజ్ఞాన శాస్త్రము ప్రకృతి విషయాలను తారుమారు చేస్తూ ఇంకొక దాన్ని తయారు చేస్తున్నది. వారు నీకేమి చేశారో చూడు. యవన స్త్రీలు ఒక వారం ఒక నెల క్రితం అవునని అనుకుంటాను లో ఇలా చెప్పండి, యవనస్తుల పురుషులు స్త్రీలు వారికి మధ్య వయసు వస్తున్నప్పుడు స్త్రీలు 20-25 సంవత్సరాల తర్వాత రజస్వలు అవుతున్నారు. ఇక ఒక తరము గతించితే వారు వచ్చివారైపోతారు, చూడటానికి వికారం అవుతారు. చూశారా ఎటువంటి వారు అవుతారనగా మెత్తగా బారిన వారు ఊరికి జీవులైపోతారు. ఆత్మల వైపు చూడండి, సంఘం ఎటువంటి ఆత్మను కలిగి ఉండదో చూడండి. సంకర జాతి లోకముతో మిశ్రమ వివాహము చేసుకున్నది. ఓ ఎటువంటి కాలం ఇది! ప్రజలారా పారిపోండి, పారిపోండి, తెలుగులో పారిపోండి, క్రీస్తులకు రండి. ఆయన మిమ్మల్ని నడిపించును గాక. మనం తలవంచుండగానే, మన కన్నులు మూసుకుని ఉండగానే అదే సమయంలో మీ హృదయాలు కూడా వినమములు చేయండి. చేస్తారా? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు నిజంగా మీ వైపునకు దేవుని వైపుకు చూచుకుంటున్నారా? ఈ ఘడియలోనే మీరెక్కడ ఉండాలో అక్కడ మీరు లేరని గ్రహించుకుంటున్నారా? రాకడ ఏ సమయంలో అయినా రావచ్చు. అవునా? అది వచ్చును. ఒకరే అతనే ఉంటున్నారు. క్షణం క్రితం నేను చెప్పిన నిర్ధారణ యథార్థమైతే రాకడిలో కేవలం 500 ప్రజలు మాత్రమే ఉండేది. ఇప్పుడు జీవిస్తున్న వారిలో వారు మార్చబడతారు. క్రైస్తవ లోకాన్నంతా కలసికట్టుగా తీసుకున్నట్లయితే కత్తలిక్క మొలుకునే వారంతా 500 మిలియన్ల ప్రజలుంటారు. క్రైస్తవులుగా పిలువబడుచున్న వారు 1 మిలియన్కు 500 మంది ఉంటారు. ప్రపంచమంతటా ప్రతిదినము జారిపోతూనే ఉన్నారు. వారి లెక్కను మనం లెక్క పెట్టలేకుండా. చూసారా? అది అలా వచ్చు. నీకది తెలియదు కూడా. ప్రజలు బోధ చేసుకుంటూనే వెళ్తుంటారు. చూసారా? అది అలా జరిగిపోతూనే ఉంది. యేసు చెప్పినట్లుగా ఏలియా మొదటి రావాల్సి ఉందని శాస్త్రం ఎందుకు చెప్పుచున్నారు అని శిష్యులు అడిగారు. ఆయన చెప్పాడు, అతనే వచ్చాడు. అయితే మీరు అతను తెలుసుకోలేదు. మీరేమి చేయదని చెప్పబడినో అలాగే చేశారు. దేవుని ఎలా నీవు సరిగా లేవని నీకు తెలుసు. దేవుని ఎడల నిన్ను గుర్తు చేసుకోవాలని ఉందా? దేవుని ఎడల నీ యొక్క హృదయాన్ని తెరిచేసుకుంటే గుర్తు చేసుకోవాలని ఉన్నదా? ఈ నిశ్శబ్ద ఈ గడియలో మీరు తగ్గించుకున్న వారైతే మీ చేతులు చేయించండి. ఎవరైనా నాకు అవసరం. మీరు చేస్తారా? నేను నా దేవుని వైపునకు నా చేతులు ఎత్తానని చెప్తారా? దేవుడి మిమ్మల్ని దీవించును గాక, దేవుడి మిమ్మల్ని దీవించును గాక. అద్దములో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా? క్రీస్తు నామాన్ని బట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేవుని యొక్క అద్దములో చూసుకుంటున్నారా?
Oh, my people, even this hour am I moving upon thy hearts. Even this hour wilt thou judge thyself, or if thou shalt judge thyself, the Lord will not judge thee nor condemn thee. Behold, the Lord hath called thee to a high and holy calling. Yea, and even now doth the Lord brood over thee in love and in mercy. Yea, if thou shalt confess thy sin, yea, the Lord shall cleanse thee and forgive thee, and he shall cause thee to mount up with wings as eagles, and thou shalt be filled with his power, and he shall wash thee by the water of his word, he shall renew thee, he shall change thy heart, and give thee a heart of flesh. For behold, the day of the Lord is at hand. Wilt thou even as the old world who paid no attention to my preacher Noah, who went about unconcerned and complacent, who dishonored God, yea, and insulted the Holy Spirit, went about in everyday life as though the Lord meant not what he said and what he would do? For behold, the word of the Lord overtook them, and behold, they all perished. Therefore I say unto thee, this is an evil hour, this is an evil day, and thou shalt not be deceived, if thou shalt be led by my Spirit and conform to my word. For behold, I shall keep thee and preserve thee, and I shall keep thee true, and I shall revive thee unto the day of my coming.
Amen.
నేను ఒక విషయం అడుగుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వారిలో మీరు ఎంతమంది పెంటికోస్తు వారు ఉన్నారు? మీరు చేయండి. పెంటికోస్తు వారు ప్రత్యేకించి మీరంతా క్రైస్తవులుగా ఉంటున్న వారు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? క్రైస్తవులుగా పిలుచుకుంటున్న వారు మీ చేతులు ఎత్తండి. ఇది జరుగుతుందని బైబిల్ చెప్తుందని మీకు తెలుసా? వారి యాత్ర సాగిపోతున్నప్పుడు పాత నిబంధనలో ఇదే జరిగినది. వారి మీదకి వస్తున్న ముద్రని నుండి వారు ఎలా తప్పించుకున్నారో, ఆత్మ ఒక మనిషిని మీదకి వచ్చి శత్రువుని ఎలా ఎదుర్కొనాలో అతను ప్రవచించాడు. ఏ విధంగా శత్రువును జయించాలో ఎదుర్కొనాలో తెలియచేయబడినది. అది పాత నిబంధన. కృత నిబంధన అలాగే ఒకరి విధంగా చెప్పవచ్చు, ఓ ఆ మనిషి అలాగ లేడే. అయితే అది ఆ విధంగా ఉండేటట్టు ఏంటి? నేనెప్పుడో విన్నాను అని నేను అనవచ్చు. ఇది ఈ విధంగా ఉండాలంటే ఏంటి? అలాంటప్పుడు అదేమో రుజువు చేస్తుందనగా అనేకులకు మారు మనుషు కావాలని రుజువు అవుతుంది. అది పరిశుద్ధాత్మ మాట్లాడినట్లయితే జరగవలసిన అనేక విషయాలు ఉంటున్నాయి. అది మీ యొద్దనే ఉన్నది.
That's what he called you just then. To thee, O Lamb of God. I'll take away that stubborn heart and put a heart of flesh in that will yield to me. Come just as I am, thou wilt receive. Will you make your choice tonight? You can do either one you want to. Cleanse. You say, I've heard that before, but this might be your last time to hear it. Because I promise. I believe. Old-fashioned altar calls. They're out of style today, but God still moves in them. Can't you feel it moving on you, church? I come.
నేటి రోజును గురించి ఆలోచించే గుండెలు బండలేగా మారిపోతున్నది. లోకము చేత తారతమ్య భేదము చేత ఎండిపోతున్నది. యవనస్తులైన ధనవంతులు ఇలాగో ఆ అధికారి వలె ఏ లౌకిక సంఘ కాలంలో ఘనమైన ఆత్మ తలుపులను నిలబడి ప్రకటిస్తున్నారని ఆ స్వరము వాక్యము విని అతని యొక్క హృదయాన్ని తెరిచినట్లయితే అతని యొద్దకు వచ్చి అతనితో కలిసి భుజించును. కొద్ది నిమిషాల క్రితమే ఈ సహోదరుల ద్వారా పరిశుద్ధాత్మ ఇలా చెప్పారు, ఏలో నుండి రాతి హృదయాన్ని తీసివేసి దేవుని ఎల్ల మెత్తని మాంసపు గుండె నుండి మీకు ఇత్తును. ఇప్పుడు అది ఎలాగుందో చూడండి. జ్ఞానయుక్తమైనది, ఉద్రేకపూర్తమైనది. అవునా? క్రీస్తు ఎల్ల ఉన్న మృదుత్వంతోనూ ప్రేమతోనూ మెత్తని హృదయం కాదు. అలాంటి హృదయం నీకు కావాలా? అలాంటి క్రీస్తును ఏ విధంగా జ్ఞానముతో కూడిన ఆలోచనతో నీవెలా ఎదుర్కొనగలుగుతావు? నేర్చ జీవాన్ని నీవు అంగీకరించవలసి ఉన్నది.
Shed his blood and now bidding you come to of God I come.
ప్రతి క్రైస్తవుడు మనమంతా నిశ్శబ్దంగా చేతులపైకి ఎత్తి ప్రార్థన చేద్దాము. ఓ దేవా, ప్రభువా, దయచేసి మేము నివాసం చేస్తున్న ఈ దినాన్ని దయచేసి పట్టుకోనండి. ఎంతో కఠినమైన సాతాను ప్రజలకంతో ఏమేమో చేశాడు. వారి యొక్క హృదయాలు రాతి గుండెలైపోయినాయి. ఆత్మ అనర్ఘలంగా మాట్లాడి ఉన్నది. నీ యొక్క వాక్యము ముందుకు వచ్చి ఉన్నది. రుదు చేపడబడి ఉన్నది. పురాతన కాల అనుభూతి, తిరిగి జన్మించిన అనుభవాన్ని వారు కలిగిందురుగాక. అది సంఘశాఖయుక్తమై జ్ఞానయుక్తమైంది. ఎంతో సంగీతముతోనూ, ఎన్నో తీగలతోనూ, ఎంతో భారముతోనూ అది అయిపోయినది. నిజంగా మాంసపుకుండే ఆ ఆత్మ, ఆ యొక్క నిత్య జీవము వాస్తవంగా సంఘానికి పరాయిది అయిపోయినది. ఇది నా సహృదయాన్ని పగలగొట్టి వేస్తున్నది. నేను నీ కృప చేత రక్షించబడిన పాపిని. నీవెవరి కొడుకైతే చనిపోయావో ఆ సంఘమును చూచుటకు అది నాకెంతో హీనంగా అగుపిస్తున్నది తండ్రి. నేను యోచించిన సంఘమును చూచుతుండగా అది నాకు అలాగూ అగుపిస్తున్నది. అమెరికా దేశం సంఘాన్ని గుర్చి, ఇతర దేశాల గుర్చి, నీవు నా కనుక్కుచ్చే దర్శనాన్ని గుర్చి నేను ఆలోచన చేస్తున్నాను. ఎటువంటి భయంకరమైన దృశ్యమది, బ్లాక్ అండ్ రోల్ నగ్న రూపమది. అయితే ఆ తర్వాత ఎక్కడో ఆశీర్వదించబడిన ఇంకొకరు వచ్చి నేను చూశాను. అంటే ఈ రాత్రి వేళలో ఇక్కడ ఎవరైనా నిత్య జీవాన్ని నిర్ణయించబడిన వారు ఉన్నట్లయితే, దాన్ని అంగీకరించడానికి ఇష్టత గల వారు ఉన్నట్లయితే, వారి చేయడానికి కొరకై ఇదే ఘడియగుటకై ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే రాత్రి నుండి పగలగొట్టండి, లోకమందుల పాత హృదయాన్ని విరగొట్టండి. వారికి సమాధానం అవసరమైనట్లయితే, వారికి సంతృప్తిని కలిగించదు ఒకటి కావాలని వారు ఆశించినట్లయితే, నిత్యత చేకూర్చే ఒకటి కావాలని వారు కోరుకున్నట్లయితే, రాత్రిలోనే సమస్త జ్ఞానానికి మించిన సమాధానమును అట్టి దానికి నడిపించు క్రీస్తు నాయకత్వాన్ని వారు అంగీకరించదురు కాక, ఎండు మహిమతోనూ చెప్పల సఖ్యమైన ఆనందమునకు నడిపించు క్రీస్తు యొక్క నాయకత్వాన్ని వారు అంగీకరించదురు కాక, మరణమేలాంటి హాని చేయనటువంటి ఒక దాని యొక్క వారు ఒచ్చుటకు దానిని వారు అంగీకరించదురు కాక. అనుగ్రహం చూపండి. మనము చేతులెత్తిన మనలో నేను నిలబడబోతున్నాను అని చెప్పేవారు ఈ భవనంలో ఎంతమంది ఉంటున్నారు? మీ ప్రక్కన కూర్చుని ఎవరైంది నాకు అనవసరం. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిజమైన క్రీస్తువులు కానీ ఉండాలని నీవు నిజంగా అనుకుంటున్నావా? దానికి తక్కువగా ఏది ఉన్నప్పటికీ అది అనుకరణ అవుతుంది. ఓ ఎందుకులే, నేను వెళ్లిపోయి లోకంతోనే ఉంటాను, ఇది కూడా అంతేనని నమ్ముతున్నాను. వాక్యం ద్వారాను, వర్తమానం ద్వారాను నిన్ను నీవు పరీక్ష చేసుకో. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలో పరీక్ష చేసుకో. సరుకుబారిన ప్రేమపూరితమైన వారే ఉండాలి. కానీ ఈ నమనాధిత క్రైస్తవ్యము కాదు. అది మెతకబారినది, సగమొచ్చినది, మురిగిపోయినది, ప్రత్యుత్పత్తి కాజాలన్నది, ఊగిసలాడినది. అది అయిపోయింది అలాగూ. అది నిజమైన క్రైస్తవం కాదు. ఏ విధమైన జీవితం జీవించవచ్చును, అయితే సంఘానికి సంబంధించి ఉంటారు. ఆ మధురమైన పరిశుద్ధాత్మయు క్రీస్తు సహవాసం నీకు వద్దా? నీ సహృదయమే వాక్యం పట్ల నిశ్చితను కలిగి ఉన్నారా? క్రీస్తులోనికి కదలిరా. ఈ ప్రజల సముదాయంలో దేవుడు నీ స్థితిని చూడాలని నీవు ఆశించినట్లయితే, నీవిష్టపడితే ఇప్పుడే చెయ్యి. అదేమైనా అర్థవంతమైందా అని నీవు అనవచ్చు. నిశ్చయంగా అర్థవంతమైనది. మనుషుల ఎదుట నన్ను గూర్చి సిగ్గుపడినట్లయితే, నా తండ్రి ఎదుటను, పరలోక దూతల ఎదుటను మిమ్మల్ని గూర్చి నేను సిగ్గుపడతాను. అయితే నన్ను గూర్చి ఒప్పుకుని ఈ లోకంలో నా కొరకై ఎవరు నిలబడతారో ఆ లోకంలో వారి కొరకై నేను నిలబడతాను. నా తండ్రి ఎదుట వారిని గూర్చి ఒప్పుకుంటాను. నీవెవరైనప్పటికీ, స్త్రీవి, పురుషుడు, బాలుడు, బాలికవు, నీవెవరైనప్పటికీ కూడా, నీవు క్రైస్తవు అయితేవా, క్రైస్తవు కాకపోయినా, సంఘ పెద్దవు, సంఘ కాపరివి, నీవెవరైనా సరే, ఒక క్షణం నీ నిండు హృదయంతో నీవు నమ్మినట్లయితే, నీ విధేయుడవని దేవుడు నిన్ను తెలుసుకునేలాగునా ఈ రాత్రి నీవు ఇది చేసినట్లయితే చాలు. దేవుడు తిరిగొచ్చుడు, నేను పెంతెకొస్తు వాడను అని నీవు అనవచ్చు. అదే ఇది అని నీవు అనవచ్చు. ఎవరైనప్పటికీ ఆత్మను నాట్యం చేస్తాను నేను అని నీవు అనవచ్చు. అయితే సోదర బిడ్డగా, మేమది కలిగినంత సేపు అది కలిగి ఉన్నామని మేము అనుకుంటున్నాం. మీరు అది పొంది ఉండలేదు. దేవుని యొక్క ప్రవక్త నేనని మీరు నమ్మినట్లయితే, మీరు నా యొక్క వాక్యములను వినండి. ఈ దినానికది మోసము. సాధ్యమైతే ఏర్పాటుందనే వారి సహితము మోసము చేయుటకై అదెంతో సమీపంగా ఉంటుందని బైబుల్ చెప్పట్లేదా? ఏర్పాటుందనే వారు అంతరంగంలో నీవు ఆత్మలో నాట్యం చేసినట్లయితే, ఇంకా లోక కార్యాలు నీలో ఉన్నట్లయితే, ఏదో పొరపాటు ఉన్నదన్నమాట. నీ భాషతో మాట్లాడుతున్నట్లయితే, పౌలు చెప్తున్నాడు, నేను మనుష్య భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడగలను, ఆయనను రక్షింపబడలేదు. ఓహో, రెండు రకాలుగా ఉంటాయి చూసారా? ఉద్రేకాలన్నీ నేను చేయగలను. నాకు విశ్వాసం ఉన్నది. నేను సువార్త ప్రకటించగలను. పేదల పోషణ కొరకు నా సమస్త వస్తువులను నేను ఇవ్వగలను. ప్రపంచ సువార్త పొలాలకు వాక్యాన్ని నేను మోసుకుని పోగలను. అయినప్పటికీ నేను వ్యక్తివాడనే. చూసారా సహోదరుడా, అది అంతరంగంలో ఉన్న అంతరంగము. నీవు చనిపోవునప్పుడు నీ ఆత్మ బ్రద్దలుగుతున్నది. అది తన దారి తన చుచ్చుకుంటుంది. అయితే నీ ఆత్మ జీవిస్తుంది. చూసారా, నిన్ను నీవు చూసుకో. నిజంగా నిందైన దేవుని ప్రేమతో నింపబడిన నిజమైన బైబిల్ క్రైస్తవుడుగా నీవు గుర్తుంచుకో. బైబిల్ లాగా తెలియజేస్తున్నది, కడవర్ దినాలలో ఈ సమయం వచ్చినప్పటికీ ఆయన చెప్పారు, సంఘములోను పట్టణంలోనికి వెళ్లి ఎవరైతే పట్టణంలో జరిగిన దోషంలో గురించి ప్రలాపించి మొదలుపెట్టిరో అట్టి వాళ్ళు మాత్రమే గుర్తు వేసేది. అవును, అది వాస్తవమేనా? ఎహెస్కేలు 9వ అధ్యాయం, అది సత్యమైన మనకు తెలుసు. గుర్తు వేయ దూత బయలుదేరి ఎవరైతే ప్రలాపించి మొలుగుతో ఉన్నారో అతి వారి నొసల ఎందు లలాట మందు గుర్తు వేశాను. వధించినటువంటి దూతలు భూమి యొక్క నాలుగు కోణాల నుండి వచ్చిన తర్వాత వారు నేరుగా వచ్చారు. అది వచ్చిన మనం చూస్తున్నాము. భూమిలో ఉన్న సమస్తాన్ని హతమార్చుడికై వెంటనే యుద్ధములు ఆరంభమైనవి. ఎవరైతే గుర్తు వేయబడి ఉన్నారో వారిని తప్ప వారు ముట్టిన వారు లేనే లేరు. ఇప్పుడు బయటకు పాపులను గుర్చి నీ హృదయం ఎంతో బాధ్యత కలిగి ఉన్నదా? సంఘాలు ప్రజలు చేస్తున్న కార్యకలాపాలను గుర్చి రాత్రింబగళ్ళు నీవు మూలుగులు ప్రలాపాలు చేయనంతగా బాధ్యత కలిగి ఉన్నావా? అలాగ లేనట్లయితే నాకు అది ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అది లేఖనుమా, నీవు అలాగే నిలబడేలాగా చెప్పు. దేవా, తోగు బెనహాం చెప్పడిని కాదు, నీవెలా నిలబడి నేనేది చేయబోతున్నానని వారు చెప్పిన వాక్యము ద్వారా నేను విన్నాను. నీ కొరికే ప్రభువా, నేను నిలబడి ఉన్నాను. ప్రభువా, నేను అక్కడతో ఉన్నాను. ఈ రాత్రి ఈ స్థలమందు నా అవసరత తీర్చవా? నేనందుకే నిలబడి ఉన్నాను. దేవుడిని దీవించునుగాక, దేవుడిని దీవించునుగాక. నేను అక్కడలో ఉన్నాను, నాపై నీ కనికరాన్ని చూపండి. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. క్రైస్తవుల వలె నేను ఉండాలని ఆశిస్తున్నాను. నీవలే నీ ప్రకరణ వ్యక్తిని గుర్తు చేసుకో. అతడు నీవలే ఉన్నాడు. నేను అక్కడ సమీపించి అతని హస్తాన్ని పట్టుకోవాలని నేను కోరుతున్నాను. సహోదరుడా, సహోదరి, నా కొరకు ప్రార్థించు అని చెప్పు వారితో. నీవు నా కొరకు ప్రార్థించు. క్రైస్త విధి విధేయతతో నీవు అలాగ చెప్పు. నేను దేవునితో యథార్థంగా ఉండాలి, నా కొరకు ప్రార్థించు అని చెప్పు. నీవు నా కొరకు ప్రార్థించు. దేవుని లాంటి తరుణం నీకు అనుగ్రహించలాగున నేను నీ కొరకు ప్రార్థించ కోరుతున్నాను. మనం ఎక్కువ కాలం ఇక్కడ ఉండమని నాకు తెలుసు. అది నీకు తెలుసా? మనము కడవరి కాలంలో ఉన్నాము. అది నమ్ముతున్న వారందరూ ఆమెన్ అని చెప్పండి. విడిచిపెట్టబడిన ఏమీ లేదు. సమస్తము అయిపోయినది. సంఘాలన్నీ సార్వత్రిక సంఘ సభ వైపు సాగిపోతున్నవి. మీరు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి స్థలాల గురించి, లాస్ ఏంజల్స్ గురించి ప్రభు ఏమని చెప్పాడో మీకు తెలుసా? అది అయిపోయింది. 2 సంవత్సరాల క్రితం నేనేమి చెప్పానో మీరు గుర్తు చేసుకోనండి. కెనడాలో, ఆ పైన అలస్కాలో భూకం వస్తుందని చెప్పినది జ్ఞప్తి చేసుకోనండి. నేను ఇంకా ఈ విషయం కూడా చెప్పాను. హాలీవుడ్, లాస్ ఏంజల్స్ మహాసముద్రం లేక కూర్చుకొని పోవునని చెప్పాను. కాలిఫోర్నియా, నీవు నాశనమైపోతావు. కాలిఫోర్నియా మాత్రమే కాదు, లోకము సహా నాశనమైపోతుంది. దేవుడి ఇలా నీవు సరిగా లేనట్లయితే నాశనమైపోతావు. పరిశుద్ధాత్మ ఇలాగూ సెలవిస్తున్నాడు. అది జరిగినట్లయితే నేను ఎప్పుడైనా ఆ నామమును వినియోగించడం ఉండటం మీరు చూశారా? మిమ్మల్ని అడుగుతున్నాను. 20 సంవత్సరాలు నేను మీకు తెలుసు. జరగకుండా ఉన్నది ఏదైనా ప్రభు నామాన్ని బట్టి మీకు చెప్పి ఉన్నాయా? నేను చెప్పి ఉన్నవన్నీ ప్రతి ఒక్కటి జరిగినట్లయితేనే ఆమెన్ అని చెప్పండి. చూడండి, ఈ ఘడియలో మనమందరము సరిఅవుతున్నామని నేను చెప్పగలను. ఇప్పుడు మనం ఒకరికొకరు ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవా, మేము ఈ రాత్రిలో మృతుల్యమైన ప్రజలుగా నిలబడి భూమి అయిన ఈ భూ వైపు మా ముఖాలను ఉంచున్నాము. ఈ కత్తిరింపు వర్తమానం మా లోబడి ఉన్నది. ఇద్దరు వ్యక్తుల యొక్క మార్గదర్శకులు మేము చూశాము. అందులో ఒకడు భక్తి గలవాడై ఉంది, మందిరానికి వెళ్లివాడై ఉంది, నిత్య జీవుని యొక్క నాయకత్వాన్ని తృణీకరించాడు. మరొకరైతే లోక ఖ్యాతిని తృణీకరించి నిత్య జీవు వైపునకు మళ్లీ ఉన్నాడు. రాత్రి వేళలో వారిద్దరు యొక్క స్థితిగతులను మేము చూచి ఉన్నాము. బైబిల్ ప్రకారంగా చూచి ఉన్నాము. ధనవంతుడు వేదన అనిపించడం, మోషే మహిమలో ఉండుట. తండ్రి, మేము మోషే వలె ఉండాలి. నిత్య జీవు దగ్గరకు మీ పరిశుద్ధ కుమారుని యేసుక్రీస్తు ద్వారానే మేము నడిపించబడాలి. మా హృదయాల గది రాత్రి వేళలో దయచేయండి. అందలాంటి మా హృదయాలను బద్దలు కొట్టండి. మాంస హృదయమును నూతన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. నీవే మాటలాడి మాతో నీ మరుగును మనుగడను సాగించే హృదయాన్ని మీరు మాకు దయచేయండి. మేము అహంకారులుగాను వ్యత్యాసపరులుగాను మేము ఉండాలని కోరుకుంటలేదు. పరిశుద్ధాత్మము ఎన్నడు కూడా విడవకుండు కాక. అది అనగా ఆ పరిశుద్ధాత్మ వచ్చి ప్రజలను అభిషేకించుడు కాక. వారితో మాట్లాడండి. వారి భాషాన అభిరుచిని ప్రకటి కొట్టండి. దేవుని యొక్క చిత్తాన్ని వారిలో ఉంచండి. అది అందరినీ రక్షించండి. నీ ప్రేమను మాకు దయచేయము. ప్రతి విధమైన ఉద్రేకపూర్తమైన భాగాన్ని విడిచి స్థిరమైన భాగానికి మేము చురితిగా ప్రభువా అట్టి స్థలానికి మమ్మల్ని చేర్చుము. హృదయ స్పందన గల భాగములోకి, ఆత్మ అంతర్భాగములోకి, దేవుని ఐశ్వర్యములోనికి, మా హృదయంలోని ఆత్మ రాజ్యంలోనికి మమ్మల్ని తీసుకుని రండి. ఓ మహోన్నత నాయకుడా, మహాఘనమైన పరిశుద్ధాత్మ, నీవు నీ సంఘముతో ఆకాశములపైకి ఎగిరి వెళ్ళక ముందు అది మాకు అనుగ్రహించండి. ఓ దేవా, ప్రభువా, నన్ను కూడా వెళ్ళనివ్వండి యేసు, నన్ను విడిచిపెట్టవద్దు తండ్రి, నీతో నన్ను రానివ్వు. అబోతున్న శ్రమలను చూస్తూ ఈ భూపైన నేను ఉండాలని ఆశించట్లేదు, ఈ పిచ్చిలో నేను ఉండాలని అనుకుంటలేదు. ప్రజలు వారి మతిని పోగొట్టుకుంటూ ఈ హీన దృశ్యములకు కొరకై నేను ఇష్టపెట్టడం లేదు. ప్రజలు మృగాల వలె కనిపించుట, మృగముల వలె ప్రవర్తించడం మేము చూస్తున్నాము. ముఖాలకు రంగులు పూసుకుని ఉన్న స్త్రీలు జంతువుల మారిగా కనిపిస్తున్నారు. ఇవి జరుగునని ఎరిగి కూడా స్త్రీలను కనుమడి కొరకై స్త్రీల వంటి వెంట్రుకలతో మెరుగుల బొచ్చు వరకు వారు అలాగే పిచ్చిగా ప్రవర్తిస్తారు. సింహం వంటి పళ్ళు మొదలగు వాటి గురించి నీవు చెప్పి ఉన్నావు. ప్రజల యొక్క మానసిక స్థితి సంపూర్తిగా పడిపోయినది. అది సరిచేసుకుంటున్నావు ప్రభువా, సహాయము చేయండి. ఆ ప్రభుని యేసుక్రీస్తు యొక్క మనస్సు కలిగించడానికి మమ్మల్ని పునరుద్ధరణ చేయండి తండ్రి. నిత్యజీవం యొక్క మహానాయకుడా, ఈ రాత్రి యొక్క వాగ్దానాన్ని అంగీకరిస్తున్నాం. ఈ ప్రజల కొరకై నేను విన్నపం చేస్తున్నాను ప్రభువా. యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రతి ఒక్కరి గురించి విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా. దేవుని కుమారుని క్రీస్తు మా అందరి హృదయాల్లోకి రావాలని అపేక్షిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నందు మమ్మల్ని చెక్కి నూతనమైన సృష్టిగా చేయండి. ప్రభువైన దేవా, అనుగ్రహం చెప్పండి. మేము నిన్ను ప్రేమిస్తున్నాం. మేము మార్పు చెంది నీ బిడ్డల మగుడు కొరకై కోరుకుంటున్నాము ప్రభువా. మా హృదయంలో నీ ఆత్మ కదలికను చూస్తున్నాము. మేము జీవిస్తున్న ఈ ఉన్మాదపు యుగములో అవగాహన కలిగినట్లుగా మమ్మల్ని చేయండి దయచేయండి. యవ్వన స్త్రీలు దయ్యపు గూటిలో పట్టుబడి ఉండడం మేము చూస్తున్నప్పుడు, యవ్వన పురుషులు తిరుగుబడిన తత్వంతో ఉండడం మేము చూస్తున్నప్పుడు, పిల్లలు మత్తు మందులు తీసుకుంటే మేము చూస్తున్నప్పుడు, సిగరెట్లు తాగుట, అసభ్య జీవితాన్ని జీవించుట, మద్యపానాన్ని సేవించుట, సాధన యొక్క ఏదైనా ఉంటున్నది. దేవా, నీవు ఏదైనా నిర్మాణం చేయకుంటే బైబిల్ ప్రకారంగా 6,000 సంవత్సరాలు నీవు తీసుకుంటేవి. నీవు నీ కుమారుని, అతని భార్యను, పెళ్లి కుమార్తెను దాన్ని పరిపాలించుకునే నీవు అక్కడ ఉంచుతేవి. సతాను వచ్చి దాన్ని అనుమానం చేసినది. తన సొంత జ్ఞానయుక్తమైన ఏదైనా నిర్మాణం చేయకుంటే దానికి 6,000 సంవత్సరాలు తీసుకున్నప్పుడు తీసుకున్నాడు. విద్యుత్ ద్వారాను, విజ్ఞాన శాస్త్రము ద్వారాను, జ్ఞానముగా పిలువబడే ప్రతి దాని ద్వారాను మరణ గందరగోళమును అతను నిర్మాణము చేశాడు. ఓ దేవా, ప్రభువా, తిరిగి ఏదోలోనికి మమ్మల్ని తీసుకునని పొండి. ఎక్కడైతే మరణ దుఃఖాలు లేవో అతనికి మమ్మల్ని తీసుకునండి ప్రభువా. అనుగ్రహము చూపము. ఆయన పెళ్లి కుమార్తె కొరకై బొచ్చుతున్న రెండవ ఆదాము కొరకు మేము విధేయత ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాము తండ్రి. ఆయనలో మమ్మల్ని భాగముగా చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్. నీవు దేవుని ప్రేమిస్తున్నావా? నేను చెప్తున్న ఎంతో గ్రహించగలుగుతున్నావా? నీవు అర్థం చేసుకున్నట్లయితే నీవు అలా నీ చేతులు పైకెట్టి నీవు చెప్తున్నది నేను అర్థం చేసుకుంటున్నాను అని చెప్పు. ఈ యుగం యొక్క పిచ్చితనాన్ని నీవు చూడగలుగుతున్నావా? ఏ విధంగా అది వెళ్ళిపోయేదో చూడు. ప్రజల్లో ఏ విధమైన వివేచన ఆలోచనలు లేనే లేవు. అది అయిపోయింది. సహా మన ప్రెసిడెంట్ గారిని చూడు. కమ్యూనిజం వారికి కావాలని కోరినట్లయితే దాన్నే పొందనివ్వండి. ప్రజలకు ఏమి కావాలని కోరుకుంటారో అదే వారిని పొందుకునివ్వండి. ఎక్కడ మన యొక్క పేట్రిక్ హెన్రీ, జార్జ్ వాషింగ్టన్, వారి విలువలు ఎక్కడ? ఈ మాలకులు పడుతున్న మన నాయకులు ఎక్కడ? అలాంటి వారి లేరు మనకి. మన బోధకులు, మన గురువులు ఎక్కడ? ప్రజలు నిషేధిస్తున్నారా, లేక సంఘంలో చేర్చుకుని ఇది చేస్తూ ఏదో చిన్న ఉద్రేకాన్ని కలిగిస్తున్నారా? వారి దైవజనులు ఎక్కడ? ధైర్యంగా నిలబడి లోకం యొక్క కార్యాలను ఎదిరించే వారి ప్రవక్త ఎక్కడ? రాష్ట్రపరమైన వారి జనులు ఎక్కడ? ఎక్కడున్నారు వారు? ఎంతో మెతకబడిన వారు, జ్ఞానయుక్తమైన భావాలు మొదలగు వాటి ద్వారా వారు లేకుండా పోయారు. ఓ దేవామాయని కరుణ చూపండి. ఈ నీచకరమైన దృశ్యాలు భూమిపైకి వచ్చుతున్నవి. ప్రజలు ఏ విధంగా అందులోకి చొచ్చుకుని పోతున్నారో నీవు చూడగలవు. అది ఒక ఉన్మాదత, పిచ్చి. అయితే అలాంటివే జరుగుతూ ఉండగా సంఘం వెళ్లిపోతుంది. దేవా, మమ్మ అక్కడ ఉంచండి. ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి మహా అతీతమైన వ్యక్తికి అదే నా ప్రార్థన. నిత్య జీవాన్ని ఇంకా కలిగినటువంటి ఆ మహా గొప్ప క్రీస్తుకు అదే నా ప్రార్థన. నేను ఇక్కడ నిలబడి నా నేత్రాలను తెరుచుకుని నీ రక్తము చేత నీవు విమోచించిన నీ సంఘం వైపు చూచుచు క్రీస్తు, నీకే ప్రార్థన చేస్తున్నాను నేను. దేవా, మేమెవరము పొగొట్టుకోకుండా చూడండి. నీతో యథార్థవంతమైన మేము ఉండాలి. అందుచేతమో ప్రభువా, మా యొక్క ప్రతి అతిక్రమణను మమ్మల్ని కడగండి. మా పాపాలు సమస్తమైనవి తీసివేయండి. నీవు రోగులను స్వస్థపరచుట, మృతులను లేపడి మేము చూశాము. ప్రార్థన ద్వారా వారి ప్రాణం తిరిగి వారికి వచ్చినది. ఇవన్నీ జరిగిన మేము చూశాము. ఇప్పుడు ఆత్మ సంబంధముగా నిత్య జీవంలోకి మమ్మల్ని తీసుకురండి. యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం యొక్క గ్రహింపులోకి మమ్మల్ని తీసుకురండి. తండ్రి ఇది అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామమున ఇది మీకు సమర్పించుకుంటున్నాము.
Raise your hands out till we meet.